ಶಂಕರ ಜೈ ಜೈ ಶಂಕರ ಹರ ಹರ 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 ಶಂಕರ ಜೈ ಜೈ ಶಂಕರ ఈరోజు శంకర జయంతి. రాజభవన్ శంకర జయంతి, రామానుజరి జయంతి, నేను ఎల్లనో వస్తాను. ఇద్దరు ఆచార్యులు. మొదటి ఆచార్యుడు శంకరుడు, రెండు ఆచార్యుడు రామానుజుడు, మూడు ఆచార్యుడు మధ్వాచార్యుడు. శంకర జయంతి సందర్భంగా చించిన వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శంకరుడు కర్ణాటకలో కాలడి గ్రామంలో శరీరాన్ని తీసుకున్నాడు. కాలడి అది కొచ్చినికి బాగా దగ్గర. కొచ్చినికి ఎంత పడింది, 16 మైళ్ళు అంత. కొచ్చినికి బాగా దగ్గర కాలడి. ఆ పక్కనే పూర్ణానది ప్రవహిస్తుంది. ఆ నది పేరు పూర్ణానది. శంకరుడు విద్యాస్వరూపుడు, అనుగ్రహ స్వరూపుడు, తేజోమయుడు, మహిమాన్వితుడు. ఆ కాలడి గ్రామంలో శంకరుడు తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. కాలడి అనే బ్రాహ్మణ అగ్రహారం. కాలడి ఊళ్ళో బ్రాహ్మణ అగ్రహారంలో జన్మించాడు. కాలడి ఇప్పుడు కూడా బ్రాహ్మణ అగ్రహారం ఉంటాయి. అలాగే కాలడి అనే టౌన్ లో, చిన్న గ్రామంలో బ్రాహ్మణ అగ్రహారంలో జన్మ తీసుకున్నాడు. అక్కడ పక్కన పూర్ణానది ప్రవహిస్తుంది. శంకరుడు తల్లిదండ్రులకి చాలా కాలం సంతానం లేరు. ఒక బిడ్డ రమ్మని ప్రార్థిస్తూ ఉండరు, శివాలయాలకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండరు. అందులో పక్కనే త్రిచూర్ అని ఒకటి ఉంది. ఆ త్రిచూరి దగ్గరికి వెళ్ళి ఆ శివాలయాల్లో ప్రార్థిస్తూ ఉంటారు, బిడ్డను ప్రసాదించాలి. ఇలాగ త్రిచూర్లో ఉండగానే అలా 2 రోజులు 3 రోజులు ఎక్కడొచ్చాడు శివాలయంలో, ఆ త్రిచూరు శివాలయంలో మరొకచోట గడిపేవారు. వెళ్ళి చూసి వచ్చేయడం కదా, ఒకరోజు 2 రోజులు పుణ్యక్షేత్రాలు ఉండేవారు. ఒకసారి శివగురువుకి శివుడి దర్శనం ఇచ్చి, నీకు బిడ్డ కావాలి బిడ్డ కావాలంటున్నాం. సామాన్యుడు జన్మిస్తాడు, దీర్ఘకాలం బతికే బిడ్డ కావాలా, తక్కువ కాలం జీవిస్తాడు సర్వజ్ఞుడైన బిడ్డ కావాలా, అది మీ ఇష్టాన్ని బట్టి చెప్పండి అని చెప్పాడు. ఒక సామాన్యుడిగా ఉండి ఎక్కువ కాలం జీవించేవాడికంటే అసలు సామి చూడండి ఉంది, వృద్ధులైన సంతానం కలగడం కంటే అసలు లేకపోవటం మంచిది. వృద్ధులైన సంతానం కలగడం అంటే అసలు సంతానమే లేకపోవటం మంచిది. అంచేది ఎప్పుడో దీర్ఘకాలం జీవించడం ఎందుకు, మామూలుగా తక్కువ కాలం జీవించిన సర్వజ్ఞుడే. మరి శివగురువు స్వప్నంలోనే అడిగాడని స్వప్నంలోనే సమాధానం చెప్పాడు. మరి నీకు సర్వజ్ఞుని కావాలంటున్నావు, నీకు మరి సర్వజ్ఞుని అంటే ఎవడొస్తాడు, నీకు సర్వజ్ఞుని అంటే నేనే రావాలన్నాడు శివుడు. నువ్వు కోరిక ఏంటంటే సర్వజ్ఞుడు కావాలంటే సర్వజ్ఞుడు ఎవడు ఉంటాడు? నేనే వస్తాను. అసలు ఆయన జన్మి, ఆయనే వచ్చాడు. అంటే శంకరుడే, శివుడే శంకరుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి శంకరుడని పేరు. శంకరుడే శంకరుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి శంకరుడిగా పేరు పెట్టారు. అది కారణం. శంకరుడే శంకరుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి శంకరుడనే పేరు పెట్టారు. ఇక నక్షత్రాలు చూసుకోలేదు. ఇది పంచమలకు మిగతా నక్షత్రాలు చూసుకోలేదు. శంకరుడే వచ్చాడు కాబట్టి శంకరుడని పేరు పెట్టారు. కదా, నక్షత్రాలను బట్టి పేర్లు అవి పెడతారు, అవి ఏం చూసుకోలేదు. వచ్చినవాడు శంకరుడు కాబట్టి శంకరుడు అనే పేరు పెట్టారు. సైన్స్ లో ఐన్స్టీన్ అనేటువంటి వాడు మన ఇండియన్ ఫిలాసఫీలో, ఇండియన్ రిలీజియన్లో శంకరాచార్యులు అనేటువంటి ఆయన కూడా స్పిరిచువల్ సైంటిస్ట్. ఏది చెప్పినా హేతుబద్ధంగానే చెప్పుకొచ్చారు. రేగన్ విడిచిపెట్టి ఏం చెప్పలేదు. ప్రతిదీ రేగన్ చూడని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు సైన్స్ కూడా నిలబడతాయి. మూడో సంవత్సరంలో ఆయనకు అక్షాభ్యాసం చేయించారు. ఐదో సంవత్సరంలో ఉపనయనం చేశారు. అయితే మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇంకా అక్షరాభ్యాసం అయిన తర్వాత ఆయన చనిపోయాడు. ఎవరు? శివగురు తండ్రి చనిపోయాడు. అప్పుడే భవిష్యత్ జ్ఞాతుల చేత ఎవరి చేత చేయించుంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళ చేత. లేకపోతే ఉపనయనం అయినప్పుడు తండ్రి బతుకున్నాడు మా నాకు గుర్తు లేదు. మొత్తం ఐదో సంవత్సరంలో ఉపనయనం చేశారు. మూడో సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయించి ఆ పక్కన ఉన్నటువంటి ఈ సంస్కృత పాఠశాలకి, వైదిక వేద పాఠశాలకి పంపివారు. వాళ్ళు స్వయంగా అవతార పురుషులు, వాళ్ళు గురువులు అక్కర్లేదు. కానీ ప్రపంచ ధర్మం పాటించడానికి గురువుల దగ్గరికి వెళ్ళేవారు. రాముడు వెళ్ళాడు గురువు దగ్గరికి, కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడు ఉజ్జయినిలో చదువుకున్నాడు. వాడు అన్నగారు బలరాముడు ఉజ్జయినిలో చదువుకున్నాడు. అంటే ప్రపంచ ధర్మం పాటించడం కోసం వాడు గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేసి విద్య నేర్చుకున్నారు. అంటే మనకు ఆదర్శంగా ఉంటాం కాస్త. మూడో సంవత్సరంలో పాఠశాలకు పంపారు. ఈ వేదాలు అయ్యి అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు బిఏలు బిఎస్సీలు ఏమి లేవు. సంస్కృతం నేర్చుకోవడం, ఉపనిషత్తులు నేర్చుకోవడం, వేదాంతాలు లేదు. ఇప్పుడు ఈ డిగ్రీలు అయ్యి ఆ రోజుల్లో లేవు. ఆ సెటప్ వేరు. అక్కడ సెటప్ వేరు. ఇప్పుడు మనం బళ్ళో కలుపుతున్నాం. బళ్ళకి వెళ్ళే నాలుగు గంటలు నేర్చుకుని వచ్చేస్తాం. అప్పుడు అలా కాదు. గురువు కూడా ఉండేవారు. రాత్రులు కూడా గురువు ఇంటికాడ పడుకునేవారు. ఆ గురువు ఇంటికాడే పడుకునేవారు. భోజనం కూడా గురువే ఎవరిసారి వండించి గురువే పెట్టించాడు భోజనం. అంటే అలా ఎందుకు పెట్టారంటే గురుకుల సిస్టంలో అంటే ప్రవర్తన ఎలా ఉందో కూడా చూసుకున్నాడు గురువు. ఇటు చదువుకుంటున్నాడు, చదువు సరిపోదు కదా, ఇటు ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు హాస్టల్లో పిల్లల ప్రవర్తన ఎలా ఉందో నేషనల్ పట్టించుకోరు. ఎంతకంటే అది బిజినెస్. ఇది ఇప్పుడు కాలేజీలోనే బిజినెస్. అది ఎలా ఉన్నారో పట్టించుకోరు. టైం భోజనం పెట్టేస్తారు. పరీక్షలు, ఆ పరీక్షలో ఏ పేపర్లు వస్తాయో దాన్ని కండత పట్టిస్తూ ఉంటారు. అంటే గురువు ఇంటికాడ ఎందుకు పెట్టుకున్నాడంటే వీడు ప్రవర్తన చదువు అంటే సరిపోదు, ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవడానికి అవసరమైతే గురువు గారి దోళ్ళు కూడా కాసేవారు. గురువు గారి దోళ్ళు ఉంటే దోళ్ళు కూడా వీళ్ళు కాసేవారు. అంటే గురు శిష్య సంబంధం అలా ఉండేది ఆ రోజుల్లో శంకరాచార్యుల వారి టైం. అయితే ఆయన యేసుక్రీస్తు తర్వాత వచ్చాడు. యేసుక్రీస్తు తర్వాత 500 సంవత్సరాలకు వచ్చాడు ఆచార్యుల వారు. బుద్ధుడి తర్వాత 2500 సంవత్సరాలకి శంకరుడు వచ్చాడు. బుద్ధుడి తర్వాత 2500 సంవత్సరాలకి రమణుడు వచ్చాడు. మనకి బ్రహ్మజ్ఞానంలో అలా చెప్పాలంటే బుద్ధుడు మన మతానికి సంబంధించి చెప్పినా ఆయన బ్రహ్మజ్ఞానం. అది బౌద్ధ మతానికేం. మన మతానికి సంబంధించినంత వరకు ఈ గురి పరంపరలో ముందు దక్షిణామూర్తి, 2 శంకరుడు, 3 రమణుడు. ఇది బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు. బుద్ధుడు కూడా మహాజ్ఞాని అయితే మన మతానికి సంబంధించింది కాదు కదా. అయితే ముందు దక్షిణామూర్తి, తర్వాత శంకరుడు, తర్వాత రమణుడు. దక్షిణామూర్తి ఒక మాట మాట్లాడేందుకు మౌనంగా ఉండేవాడు. అంటే మౌనం ఎవరికి ఏది చెప్పినా మౌనంతో, ఆ మౌనంతో చెప్పి మాట అర్థం, ఆ మౌన భాష అర్థమైతే అర్థమైనట్లు అవుతుందన్నట్టు. అటువంటి జనం అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. మామూలు అని వెళ్ళి కొరకు ఆ మౌనం కూడా మాట్లాడదు. అయితే శంకర టైంలోకి వచ్చే ఆయనే శంకరుడిగా వచ్చాడు. శంకర టైంలోకి వచ్చేవాడికి మౌనం విడిచిపెట్టేశాడు. అంటే కాల ప్రవాహాన్ని బట్టి, అప్పుడు అన్న జనాన్ని బట్టి మౌనం విడిచిపెట్టేసి చెప్పటం రాయటం అనుగ్రహించటం. దేశం మూడుసార్లు తిరిగాడు శంకరుడు. నడిచి భారతదేశాన్ని మూడుసార్లు చుట్టుకున్నాడు. అరువులు రైళ్లు కార్లు ఏమి లేవు. మూడుసార్లు తిరిగాడు శంకరుడు భారతదేశం అంతా. మూడుసార్లు తిరిగాడు రమణుడిది దక్షిణామూర్తి పత్తే కాదు, శంకరుడి పత్తే కాదు. ఎక్కువ పాఠాలు చెప్పేవాడు ఆయన. ఎవరు శంకరుడు? దక్షిణామూర్తి అసలు పాఠం కాదు, ఏం లేదు మామూలు. ఈయన అటు ఇటు కాకుండా శంకరుడు దక్షిణామూర్తి మౌనం కొంత ఉండేవాడు. శంకరుడు చెప్పిన మాటలు కొంత, ఆయనలో కొంత భాగం, ఈయనలో కొంత భాగం తీసుకుని రమణుడు వచ్చాడు. అది పూర్తిగా రమణ మహర్షి గారి పూర్తిగా మౌనం కాదు, శంకరాచార్యులు వారి అస్తమాన్ని బోధించడం యొక్క పరిమితం. అవసరమైనప్పుడు నాలుగు మాటలు చెప్పాడు, లేకపోతే సమాధిలో ఉండవు. అసలు ఇంకోటి సహజ నిర్వికల్ప సమాధిలో భగవంతుడితో కానీ భక్తులతో కానీ సమాధిలో ఉన్నవాడికి సంబంధం ఉండదు. భగవంతుడితో సంబంధం ఉండదు, భక్తులతో సంబంధం. ఎప్పుడైనా ఆ మెట్టి దిగి వచ్చినప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్పటం. భక్తులతోటే కదా భగవంతుడితో కూడా సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళు రావాలని ఆ స్టేట్ ఆ ప్లేన్ నుంచి వాళ్ళు మెంటల్ ప్లేన్ దాటి ఉంటారు. మనకు బోధించాలంటే మెంటల్ ప్లేన్లోకి ఎంతో కొంత రావాలి, లేకపోతే బోధించలేరు. అంతే బలవంతా ఆ ప్లేన్కి వచ్చి కొంత చెప్పేవారు. ఆ సాధి సరిగ్గా వాడు నిరుకల్ప సమాధిలో ఉన్నాడనుకోండి, వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. లోకంతో సంబంధం లేదు, భక్తులతో సంబంధం లేదు, భగవంతుడితో కూడా సంబంధం లేదు, ప్రకృతితో సంబంధం లేదు. వాళ్ళకి 24 గంటల టైం, 24 క్షణాల కింద వెళ్ళిపోతుంది. మనం ప్రయత్నం చేస్తే మనకు వస్తుంది సమాధి. అయితే దేశంలో అన్ని గొడవలు మనకే కావాలి. జ్ఞానం ఒకటే కాదు, దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని గొడవలు మనకే కావాలి. ఆయనకి శంకరుడు 8వ సంవత్సరంలో కక్షాభ్యాసం, 8వ సంవత్సరం వరకు కావడీగా ఉన్నాడు. తండ్రి గారు ఇంక 5వ సంవత్సరం వచ్చేప్పటికో 4వ సంవత్సరంలోనే పోయాడు. తండ్రి గారు స్వర్గస్థులారు శివగారు. కానీ ఈయన పెంపకం బాధ్యత పెంచడం, బళ్ళు పంపటం, చదువులు నేర్పించడం అంటే తల్లి గారి బాధ్యత తీసుకుని. సహజంగా ఏం పేదవాళ్ళు కాదు, మా దగ్గర వండుకోవటం మేము కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్. మరీ పేదవాళ్ళు ఏం కాదు శంకర్ గారు. వాళ్ళకి తెలగా మిగిలింది, ఇంకా మిగిలింది వాళ్ళకి. సరే 8వ సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు నేను గృహ పరిత్యాగం చేసే టైం వచ్చింది. బిల్లు ఇడిచిపెట్టాడు. సర్వసాధారణంగా దేశానికి సేవ చేయాలన్నా, బ్రహ్మజ్ఞానం ప్రచారం చేయాలన్న పెళ్లి పెద్ద ఆటంకం. అంటే నేను మీ గురించి అవటం లేదు, జనరల్గా సబ్జెక్ట్ మీద చెబుతుంది. గాంధీ గారు అన్నారు, భారతదేశానికి నేను పూర్తిగా సేవ చేశాను, ఎంతో కొంత పూర్తిగా చేయలేకపోయాను. కారణం నేను పెళ్లి చేసుకోవటం వల్ల కారణం అని చెప్పాను. ఆ పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులందరికీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అయిపోయాయి. ఉపనయనాలు కూడా చిన్నతనం, పెళ్లి కూడా చిన్నతనం. పన్నెండు బ్రాహ్మణులు మరి చాలా మంది 12వ సంవత్సరంలో పెళ్లయితే, అబ్బాయి 15వ సంవత్సరంలో చచ్చిపోతే ఈ పెళ్లి అమ్మాయికి 100 ఏళ్ళు బతికినా అలా ఉండిపోయింది. రెండు పెళ్లి చేసుకోకుండా ఆ రోజులు వేరు పరిస్థితి. సరే ఈ నేమన్నాడంటే సన్యాసం పుచ్చుకునే సన్యాసం పుచ్చుకోవాలనే ఉద్దేశం తండ్రి తల్లి ఒంటరిగా ఉండగా చెప్పాడు. ఆయన పెళ్లి చేసుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఎవరు ఆత్మజ్ఞానం ప్రచారం చేయడానికి వచ్చాడు. ఇలా నేను సన్యాసం పుచ్చుకుంటేనే కదా సాధ్యం కాదని నాకు అర్థమైంది. సన్యాసం పుచ్చుకుంటానని తల్లికి చెప్తే తల్లి అంగీకరించలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, వంశాన్ని అభివృద్ధి చేయాలి, నువ్వు ఎన్నటికీ సన్యాసం అవడానికి అంగీకరించలేదని చెప్పింది. ఆవిడ చెప్పాల్సింది ఏదో ఆర్యాం చెప్పేసి, కానీ ఈ శరీరం వచ్చిన పని వేరు. ఈ శరీరం వచ్చిన పని ఇంకోటి. లోపల జీవుడు ఉంటాడు, ఈ స్థూలదేహం ఇది లోపల సూక్ష్మదేహం ఉంటుంది. ఆ సూక్ష్మదేహాన్ని మనం జీవుడు అని పిలుస్తాం. అదే జీవుడు, అదే మనస్సు, అదే చిజ్జడ గ్రంథి జీవుడు అని పిలుస్తాం ఆ సూక్ష్మదేహాన్ని. పుట్టినప్పుడు ఆ సూక్ష్మదేహం ఈ స్థూలదేహాన్ని పట్టుకుంటుంది. మరి చచ్చిపోయే వరకు ఆ సూక్ష్మదేహం స్థూలదేహాన్ని విడిచిపెట్టదు. చనిపోయే వరకు అలాగండి. ఇంకేదంటే కొంతమంది మంచం పట్టి 5-6 సంవత్సరాలు ఉంటారు, కానీ చచ్చిపోరు బతకరు. వాళ్ళు చనిపోరు బతకరు. ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది, వెళ్ళిపోతే ఎదురుకుండా అనపోయి చాటుని అనుకుంటారు. వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు పాపం ఆయుర్దాయం ఉండగా. అంటే దాని అర్థం ఏంటంటే పరమేశ్వరుడు యొక్క ప్రణాళిక ఏంటంటే, భగవంతుడి ప్రణాళిక ఏంటంటే, ఆ శరీరం స్థూల శరీరం మంచం మీద ఉందా, మంచం మీద లేకపోయినా ఇంటికాడ అటు ఇటు తిరుగుతున్నా. ఆ స్థూలదేహం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ సూక్ష్మదేహం నేర్చుకోకుండా ఆ స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని భగవంతుడు ఇడిచిపెట్టినాడు. అది రహస్యం. కొమ్మరులో పూర్వరాజు గారు 15 ఏళ్ళు మంచం మీద ఉన్నారు. పైగా బలమైన మనిషి ఆయన. ఒకరు ఎత్తులు, ఇద్దరు ముగ్గురు కలిసే కానీ ఎత్తలేదు. ఎప్పుడైతే మనకు అనారోగ్యం వచ్చిందో, పోనీ మనం ఏదో పాపం సేవ చేస్తున్నారు అలా పడి ఉందామంటే అది మళ్ళీ కోపం. టైంకి అన్నం పెట్టకపోతే కోపం, టైంకి పౌడర్ రాయిపోతే కోపం, టైంకి కాఫీ అయిపోతే కోపం. వాడికి అనారోగ్యమే కోపం వచ్చేస్తుంది. ఎంత బాగా చూసినా తిడుతున్నారు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అంటే స్థూలదేహం సూక్ష్మదేహం విడిపోవటం, ఆ రెండు కలిస్తే పుట్టడం, చనిపోతే విడిపోవటం. అంటే ఆ శరీరం ఏ పాఠాలు అయితే నేర్చుకోవడానికి వచ్చిందో, దానికి ఊరేగింపులు ఉన్నాయో లేకపోతే మొట్టికాయలు ఉన్నాయో, ఆ స్థూలదేహం ఎన్ని బాధలు పడాలో అన్ని బాధల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. దానికి కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగానే చూస్తారో, మంచి బట్టి తిడతా ఉంటారు. ఏ కొన్ని మాటలు వినపడకపోయినా కొన్ని మాటలు వాళ్ళకి వినపడతాయి అంటారు. అంటే ఆ తిట్లు తిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంతవరకు బాగా చూశారు, ఇప్పుడు మనల్ని అందరూ పట్టుకు తిడుతున్నారు వాళ్ళు అనుకుంటారు. ఆ మొట్టికాయలు కూడా ఆ జీవుడు, ఆ మొట్టికాయలు కూడా ఎలా ఉంటాయో లోపల సూక్ష్మదేహం నేర్చుకోవడం కోసం ఆ స్థూలదేహం అలా ఉంటుంది. పనికి పాటికి పనికిరాదు. ఎవళ్ళైతే ప్రేమగా చూశారో వాళ్ళే తిడతారు. పాపం ఏం చేస్తారు, వాళ్ళు బాత్రూములకి వెళ్ళారు, ఇద్దరు మనుషులు వెళ్తారు. ఆ మనుషులు ఎవరినో పెట్టాలి, వాళ్ళు సరిగ్గా ఉంటారో ఉండరు, ఉన్నంత ఇంట్లో వాళ్ళంత బాధ్యతగా ఉండకపోవచ్చు. రకరకాల ఈ బాధలన్నీ పడితే కన్నా దేహం వెళ్ళదు. ఎందుకు వెళ్ళిపోవచ్చింది కదా మనం అనుకుంటే, వెళ్ళనివాడు భగవంతుడు. ఏం చేద్దంటే ఆ మొట్టిగా ఆ మాటలన్నీ జీవుడు పడాలి. జీవుడు పడుకునే మన ఇష్టం ఏంటి, తప్పుకునేవాడు ఆ స్వామి లోపల జీవుడు నా శరీరం తప్పుకునేవాడు, తప్పుకుని నిజంగా తప్పుకునేవాడు. ఎన్ని పాఠాలు అయితే నేర్చుకోవాలో అన్ని పాఠాలు నేర్చే వరకు మనం అవసరమైతే ఒకసారి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. కోమలోకి వెళ్ళి 4 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల దేహాలు, రకరకాల జీవకోటి, రకరకాల ప్రారంభం. ప్రారంభం కూడా అందరిది ఒక రకంగా ఉంటుంది, రకరకాల ప్రారంభాలు. అదే ఇప్పుడు ఇంతకీ మన ఆచార్యుల వారి గురించి మాట్లాడుకున్నాం. శంకరాచార్య ది గ్రేట్ ఆచార్య, మొదటి ఆచార్యుడు. ఈయన పెళ్లి చేసుకోవాల్సిందని ఆయన చెప్పింది. 8 సంవత్సరం వచ్చేవాడికి మొత్తం చదివేంత అయిపోయింది. ఆయన 3 సంవత్సరంలో అక్షరాభ్యాసం చేశారు. 8 సంవత్సరం వచ్చేవాడికి మొత్తం చదివేంత వేదాలు, ఉపనిషత్తులు అన్ని చదువులు అయిపోయింది. నేర్చుకోక్కర్లేదు కదా, ఊరికే మర్యాద కోసం వెళ్ళిపోవడం. ఆ గురుకులంలో ఉన్నప్పుడు కొంతమంది గురువు గారు ఒకసారి భిక్షకు కూడా ఎలమనూరారు. ఎందుకు ఎలమనూరు అంటే ట్రైనింగ్ అది. మనం భిక్ష చేస్తే అందరూ తల ఇంటికని తల రకంగా తిడతారు. కొంతమంది భిక్ష వేస్తారు, దొనిపోతున్నా ఉన్నా లేకపోతే నువ్వు ఎవరికి నీకు నీకు అన్నం ఏంటి, నువ్వు పని చేసుకుని రకరకాల ఆ మాటలు పడాలి ఈ జీవుడు. దానివల్ల కొంత క్రమశిక్షణ వస్తుందని 4 కొంపలు చేస్తే 4 కొంపలు కొంతమంది తిడతారు. నువ్వు దొనిపోతులా ఉన్నా పని చేసుకోరాదని కొంతమంది ఏదో పచ్చడో వస్తారు. ఇవన్నీ ఎందుకంటే ఆ భిక్ష వల్ల ట్రైనింగ్ అవుతాడు. అలాగే యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, గౌతమ బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు, ఏంటో రమణ మహర్షి గారు భిక్ష చేసుకున్నారు. అందరూ శంకరాచార్య వారు ఎక్కువ కావాలని కొంతగా అందరూ భిక్ష చేసుకోవడం ఎందుకు ట్రైనింగ్. వీళ్ళందరూ చిట్లు తిన్నారు కానీ భిక్షలో బుద్ధిని మటుకు ఒక చిట్లు తినలేదు. ఇంక మహారాజాని ప్రజలకు తెలిసిపోయింది వాళ్ళకి. అలా అని మన ఇంటికి వస్తేనే చాలనుకున్నారు, మహారాజు కదేనా. అలా మన ఇంటికి వస్తేనే చాలనుకున్నారు కానీ చిట్లు తిట్టేవారు కదా అండి. ఓ చక్రవర్తి సన్యాసం పుచ్చుకుని వస్తా అంటే ఎవడు తిడతాడు? ఆయన ఆయన భిక్ష చేసుకున్న మాటని ఎవడు తిట్టలేదు. ఆయన అదే ట్రైనింగ్. పూర్వం అందరూ కూడా చాలా మంది భిక్ష చేసుకోవటం ఏంటంటే ట్రైనింగ్ అనమాట. అయితే బుద్ధుడి గొప్పతనం ఏంటంటే అతను స్వగ్రామంలో కూడా భిక్ష చేసుకోవడానికి ఆయనకు అభిమానం అడ్డురాలి. సరసైన స్వగ్రామం వెళ్ళి భిక్ష చేసుకోవడానికి సిగ్గుపడతారు కదా దేహాభిమానం ఉన్నప్పుడు. బుద్ధుడికి స్వగ్రామంలోకి వెళ్ళి భిక్ష చేసుకోవడానికి కూడా ఆయనకి అభ్యంతరం రాలేదు. ఎందుకంటే నిరాడంబర స్థితి, నిరహంకార స్థితి, స్వర్గరాజ్యం పొందిన వాళ్ళు, నిర్వాణ స్థితి పొందిన వాళ్ళు అంటే మానసిక ఇప్పుడు గౌరవాలు అగౌరవాలు ఇవి మానసిక పరిధిలో ఉన్నాయి. మానసిక పరిధి దాటితేనే కానీ వాళ్ళు నిర్వాణ స్థితి పొందలేదు. ఈ మానసిక పరిధి దాటం అనేది డబ్బు వల్ల, పాండిత్యం వల్ల, ఊరేగింపుల వల్ల రాలేదు. ఈశ్వరానుగ్రహం లేకుండా ఎవడు ఎంత గొప్ప పండితుడని, వాట్ ఎవర్ హీ మేబీ, ఎవడు ఎంత పండితుడని మనోని మన ఆ గడప దాటలేడు. మనస్సు యొక్క పరిధి దాటలేడు. కొమ్ములు తిరిగిన వాళ్ళ ఇప్పుడు భీష్ముడు చాలా గొప్పవాడని చెప్పుకుంటున్నాము అంతే కదా. గొప్ప వీరుడు భారతంలో గొప్ప వీరుడైనా అందరికంటే పెద్ద యుద్ధాలు చేయగలడు. ఒక సెకండ్ చేతిలో చచ్చిపోయాడు. ఎక్కడ భీష్ముడు ఎక్కడ సెకండ్ చేతిలో చచ్చిపోయాడు అంటే ఆయనకు శాపం ఉంది. అది ఆయన చేస్తాడు అని పెద్దవాళ్ళకి చెప్పలు ఉండవాలని మీరు అనుకోకండి. భీష్ముడి కంటే భీష్ముడు పెద్దవాడి చేతిలో చచ్చిపోయాడు. సెకండ్ చేతిలో అర్జునుడి చేతిలో చచ్చిపోతే గౌరవమే, సెకండ్ చేతిలో చచ్చిపోయాడు. అంటే సెకండ్ యుద్ధం చేస్తున్నా కానీ వాడు చావడం. కృష్ణుడు ఏం చేశాడంటే మాయావీడు ఏం చేశాడంటే ఆ కుర్చీలో ఉన్నట్టు పైకి కనిపించి భీష్ముడికి బయటకి కృష్ణుడే సెకండ్ కింద కనిపించేవాడు. వాడు మాయావి. అర్జునుడు యుద్ధం చేసాడు, ఈ సెకండ్ కూడా యుద్ధం చేసేది. వాడు మగుడు కదా, అర్ధ కదా, అందుకే సెకండ్ అని పేరు వచ్చింది. వాడు సెకండ్ చేతిలో ఎందుకు చచ్చిపోయాడు? పూర్వం ఈయన అంబానే శరీరం పూర్వం అంబానప్పుడు ఆమె కొంచెం ఆవిడ పూడ కాగంలో గాధంలోకి వెళ్ళదు మనం. అంటే ఆవిడ నా చేతుల్లో నేను భీష్ముని చంపాలని ఆవిడ తపస్సు చేస్తే నీ చేతుల్లో చచ్చిపోతాడని శివుడు వర్ణిస్తే అవడం ప్రకారం చివరికి ఏ రకమైతేనే సెకండ్ చేతిలో భీష్ముడు అంత గొప్పవాడు చచ్చిపోయాడు. భీష్ముడు ఎక్కడ సెకండ్ ఎక్కడంటే ఇది పెద్దవాళ్ళు కూడా చెప్పలు తప్పు అంటారు. సెకండ్ చేతిలో భీష్ముడు చచ్చిపోడు. అంటే లోపల పెద్దవాళ్ళు వెళ్ళారు, ఆ దేహ ప్రారంభం వాళ్ళు ఏం చేస్తారు? భీష్ముడు లోపల గొప్పవాడు, అయితే ఆ దేహాంతరంలో ఏదో ఆ శాపాన్ని బట్టి శకుని చేతులు చచ్చిపోయాడు. అది శాపం ఏంటి? ఎవరికి? శివుడు ఇచ్చాడు వరం శిఖండికి, అంతే వరం ప్రకారం కూడా చచ్చిపోయాడు భీష్ముడు, చచ్చిపోయాడు. అయితే లోపల గొప్పవాడు, ఆ ప్రారంభంలో శిఖండి చేతులు చచ్చిపోవాలని చచ్చిపోయాడు అంతే. గొప్ప భక్తుడు, జ్ఞాని, మహాజ్ఞాని, విష్ణు సహస్రనామాలు బోధించాడు, అన్నీ అన్నీయే, కానీ శిఖండి చేతులు చచ్చిపోవడం ఏంటంటే అంతే వాళ్ళ దేహ ప్రారంభం అంతే. దానికి జ్ఞానానికి సంబంధం లేదు, అలా ముడిపెట్టకూడదు. మనం పెళ్లి చేసుకోమని ఏమిటి అంటుంది? వద్దని ఆయన అంటాడు, వద్దని తల్లి అంటుంది. ఒకరోజు అయితే ఆయన శంకరుడు ప్రత్యేకంగా మహిమలు చేయలేదు, కానీ అవసరాన్ని బట్టి చేసేవాడు. వీడి పూర్ణ అనేది వీళ్ళ ఇంటికి 2 పర్లాంగుల దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆవిడ స్నానం చేయొచ్చు. దార్యం ఈ వ్యాసకాలం చాలా ఇబ్బంది పడుతుందని వాళ్ళ ఇంటి పక్క నుంచి నడిపించాడు పూర్ణ అనేది. వాళ్ళ అమ్మగారు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏంటి పూర్ణానం స్నానం వెళ్ళటానికి వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్ళి ఇలా ప్రారంభ చేశాడు. ఆయన చదువుకునే రోజుల్లో ఒక ఇంటికి భిక్ష కలితే ఆడి దరిద్రంతో బాధపడతాంటే ఇప్పుడు ఏదో బాలుడు బ్రహ్మచేయస్సుగా ఉన్నాడు, ఇంటికాడ ఏదైనా పెడదాం అంటే బియ్యం లేదు, పోనీ ఏదైనా బత్తాకాయలు సపోటాకాయలు పెడదాంటే అయ్యి లేవు, ఆడికి ఏదో పెట్టాలనిపిస్తాను యజమానురాలకి, యజమాని ఇంటికాడ లేడు అంటే అన్నీ వెతికింది ఏదైనా ఇద్దామని. ఈరో కంగారుగా ఆ గది నుంచి ఈ గదిలో తిరగడం శంకరుడు చూశాడు. అయ్యే పాపం ఆవిడ దారిద్ర్యంతో బాధపడతానని గ్రహించాడు. ఆవిడకి మనకి ఏదో పెట్టాలంది, ఆవిడకే తింటాను తిండిలే మనకేం పడుతుందని గ్రహించాడు. ఏదో ఉసిరికాయ దొరికింది, ఏదో ఒడిపోయిన ఉసిరికాయ ఆవిడ దొరికితే ఆ ఉసిరికాయ తెచ్చి ఆడు అందులో కంచంలో వేస్తుంది, శంకరుడు కంచం. అప్పుడు లక్ష్మీదేవిని ప్రారంభించి ఎంత దరిద్రంతో బాధపడుతున్నారు కదా పాపం, ఆవిడ సహృదయానికి ఏమి లేకపోయింది, మనకి ఏదో పెట్టాలనుకుంది, ఆవిడ సహృదయానికి ఆ ఇంటికాడ బంగారు పూసిరికాయలు వర్షింపు చేశాడు. ఎప్పుడు వాడు బళ్ళు చదువుకున్నప్పుడు క్షరబ్రహ్మం ఇక్కడ ఆ తల్లి ఒప్పుకోలేదు సన్యాసం తీసుకోవడానికి. కానీ సాంప్రదాయం ఏంటంటే సాధ్యమైన తరపు తల్లి అనుమతి పుచ్చుకుని వెళ్ళమను, సన్యాసం పుచ్చుకునే వాళ్ళందరూ తండ్రి అనుమతి లేకపోయినా తల్లి అనుమతి పుచ్చుకుని వెళ్ళమను. ఈ ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళు ఈ సన్యాసులు, వాడు సన్యాసి అక్కడ తిరుగుతూ ఉంటాడు అనుకోండి, తండ్రి చచ్చిపోయిన వార్త వస్తుంది అనుకోండి, అక్కడ స్నానం చేయక్కర్లేదు, స్నానం చేయక్కరు. తల్లి చచ్చిపోయింది అనమాట వార్త వస్తే వాళ్ళు స్నానం చేయమన్నారు. అంటే అన్ని విడిచిపెట్టిన సన్యాసి కూడా ఎక్కడో ఇంటికాడ తల్లి చచ్చిపోయిందని కౌరు వస్తే సన్యాసి కూడా స్నానం చేయమన్నారు. ఇలా పూర్ణారాజులు ఒకసారి స్నానం చేస్తాడు శంకరుడు, ఇప్పుడు గట్టి మీద కూర్చు ఆర్యం. ఎవరో ఒక ముసలి ఆయనే ముసలి రూపంలో ఎవరో ముసలి వచ్చి ఆయన పట్టుకోవడం, అప్పుడు వరద వస్తాను పూర్ణానదికి ఆ కాలు పెట్టుకుని లాగేయటం, మొసలు లాగేస్తా ఉంటుంది, అదొక మాయ మొసలు. శంకరుని లాగేస్తాంటే ఎలిపాతి ఎలిపాతి అంటే బిడ్డ బిడ్డ అని అడిగి మీద ఉంది గట్టి మీద ఉంది కేకలేస్తాం. ఇప్పుడు కూడా మొసలు పట్టుకుని రేవు ఉంది కాలడీలో కగిస్తే ఈ మొసలు నేను విడిచిపెట్టుకో, నువ్వు నాకు సన్యాసి ఇవ్వడానికి అంగీకరిస్తే మొసలు ఇసులు పెడుతుందన్నాడు రాజ్యాడు. అప్పుడు తల్లి ఏముంటుందంటే అసలు చచ్చిపోయే కొడుకు అంటే ఇప్పుడు సన్యాసి అని కొడుకు ఏం జరిగి కదా అంటుంది. అది సన్యాసి అయితే ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాడు, అసలు చనిపోవటం కంటే సన్యాసి మెరిగి కదా, అది సన్యాసం తీసుకో అంటుంది. ఈ మాట ఇప్పుడు అంగీకరించడం మొసలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అది మాయ మొసలు, దొంగ మొసలు. అదే ఇంటికి వస్తాడు, ఒడ్డుకు వస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేదని వాడు. సన్యాసం పుచ్చుకోవడానికి ఇవి అంగీకరించాక ఒడ్డిన ఇల్లు దగ్గరే, అది ఇంటికి వెళ్ళలేదు. ఏమని చెప్పాడంటే కుటుంబం వాళ్ళు ఏమైనా కేకేశాడు, వాళ్ళు ఆస్తి పడలేదండి, ఈ ఆస్తి నాకేం అక్కర్లేదని చెప్పాడు. ఎవరండి శంకరాచార్య? ఆ జ్ఞాతిని తినమన్నాడు. ఈవిని చూసి, ఈవిని జాగ్రత్తగా చూసి ఈ ఆస్తిలో ఆయన తినమన్నాడు. తర్వాత అప్పుడు కృష్ణుని గుడి ఉందండి అక్కడ, ఇప్పుడు కూడా కావాలి. కృష్ణుని గుడి వాళ్ళు నిర్మించిందండి, శంకరుడి కుటుంబం నిర్మించింది. ఇప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడండి, వాళ్ళు శంకరాచార్యులు కూడా గుడి వాళ్ళకి స్వాగతం చేస్తూ ఇప్పుడు కూడా వంశ పారంపర్యంగా ఆ కృష్ణునికి పూజ చేసుకుంటున్నారు. అంటే శంకరాచార్యుడి తల్లికి ఇష్టదైవం కృష్ణుడు. అయితే నువ్వు వెళ్ళిపోతా, ఇంటికి రాని ఇంక వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం ఇదే ఉందండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం ఏం కాదు. ఇంటికి రాని ఇక్కడి నుంచి ఒడ్డు నుంచే వెళ్ళిపోతాను శంకరుడు అన్న. అయితే నన్ను ఏదో నాకు భోజనం పెట్టమని నైట్ చెట్లు చూడమని వాళ్ళకి చెబుతున్నాడు. అయితే బాగానే చెప్పింది, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నా శరీరం చనిపోయినప్పుడు వచ్చి నీ చేతితో కర్మకాండ చేయమని అడిగింది. అది న్యాయం అనిపించింది ఎవరికి? శంకరాడికి న్యాయం అనిపించి. అయితే నీ శరీరం నీకు అవసాన కాలం వచ్చేవాడు నన్ను స్మరించుకొని ఎక్కడున్నా వచ్చేస్తానని చెప్పాడు. నీకు అవసాన కాలం వచ్చినప్పుడు శంకర శంకర అని స్మరించుకో, నేను ఎక్కడన్నా వచ్చి ఆ కార్యక్రమ కర్మకాండ అంతా చేసి ఉండని కాలడీలో చేసి వెళ్ళిపోతాను. అయితే శంకరుడు మొత్తం 200 పుస్తకాలు రాశాడు, పెద్ద అయితేనే చిన్న అయితే 200 పుస్తకాలు. ఇప్పుడు 150 జరుగుతున్నాయి, 150 కాల ప్రవాహంలో పోయినాయి. 200 ఇప్పుడు జరగటానికి 150 పుస్తకాలు జరిగితే నేతే 50 కాల ప్రవాహంలో పోయాడు. ఆయన రాసిన గ్రంథాలను 3 విడదీశారు, భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు. అంటే ఉపనిషత్తులకి భాష్యం రాశాడు, భగవద్గీతకి భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు, అన్ని పూర్వం ఉన్న గ్రంథాలకి భాష్యాలు రాశాడు. కానీ ప్రకరణ గ్రంథాలు రాశాడు. ఆ వేదాలను సారవంతాన్ని అర్థం చేసుకుని ఆయన సొంత మాటల్లో అందరికీ అర్థమయ్యేటట్టు ఆ ప్రకరణ గ్రంథాలు రాశాడు. అది ఒక భాగం. కానీ స్తోత్ర గ్రంథాలు, కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమందికి విష్ణు ఇష్టం, కొంతమందికి శివుడు ఇష్టం. ఎవరికి ఏ దేవుడు అయితే ఇష్టమో ఇష్టమో ఆ దేవుడిని ప్రార్థించుకోవడానికి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పాడు. ఈ స్తోత్ర గ్రంథాలు ఏ బాప్తైతే ఈ 3 గ్రంథాల్లో మొత్తం 150 జరుగుతున్నట్టు శంకరుడు. ఇక్కడి నుంచి తెగ కాలడి విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయి మధ్యప్రదేశ్ వెళ్ళాడు. ఆ గోవింద భగవత్పాదులు దగ్గర వెళ్ళి సన్యాసం పుచ్చుకున్నాడు. గోవింద భగవత్పాదుల దగ్గర సన్యాసం పుచ్చుకున్నాడు, నర్మదా నది పక్కన. అక్కడ ఈయన అక్కడ ఆ వచ్చిన వాడు ఎవడో లోపల గుహలో ఉండేవాడు. ఎవరండి? గోవింద భగత్పాదుడు లోపల గుహలో ఉండేవాడు. నేను గురువు గారి దగ్గరికి వెళ్తే వచ్చిన వాడు ఎవడో అన్నాడు. ఎవరండి? గోవింద భగవాన్ బ్రహ్మమునే అన్నాడు. శంకరుని నేను చెప్పలే. నీకు మాట చెప్తాను, మరి మనసులో ఉంచుకొని ఈ మాటని మీరు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ 150 గ్రంథాల్లో కూడా ఆయన చెప్పింది ఒకటే, బ్రహ్మమనే సత్పదార్థం ఉంది. ఓ సత్పదార్థం ఉంది బ్రహ్మం అనేది, ఓ సత్పదార్థం ఉంది ఉన్నారు. అది ఒకటంటే ఒకటే, ఆ బ్రహ్మమునే కొంతమంది భక్తుడు దేవుడు దేవుడు అని అంటున్నారు. ఉన్నది పదార్థం ఒకటి, అవి తప్పించి అన్ని మాయే. ఈ పుట్టడాలు, ఈ చావటాలు, మనం సంతోషించటాలు, మనం దుఃఖపడటాలు, ఆ బ్రహ్మము తప్పించి అన్నీ మాయ. శరీరం చనిపోతుంది, అది మాయ. మళ్ళీ శరీరం పడుతుంది, అది మాయ. ఈ చచ్చిపోవడం మాయ, పుట్టడం మాయ, మన మనస్సు మాయ, శరీరం మాయ, ఇంద్రియాలు మాయ, జ్ఞానేంద్రియాలు మాయ, కర్మేంద్రియాలు మాయ, పంచిపోతారు అంత. అది తప్ప ఉన్నదేదో ఉంది, అది తప్పించి మిగతా అంతా మాయ. నీకు తెలుసున్నా నువ్వు బ్రహ్మమే, నీకు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే. నువ్వు తెలుసున్నా నువ్వు బ్రహ్మమే, నువ్వు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే. అయితే ఆ బ్రహ్మానుభవం నువ్వు పొందే వరకు ఏ జీవుణ్ణి మా ఇడిచిపెట్టదు, ఎంతవాడైనా ఇడిచిపెట్టదు. ఆ బ్రహ్మానుభవం నీకు వచ్చే వరకు మా ఈ జీవుని ఇడిచిపెట్టదు. బ్రహ్మము ఐక్యం కానివ్వడు, అయినా కానివ్వదు. బ్రహ్మాని ఐక్యం కానివ్వదు. అయితే శంకరాచార్య వారు ఏం చేశారంటే, నీ హృదయంలో ఏదో ఉందో అంతటాగే ఉంది, దాన్నే బ్రహ్మం అంటారు. అది ఒకటే సత్యం, అది సత్యం అని చెప్పరు, అది ఒకటే సత్యం. అది దానికి భిన్నంగా నువ్వు ఏది చూసినా మాయదు, దానికి భిన్నంగా నువ్వు ఏది చూసినా అంతా మాయ, దానికి భిన్నంగా ఏది లేదు. ఒకవేళ నీకు కల్పిస్తుంటే అది మాయ, కల్పించిన గొడవలే అవన్నీ కూడా, కల్పించిన గొడవ. అది నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉంది అంతటా ఉంది, నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉంది అంతటా ఉంది. లోపల ఉంది, బయట ఉంది, బయట ఉంది, లోపల ఉంది. అదే సర్వత్రా వ్యాపించింది, ఇతర లోకాల్లో కూడా వ్యాపించినది. అదే అన్ని లోకాల్లో మొత్తం అంత ప్రపంచం అంతా ఇక్కడే కాదు, ఇతర లోకాల్లో కూడా వ్యాపించింది. ఒకటే ఒకటే ఒకటి అంటే ఒకటే, అది బ్రహ్మం. అది నీ హృదయంలో కూడా ఉంది, అది నీ హృదయం. నీ హృదయంలో బ్రహ్మము ఉందని 150 గ్రంథాల్లో చెప్పటమే కాకుండా ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ బ్రహ్మమును ఎలా సాక్షాత్కరించుకోవాలో, బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మం మన హృదయంలో ఉన్న లాభం లేదు. దాని సాక్షాత్కారం మనం పొందపోతే ఉన్న ప్రయోజనం. దాని సాక్షాత్కారం ఎలా పొందారో, ముందు బ్రహ్మం మీద మనకు ప్రీతి కలిగించాడు, ఉందని ఎరుకుపరిచాడు. దాని సాక్షాత్కారం ఎలా పొందాలో 150 గ్రంథాలలో పైనుంచి కిందకి చెప్పిన, కింద నుంచి పైకి చెప్పిన అదే ధోరణిగా చెప్పాడు వాడు శంకర్. ప్రకరణ గ్రంథాల్లోనే అదే చెప్పాడు, స్తోత్ర గ్రంథాల్లోనే అదే చెప్పాడు, భాష్యాలంటే సముద్ర అందులోనే అదే చెప్పాడు. దాని తాలూకు అనుభవం లేనప్పుడు అన్ని అంతా మనోకల్పితం. దాని దాని తాలూకు అనుభవం నీకు లేనప్పుడు ఏం ప్రయోజనం లేదు. దాని తాలూకు అనుభవం లేకుండా నీ శరీరం శ్రమం అయిపోతే, నీ శరీరం చచ్చిపోతే నువ్వు అనిపించే నష్టం ఇట్టిదని ఎవరో చెప్పలేరు. కళ్ళలో ఎప్పుడైనా మనకు సంతోషాలు వస్తాయి కదా, కళ్ళలో కూడా దుఃఖం వస్తుంది. కళ్ళలో కూడా మనకు ఎప్పుడైనా సంతోషం ఇమ్మాడాల మీద తిరిగినట్టు వస్తుంది. ఏమంటే కళ్ళలో కూడా ఒకసారి దుఃఖం వస్తుంది, నీకు అర్థం అవుతుందా? ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాం, ఆ కళ్ళలో దుఃఖం వచ్చినప్పుడు కళ్ళలో కూడా ఏడుస్తాం, సంతోషించినప్పుడు కూడా అక్కడ గర్వం పొందుతాం. మనకు స్వప్నంలో కూడా గర్వం వస్తూ ఉంటుంది, ఆ స్వప్నంలో కూడా గర్వం వచ్చేస్తుంది సంతోషం వచ్చినప్పుడు. ఆ మెలకు వచ్చాక మనకి మనకు ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏడవటం, ఆ సంతోషించినప్పుడు గర్వపడటం, ఆ సంతోషం ఎంత నిజము, గర్వం ఎంత నిజం, ఈ ఏడ్చినప్పుడు కష్టపరిస్తూ వచ్చినప్పుడు ఏడ్చాం కదా అదేంత నిజం, ఇవన్నీ మొత్తం అన్ని అబద్ధాలని తెలుస్తుంది ఎప్పుడు వరకు. నీకు మెలకు వచ్చే వరకు, మెలకు వచ్చాక అన్ని అబద్ధాలని తెలుస్తుంది. అలాగే బ్రాహ్మణ స్థితిని పొందాక, బ్రహ్మానుభవం పొందే వరకు ఈ చావులు పుట్టుకలు, నీ కష్టాలు, నీ సుఖాలు, అవి ఎంత మాత్రం నిజం కాకపోయినా నిజం వల్ల నీకు కనిపిస్తుంటే ఆ జన్మ కాదని నిన్ను వెంటాడుతాయని నాడు ఆచార్య. ఏది నిజం కాకపోయినా నిజం వల్లే కనిపిస్తుంది. ఏం చేద్దాం, ఏం అసలు సత్యం ఏదో నీకు తెలియదు కాబట్టి అసలు సత్యంలా కనిపిస్తుంది, విడిచి కనిపించడం నిన్ను విడిచిపెట్టదు. అది తప్పించి అన్నీ కలిపి నీ మనో కలిపితాలన్నాడు. ఇది చెప్పటానికి అది ఉందంతా నువ్వు తెలిస్తే సరిపోదు. దాని దాని పాలు గెలికి రావాలి, దాంట్లో నీకు మమేక దాంతో సమైక్యత రావాలి, దాని తాలూకు అది ఎలా ఉందో అంత న్యాచురల్ గా నువ్వు ఉండగలగాలి. ఆ స్థితి నీకు తీసుకొచ్చే వరకు 150 గ్రంథాల్లో చెప్పాడు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే శంకరుడు బోధ. ఒకవేళ మీ మీలో చాలా మందికి బంగారు పిచ్చుకుని ఉంటారు, మీలో రోజులు బాగా వెళ్ళిపోయేవాడు ఉన్నారు, కొంతమంది దుఃఖపడుచు రోజులు గడిపేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పేదలు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు కదా. ఉన్నాయి అన్ని స్వప్నం అని చెప్పి అది తప్పించి అన్ని స్వప్నం. ఈ 150 గ్రంథాలు ఏం చెప్పాయంటే మరి మేము 5 వెళ్ళాం, వెళ్తే పాలకొల్లు 2 బండి లేదు, 2 లేట రైలు మీద కోపం వచ్చి రైలు వాళ్ళ మీద కోపం వచ్చి ఇంటికి వచ్చేస్తే ఆళ్ళకి నష్టం అండి మనకి. అలాగే బ్రహ్మస్థితిని పొందడానికి లోకం అనేక ఆటంకాలు లేట అని మీరు 5 వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదో కాశీ వెళుతున్నాం అనుకుని అనేక ఆటంకాలు రావచ్చు, ఆటంకాలు అన్ని పడి కాశీ వెళుతున్నాం కదా. అలాగే మీ జీవితంలో అనేక ఆ బ్రాహ్మస్థితి పొందడానికి అనేక ఆటంకాలు రావచ్చు. మీ ఇంట్లో కూడా మీకు శత్రువులు అవ్వచ్చు, బయట వాళ్ళు శత్రువులు అవ్వచ్చు, ఈ ఆటంకాలు అనేక రావచ్చు. ఈ ఆటంకాలన్నీ బయ మరిచి మీకు ఎప్పుడైనా గర్వం వస్తూ ఉంటుంది, మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా కోపం వస్తుంది, మీకు అర్థమవుతుంది మనకి ఎప్పుడైనా కోపం వస్తుంది కదా, ఎప్పుడైనా దుఃఖం వస్తుంది కదా, ఎప్పుడైనా కొంచెం పొగరబొత్తనం వస్తూ ఉంటుంది కదా, రకరకాల గుణాలు వచ్చేస్తాయి, మనస్సు ఉంది కదా అంచేత రకరకాల గుణాలు వచ్చేస్తాయి. ఒకసారి ఏమో అహంకారం పెరుగుతూ ఉంటుంది, ఒకసారి అహంకారం తగ్గుతూ ఉంటుంది, ఇలా రకరకాల గుణాలు వచ్చేస్తాయి. ఈ గుణాలన్నీ వచ్చినా ఈ గుణాలన్నీ వచ్చినా ఇవన్నీ నిజం అనుకుని అక్కడ ఈ గుణాలను తట్టుకుని ఒకవేళ నీకు నీ మనిషి అయితే నీకు కూడా ఎప్పుడు అహంకారం వస్తుంది, ఇదన్నింటినీ తట్టుకుని గమ్యం మర్చిపోవద్దు నువ్వు. ఆ గమ్యమే బ్రహ్మజ్ఞానం. సజీ శంకరుడు ఇప్పుడు మీరందరూ చించినాడు రావాలని బయలుదేరడం పాలకొండ బస్ స్టాండ్ లో గంట లేట్ అయిందనుకోండి, చిరాకు వచ్చి మీకు ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు చించినట్టు రాలేదు అక్కడ. అలా బ్రహ్మజ్ఞానం సంపాదించే ముందు అనేక ఆటంకాలు వస్తారు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, మరొక ఇబ్బందులు రావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు అవుతారు, ఒకసారి మన మిత్రులు కూడా శత్రువులు అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు. కానీ అన్ని తట్టుకోగల శక్తి ఉంటేనే అంత సహనం ఉంటుంది, నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కేవలం పుస్తక జన్య జ్ఞానం వల్ల ఇది వచ్చేది, పాండిత్యం అని వచ్చేది కాదు. పాండిత్యం కానీ ధనానికి కానీ అది ఆబ్జెక్ట్ కాదు. ఇది ఆ బ్రహ్మజ్ఞానంలో ఆ బ్రహ్మజ్ఞానం పొందేవరకు ఇది మారడానికి బయటకు రాలేడు. బ్రహ్మజ్ఞాని పొందేవరకుడు మాయలోంచి బయటికి రాలేడు. ఆ మాయ దారి ఏమని అవసరం, మాయ వీడికి దారి ఏమవుతుంది అయ్యేదా. వాడు విసుగు లేకుండా ఆ బ్రహ్మజ్ఞానం గురించి చెప్పేవాడు ఎవరు ఆచార్యులు, విసుగు లేకుండా చెప్పేవాడు. తర్వాత ఆయన అన్ని రాశాడు మొత్తం మీద. అది ఇక్కడి నుంచి గోవింద భగవత్పాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు అంటే నేను శంకరుడు కంటే ఆర్యాంబ గారి అబ్బాయి అంటే శంకరుడు అని ఏం చెప్పలేదు, బ్రహ్మమునే అని చెప్పాడు. అప్పుడు ఆయన దగ్గర ఎర్ర బట్టలు కట్టుకున్నాడు, సన్యాసం పుచ్చుకున్నాడు. తర్వాత గురువు గారు ఆజ్ఞ అంటే అప్పుడు కాశీ వెళ్ళమన్నాడు. అప్పుడు కాశీలో మన దేశం మొత్తానికి పెద్ద పెద్ద పండితులు కాశీలో ఉండేవారు. మనకు రాజకీయాలకు రాజధాని, రాజకీయాలకు రాజధాని ఏది, ఢిల్లీ. డబ్బుకు రాజధాని బొంబాయి. మీరు బాగా డబ్బున్న చూడాలంటే బొంబాయి వెళ్ళాలి, రాజకీయ నాయకులను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి. ఈ కంప్యూటర్ ధనవంతులు ఉన్నారు, ఈ కంప్యూటర్ ధనవంతులందరినీ చూడాలంటే బెంగళూరు వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? ఈ కంప్యూటర్లు రాజధాని బెంగళూరు, రాజధానికి రాజధాని ఢిల్లీ. నీకు అర్థమవుతుంది కాదు. దీనికేంటి, డబ్బుకు రాజధాని బొంబాయి, ఆ పూర్వపు రోజుల్లో భక్తికి రాజధాని కాశీ. అది భారతదేశంలో పుట్టిన ప్రతివాడు కాశీ దర్శించాలి. కాశీ అంటే ప్రకాశం. అసలు భక్తి విలువ తెలియటలేదు మనకు, దాని విలువ తెలియటలేదు మనకు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి ఎవరు భక్తులు మాట్లాడుతూ కాదు, కాబట్టి కాశీలో చనిపోయిన వాళ్ళకి ముక్తి వస్తుందని చెప్తున్నారని చెప్పారు ఎవడో భక్తుడు. రావచ్చు, కాశీలో చనిపోయిన వాడికి శివుడు, ఆ చనిపోయేవాడికి రామనామం చెప్తాడని, రామమంత్రం చెప్తాడన్నాడు, మోక్షం పొందుతాడని అడిగాడు. రావచ్చు, అది మనకి శాస్త్ర ప్రమాణం. కాశీలో మరణిస్తే ముక్తి పొందుతాం, అదే రావచ్చు అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు, అయ్యి బాబు ఆ ముక్తి నాకు వద్దు, నాకు భక్తి చాలన్నాడు. ఈ భక్తినే నేను తట్టుకోలేకపోతాను, ముక్తి దాకేందుకు నాకు ఈ భక్తినే ముడుచుకోలేకపోతాను, పొంతే పొంతారు ముక్తి నాకు వద్దు, ఇది సరిపోతుంది. నేను దీన్నే తట్టుకోలేకపోతున్నాను, భక్తిని నాకు ముక్తి తక్కలేదు, భక్తి చూడు సరిపెట్టుకుంటాను. కాశీలో పొందుతో పొందనియండి, నాకు ఇది చాలన్నాడు. లేదు, నాకు ముక్తి అక్కర్లేదు, భక్తి చాలన్నాడు. శంకరాచార్యుల వారు అక్కడి నుంచి కాశీ వెళ్ళారు. ఆయన కాశీ అంటే బహు ఇష్టం. ఎవరికి? ఆచార్యుల వారికి. పూర్వం సంస్కృతం బాగా చదువుకున్న పండితులు, వేదాలు బాగా చదువుకున్న పండితులు అందరూ కాశీలో ఉన్నారు. అంటే ఆయన స్థాపించిన మతం, అంటే పూర్వం ఉన్న ఆయన ప్రచారం చేసిన మతం అద్వైతం. అద్వైతం అంటే ద్వితీయం లేదని, ద్వైతం లేని అద్వైతం. అంటే ఉన్నది ఒకటంటే ఒకటే, రెండోది లేదని. మీకు అర్థమవుతుందా? అంటే అద్వైతానుభవం వస్తేనే కానీ అమృతానుభవం కలదు. మనం ద్వైతంలో ఎంతకాలం అయితే బయటికి రాలేము, అంతకాలం భయం తప్పదు, కోరిక తప్పదు, కోపం తప్పదు, పునర్జన్మలు తప్పదు. మనకి నాలుగు కాండలు చెప్తారు గీతలు, భక్తికాండ, జ్ఞానకాండ, కర్మకాండ, ధ్యానకాండ. కానీ ఆచార్యులు వారు ఎక్కువ ఈ రెండు కాండలకు విలువ ఇచ్చి రాశాడు, కర్మకాండ, జ్ఞానకాండ. మిగతా ఈ రెండు కాండలకి సపోర్ట్ అన్నాడు. ఏది? ఈ భక్తి, జ్ఞానం కూడా. ధ్యానం వల్ల నీ మైండ్ క్రమశిక్షణ వస్తుంది, ధ్యానం చేయటం వల్ల నీ మనసుకి క్రమశిక్షణ వస్తుంది. ఈ భక్తి వల్ల నీ మనస్సు అణుగుతుంది, విశ్వాసపాత్రుడు అవుతావు. భగవంతుడు అక్కడ ఉన్నాడని ఉన్నాడని అనుకోవటమే కాకుండా వాడి పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది, శరణాగతి కలుగుతుంది, అది భక్తి ప్రయోజనం. కానీ ఆ రెండు మార్గాలు ఈ రెండాటికి సపోర్ట్గా ఉన్నాయన్నాడు. ఏది? జ్ఞాన మార్గానికి, కర్మ మార్గానికి. ఈ రెండే మార్గాలు అసలు నాలుగంటే మిగతా రెండు మార్గాలు వీటికి సపోర్ట్గా ఉన్నాయి. ఈ రెండే మార్గాలు, ఈ రెండు మార్గాల్లో ఏదో మార్గం ద్వారా నువ్వు తరించవచ్చాను, జ్ఞాన మార్గాన్ని తరించవచ్చు, కర్మ మార్గాన్ని తరించవచ్చు. అయితే ఆ కర్మయోగం అంటే ఎవడంటే స్వార్థ ప్రేరితంగా ఆలోచన రాదు, స్వార్థ ప్రేరితంగా పనిచేయదు వాడు కర్మయోగం. ఇప్పుడు మనకి ఏదైనా ఆలోచిస్తే, ఆలోచన వస్తే అక్కడ ఏముంటుంది? నేననే తలంపు ఉంటుంది, ఉంటుంది కదా. ఆలోచన వస్తే ఏముంటుంది అక్కడ? నేననే తలంపు. పని చేసినా నేననే తలంపు. ₹5 పనికి గుండ్రంగా అక్షరాలు రాయం చేసుకుంటారు, పైగా అది గుండ్రంగా ఉండాలి, ఆర్టిస్ట్ చేత రాయిస్తారు. వీళ్ళు ఇచ్చింది అక్కడ ₹5, ఆర్టిస్ట్కి ₹10. ఎవరు ఏ మతంలో ప్రయాణం చేయాలండి? రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందిన వాడికి బ్రహ్మ, అలా బ్రహ్మకు రూపం లేదు, నామం లేదు. అది రూపబుద్ధిలే, రూప బుద్ధిలోంచి నామబుద్ధిలోంచి ఎవడైతే బయటికి రాలేడో వాడు బ్రహ్మానుభవం పొందలేడు. మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో, అది గౌరవాల కోసం గొప్పల కోసం పలాన వారు చేశారు వాళ్ళు చెప్పుకుంటారు. ఇటువంటి మ్యాజిక్లకి దేవుడు మోసపోడు. మీరు ఎవరైనా మంచి పని చేసిన వాళ్ళు ఇందులో ఉండొచ్చు, కొంతమంది గౌరవం కోసం చేస్తారు, కొంతమంది గొప్పల కోసం చేస్తారు. ఆ బైరాజు ఫౌండేషన్ వాళ్ళు నీళ్లు ఎక్కడైనా ఇస్తుంటే రోడ్డు పక్కనే రాసి బైరాజు ఫౌండేషన్ కొంతమంది గుళ్ళు దగ్గర కింద నాపరాలు వేయించారు, నాపరాల మీద వాళ్ళ పేరు రాసుకుంటారు. నాపరాలు మీ కింద అంటే వాళ్ళు దేహాభిమానం పెరుగుతుందో తగ్గుతుందో. నాపరాల మీద పేర్లు వేయించుకున్నారు, నా గుడి దగ్గర నాలుగు నాపరాలు వేయించు. మీరు గ్రహించవలసింది ఏంటంటే బాహ్యంగా మీరు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. జ్ఞానం ఎవరికి వస్తుంది? చిత్తశుద్ధి కలిగిన వాడికి వస్తుంది. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం రాదు. చిత్తశుద్ధి ఎవరికి వస్తుంది? వివేకం వల్ల, వైరాగ్యం వల్ల, వాడు చేసింది కనుక ఏమీ స్వార్థం లేకుండా పని చేసి అంటే నిష్కామంగా వాడికి కోరికతోటి కోపంతోటి పబ్లిసిటీతో సంబంధం లేకుండా పని పని కోసం చేసిన వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. దాచే చిత్తశుద్ధి కలగదు. మీరు పుణ్యం వేరు పాపం వేరు. పుణ్యం చేసుకుని వాడు ఏమనుకుంటాడు? నేను పుణ్యం చేశాననుకుంటాడు. ఎవడు చేశాడో పుణ్యం వాడు అహంకారం చేసింది. పాపం చేసిన వాడు ఏమనుకుంటాడు? నేను పాపం చేశాను అనుకుంటాడు. అలా అని వాడు ఎవడో వాడు అహంకారం చెప్తాడు. వాడు ఇంకా మాయలోంచి బయటకు రాలేడు. గొప్ప మహామాయిదే. బయటికి రాలేడు ఇంకోడు. నేను పుణ్యం చేశాననుకున్నది సంసారం, నేను పాపం చేశాననుకున్నది సంసారం. ఈ రెండు ఎవడు అనుకుంటున్నాడు? నీలోనే చైతన్యం అనుకోదు, మనస్సు అనుకుంటుంది. నువ్వు అందులోంచి బయటికి రాలేవు. ఇలా అనుకోవటం నువ్వు మానలేవు, బయటికి రాలేవు. ఇంక స్వాములు ఉన్నారు ఈ మధ్య పాలకులు 5-6 వర్షాలుగా వచ్చేసారు. అందులో స్వాములు ఎలా ఉన్నారంటే మీరు ఆశ్చర్యం చేసుకుంటారు, నాకు రాహిత్యాన్ని పట్టిపోతున్నాడు. ఏమండి మాయ అంటే ఇది కలియుగంలో మాయ ఎక్కువ ఉన్నాయి. ప్రతివాడికి గురువు అయిపోవాలి. ఎర్రబట్టలు కట్టుకున్న వాళ్ళకంటే ప్రతివాడికి గురువు అయిపోవాలి అని సన్యాసులు అంటాడు. మీకు అర్థమవుతుందండి. అది ఉపనిషత్తులు చెప్తున్నానంటాడు ఒకటి. మీకు అర్థమవుతుంది. ఉపనిషత్తులు చెప్తా అంటాడు ఒక, నేను గురువుని అంటాడు, నేను సన్యాసిని అంటాడు, ఒక యోగి అంటాడు, నేను యోగిని అంటాడు. కానీ ఇక్కడ ఎక్కడ మిస్ అయిపోతున్నామంటే హృదయంలో ఒక సత్యం ఉంది, దాని తాలూకు మన అనుభవం లేదు. దాని తాలూకు అనుభవం పొందడానికి కనీసం ప్రయత్నం చేయటాలనే బుద్ధి లేకుండా ఉన్నారు ఈ పెద్ద పెద్ద స్వాములు కూడా. నువ్వు కఠోపనిషత్తు చెప్తున్నావు, సంస్కృతం నేర్చుకున్నావు, చెప్పు ఆ ఎంగిలి మొక్కలు నీకు అసలు ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చెప్తున్నావు దాని తాలూకు నీకేమైనా అనుభవం ఉందా? ఈ ఎర్రబట్టలు కట్టుకుని తిరిగే వాళ్ళకంటే గృహస్థులు మెరుగులే ఉన్నారు. ఎర్రబట్టలు కట్టుకుని తిరిగే వాళ్ళు అంటే గృహస్థులే వంద రెట్లు మెరుగనిపిస్తారు. ఈ పాలకులు వర్షాగా వచ్చేసారు. అందులో ఒక ఆయన మీటింగ్లు అడిగేసాడు, మీకు ఆస్తులు ఉంటే నాకు రాసేవ్వండి. ఈ ఎర్రబట్టలు కట్టుకు తిరిగే వాళ్ళకంటే ఈ సమయం గృహస్థులే మెరుగు. తర్వాత ఈ గృహస్థులకి ఏదో ఆశలు ఉంటాయి. ఎవరో సన్యాడు అంటాడు, మీకు యజ్ఞం చేయించేస్తాను, మీ కోరిక నెరవేరిపోతుంది అంటాడు. దాని గురించి లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టేస్తారు. మామూలు వాళ్ళు ఎవరో ఎదుగుతారు, కాఫీ ఎవరు మన ఎవడో 12,000 రూపాయలు 20,000 రూపాయలు 5,000 రూపాయలు యజ్ఞాలు చేయించారు పాలకులు. మా బుజ్జికి పిల్లలు లేరు, మా క్యాసెట్ల బుజ్జికి పిల్లలు లేరు. వీళ్ళు మీరు పుత్ర కామె ఇచ్చి పిల్లలు లేని వాళ్ళందరికీ యజ్ఞం చేయించండి, 12,000 ఖర్చు అవుతుంది. మీరు 12,000 ఇచ్చేసి మీరు యజ్ఞం చేయించుకుని బోర్డులు కట్టారు. మీరేమన్నారంటే బుజ్జి ఎవరు, నాకు పిల్లలు లేరు, విశాఖపట్నం తిరుగుతున్నాను హాస్పిటల్కి, ఇక్కడ 12,000 మీరు పిల్లల్ని ఇచ్చేస్తాను, నీకు విశాఖపట్నం మానేస్తాను. 12,000 కాదు, ఇంకో 3,000 ఎక్కువ ఇస్తాను, 15,000 ఎక్కువ ఇస్తాను, కాగితాలు రాసేవ్వండి, గ్యారెంటీగా నీకు సంతానం కలుగుతాం. అది మా ఊరికే చూద్ది, నీ పేరు మీద యజ్ఞం చేస్తాం, నీ కాగితాలు రాసేవం, పిల్లలు పుట్టొచ్చు పుట్టబోచ్చు, మాకు సంబంధం లేదంటే అప్పుడు ఇంకా 15,000 మీకు 15 రూపాయలు ఇవ్వడం కూడా దండి కానీ ఇది వచ్చేసాడు. ఎందుకు దేనికోసం యజ్ఞాలు అంటే, ఈ గృహస్థులకైనా దురాశ వాళ్ళని తీసుకొస్తా ఉంటుంది. మీరు యజ్ఞం చేయించడం మీరు మంత్రి గారు అయిపోతారంటే వాళ్ళు ఒకటి తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నా, ఇక్కడ లోపల వస్తువుని తెలుసుకోవడం వాళ్ళు మర్చిపోయారు, సన్యాసులు మర్చిపోయారు, మనం కూడా మర్చిపోయాం. అది ఏమందు 1,000 రూపాయలు ఖర్చు పెడితే పంతులు గారు దొరుకుతాయి, దానికి హోమం చెబుతూ ఖర్చుపడక్కర్లేదు కదా, మనసుని లోపలికి పంపక్కర్లేదు కదా. 1,000 రూపాయలు ఖర్చు పెడతావు, రావి పొలాలు తెమ్మంటాడు, అగ్నిహోత్రం, ఎవరో పంతులు గారు రమ్మంటారు, నీ కోరిక నెరవేరిపోతుంది, అయిపోయింది పని అంటాడు. ఇది మార్కెట్. ఇది ఎందుకు చెప్తున్నారంటే, మీరందరూ గృహస్థులు 1,00,000,000 మరిగి వాళ్ళు మా గురువు గారు ఏం తినలేదని చెప్తారో, ఎంతంత పొట్టలు ఒక్కొక్కడికి అట్టిపండు, ఒక అట్టిపండు తింటారండి, పాలు తాగుతారు అంతే అంటే వాళ్ళకి ఒకటి ఇంతంత పొట్ట ఏంటో మనకు తెలియదు. ఏమి తినకుండా ఇంత పొట్ట అలా వచ్చేస్తుంది. ముందు పొట్ట వస్తా ఉంటాడు, ఆడేస్తా ఉంటాడు గురువు గారు వస్తా ఉంటాడు. అంటే అసలు గమ్యం వదిలేశాం మనం, అసలు గమ్యం పూర్తిగా వదిలేశాం. ఇంకా మన మెరుగు సన్యాసం అసలు వదిలేశారు. 5,000 కాలేజీలు, హై స్కూల్ ఏంటో అర్థం కాదు. హై స్కూల్కి కాలే ఆయనకు సంబంధం ఏంటి కాదు. ఒకడు హై స్కూల్ అంటాడు, ఒక పేటవాడు హై స్కూల్ అంటాడు, ఇంకో పేటవాడు కాలేజీ అంటాడు. అసలు శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, మీరు ప్రజల మీద బట్ట కోసం పొట్ట కోసం ఆధారపడండి, మిగతా మీరు ఆశించొద్దు ప్రజల దగ్గర. వాళ్ళకి జ్ఞానాన్ని బోధించండి, ధర్మాన్ని బోధించండి, అందుకే ఆయన పేటాలు పడతాయి. ఇప్పుడు ఈ చివరికి ఎలా వచ్చిందంటే, కాలేజీలోకి స్కూళ్ళలోకి వచ్చింది. శంకరుడు కొంతకాలం కాశీలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, జ్యోతిర్మఠంలో కొంతకాలం ఆయన రచనలన్నీ 2 చోట్ల కూర్చుని రాశాడు, 1 కాశీ, 2 జ్యోతిర్మఠం. జ్యోతిర్మఠం ఎక్కడ ఉందంటే బదరేళ్ళి దారిలో ఉంది. జ్యోతిర్మఠం బదరేళ్ళి దారిలో ఉంది. తర్వాత ఆయన 16 సంవత్సరాలు వచ్చేప్పటికి ఆయన ఆయుష్ అయిపోయింది. ఆయన భూమి మీద తిరిగట్టం 16 సంవత్సరాలు. ఆయన భూమి మీద తిరిగట్టం 16 సంవత్సరాలు. అంతవరకు ఆయుర్దాయం ఇచ్చారు. తర్వాత బ్రహ్మసూత్రాల మీద ఈయన వ్యాఖ్యానం రాశాడు. వ్యాధవేశుడు మారి వేషంలో వచ్చి ఇంతో చర్చించాడు ఆ సూత్ర భాష్యం గురువు. ఆయన రాసినవాడు వ్యాసుడు, కామెంటరీ వ్యాఖ్యానం రాసిన వాడు శంకరుడు. దాని మీద మారు వేషంలో వచ్చి చర్చించాడు. అప్పుడు చర్చించిన తర్వాత సామాన్యుడు కాడు శివస్వరూపుడు అని గుర్తించాడు. ఎవరు వ్యాసుడు గుర్తించాడు. అయితే నువ్వు ఇప్పుడు నీకు 16 సంవత్సరాలు వచ్చేసింది, రచనలు చేసేసావు. అవి రచనలు దేశం అంతా తిరిగి ప్రచారం చేయాలి కదా. ఈ రచనని ఎంతమంది అర్థం చేసుకుంటారు? నువ్వు దేశం అంతా తిరిగి ప్రచారం చేయి, ఇంకో 16 సంవత్సరాలు వయసుని పెంచారు. అయితే శంకరుడు ఈ భూమి మీద ఉన్నంతకాలం 32 సంవత్సరాలు, ఈ భూమి మీద 32 సంవత్సరాలు శంకరుడు. కాలడీలో జన్మించాడు, తర్వాత అన్ని తిరిగిన తర్వాత 32 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చుట్టుకున్నాడు దేశాన్ని. కేదార్ వెళ్ళాడు, కేదార్ నుంచి డైరెక్ట్ గా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం క్షేమం అవ్వలేదు. కేదార్ కైలాసా నుంచి కాలడీ వచ్చాడు. ఆయన 32 సంవత్సరాల వయసు అవగానే కేదార్ వెళ్ళాడు. మీరు చూసే ఉంటారు కేదారు బదలే అంటారు. ఆ కేదార్ నుంచి బయటికి డైరెక్ట్ గా కైలాసం వెళ్ళిపోయాడు. ఇంకా మన శరీరం అందరి శరీరంలాగా క్షేమం అవ్వలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత భారతదేశంతో తిరిగి 3 రాసిన భాష్యాలు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించాడు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ద్వితీయ ఉన్నంతకాలం నీకు భయం తప్పదు. నీకంటే వేరుగా ఏది కనిపించినా నీకు భయం వస్తున్నారు. నిన్ను చూస్తే నీకు భయం లేదు, ఇతరులను చూస్తే నీకు భయం వస్తుంది. నీ హృదయంలో ఏదుందో దాని ముందు నువ్వు సాక్షాత్కారం చేసుకుంటే, వినటం కాదు చెప్పటం కాదు, దాని ముందు సాక్షాత్కారం చేసుకుంటే అదే నీకంతగా కనిపిస్తుంది. దాని నీ హృదయంలో ఉన్న కాన్షియస్నెస్ కనుక ఎరుకలో తెచ్చుకుంటే ఆ కాన్షియస్నెస్ లోకం అంతా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది, ఒకటంటే ఒకటని తెలుస్తుంది. ద్వితీయ అంటే 2. దాని అనుభవం నీకు వచ్చాక కోరిక లేదు, కోపం లేదు, భయం లేదు, పునర్జన్మ లేదు. అది ఫైనల్. అక్కడ తీసుకెళ్ళాడు శంకరుడు వాడు. అది అద్భుతం. శరీరం చనిపోయినప్పుడు మనం చనిపోతాం అనుకుంటాం, అదే భ్రాంతి, అదే భ్రాంతి. శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాం అనుకుంటాం, అదే భ్రాంతి. శంకరుడు చెప్పింది దేహాత్మలు కాదు. ఆ దేహాన్ని ఏమనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నాను. ఈ దేహం నేను అనుకుంటున్నాను. ఇవన్నీ దేహాత్మలు అంటారు. ఈ కింద జీవుడు అంటారు, కొంత దేహాత్మలు అంటారు. ఈ దేహాత్మలు ఉన్నంతకాలం సంసారం తప్పదు. అది పుణ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి, వాడు చేసిన కర్మను బట్టి శరీరం వస్తుంది, అది వేరే విషయం. సంసారం తప్పదు, మాయ తప్పదు. పుణ్యం చేసేవాడు మాయలోనే ఉంటాడు, పాపం చేసేవాడు మాయలోనే ఉంటాడు. కానీ మన శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు మంచి గుణాలు అలవాటు చేసుకోండి, చెడ్డ గుణాలు తగ్గించుకోండి అని చెప్పింది శాస్త్రం. దానికి ఒక కారణం ఉంటుంది. ఏంటంటే, మంచి గుణాలు ఉన్నవాడు మనస్సు లోపలికి తొందర వెళుతుంది, చెడ్డ గుణాలు ఉన్నవాడు మనస్సు లోపలికి వెళ్ళమంటే వెళ్ళదు, ఇంకా బయట తిరుగుతూ ఉంటుంది, రోడ్లంతా తిరుగుతూ ఉంటుంది. శరీరం ఇంటికాలం ఉంటుంది, మనస్సు రోడ్లంతా తిరుగుతూ ఉన్నా దుమ్మది పోయేసుకుంటూ ఉంటుంది. అంటే ఎవడైతే సత్పురుషుడో వాడి మనస్సు లోపలికి వెళుతుంది. ఎంత ప్రయత్నం చేసినా మనస్సు బహిర్ముఖానికి వస్తుంది, కానీ అంతర్ముఖం అవుతుంది. అంటే ఫౌండేషన్ ఏం చెప్పారంటే, సన్మార్గుడికి మనస్సు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవ్వకుండా ఆత్మజ్ఞానం రాదు, బ్రహ్మజ్ఞానం రాదు. దుర్మార్గుడికి అది అంతర్ముఖం అవుతుంది, బహిర్ముఖం అవుతుంది. వాడు సన్మార్గంలో ఉన్న వాడికి అంతర్ముఖం అవుతుంది. సన్మార్గంలో వాడు ఎంత పండితులైనా సరే, ధనవంతులైనా సరే, వాడికి అంతర్ముఖం అవుతుంది, బహిర్ముఖం అవుతుంది. అది బహిర్ముఖం అవుతుంది. ఆ బహిర్ముఖం వాడికి ఇంకా ఆత్మజ్ఞానం కలదు. వాడికి పుణ్యం ఉంటే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, అది వేరే విషయం. అంచేది మీరు మంచి గుణాలు పెంచుకోండి, చెడ్డ గుణాలు తగ్గించుకోండి అని చెప్పడానికి కారణం ఏంటండి, మంచి గుణాలు లేకపోతే, దైవీ సంపద లేకపోతే మనస్సుకు అంతర్దృష్టి కలగదు. ఈ మనస్సును బయటకు లాక్కొచ్చేస్తాం. దుర్మార్గ బుద్ధి మనిషిని బయటకు లాక్కొస్తుంది మనస్సు. సన్మార్గ బుద్ధి అంటే లోపలికి తీసుకెళ్ళి. అయితే శంకరుడు చెప్పింది, మీరు మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఉపవాసాలు ఉన్నాయి, ఏదైనా మతానికి సంబంధించినటువంటి ఆచరణలు మీరు ఎప్పుడైనా చేసినా ఎంత ప్రధానం కాదు, అదే ఒకటే దృష్టిలో పెట్టుకోండి. ఏది మీరు ఎప్పుడైనా మీరు ఆరోగ్యానికి ఉపవాసం చేయొచ్చు, ఏకాదశికి ఉపవాసం చేయొచ్చు, శివరాత్రికి ఉపవాసం, ఇవన్నీ భాష్యం గొడవలు. ఇవన్నీ చేయండి, మంచిదే. అప్రధానమైన విషయం, అసలు ప్రధానమైన విషయం మీరు పొందవలసినది. ఒకసారి యేసుక్రీస్తు తన భక్తులు కూర్చుని ఉన్నారు ఇన్నర్ సర్కిల్. అంటే ఇన్నర్ సర్కిల్ అంటే వాళ్ళు యేసుక్రీస్తు కూడా ఉంటారు, అంటే వంటింట్లో చుట్టారు అది. అలాగే శంకరుడు కూడా నలుగురు ఉండేవారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోతా ఉంటారు నలుగురు. అయితే నలుగురికి నాలుగు పీఠాలు ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ శంకరుడు, అలాగే యేసుక్రీస్తు కూడా డజన్ల మంది ఉండేవారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తుని 12 మంది ఒకసారి కూర్చుని ఉన్నారు. మనకి ఏకాదశిలో కొంతమంది ఉపవాసాలు చేస్తారు, శివరాత్రి రోజున కూడా ఉపవాసాలు చేస్తారు, కొంతమంది చేసి ఇష్టమున్నాడు చేస్తారు, మంచిది. యేసుక్రీస్తు భక్తులకు కూర్చుని ఉండగా ఆ రోజుల్లో కూడా సాంప్రదాయవాదులు ఉండేవారు. ఈ రోజు ఉపవాసం చేసే రోజు, మీరెవడో ఉపవాసం చేయలేదంటే యేసుక్రీస్తు భక్తులు 12 మంది వాడు వచ్చి అడిగారు, మీరు ఎలా ఉపవాసం చేయాలి, మీరు ఇక్కడ ఉపవాసం చేయలేదు, ఉపవాసం చేసినట్టు మీరు కనపడలేదు, మరి ఎందుకు చేయలేదు, ఇలా మంచి రోజు కదా ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది కదా ఎందుకు చేయ. ఆ రోజుల్లోనూ సాంప్రదాయవాదులు అడిగాడు. ఆ భక్తులు యేసుక్రీస్తు ఇన్నర్ సర్కిల్ వాళ్ళు ఆంతరంగికులు ఏం చెప్ప సమాధానం చెప్పడం అలా కూర్చున్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు చెప్పి మాట ఎలా ఉందంటే, మీరు చెప్పి మాట ఎలా ఉందంటే, ఎవరింటికి వెళ్ళడంలో పెళ్లి అవుతానంటే ఆ పెళ్లి వారి ఇంటికి వెళ్ళి, ఈ రోజున మీ అమ్మాయి పెళ్లి కదా, అయితే దయవించి మీరు అందరూ ఉపవాసాలు చేయండి అని చెబితే ఆ మాట ఎలా ఉంటుందో, మీరు చెప్పిన మాట ఎలా ఉందండి. మనకేమైనా బుద్ధి ఉండాలండి, ఎవరింటికైనా పెళ్లి అయితే ఆ రోజున మీరు ఉపవాసాలు ఉన్నాయని చెప్తే పెళ్లి రోజున అదనంగా లడ్డు వేసుకుంటారు, పూర్వం కూరలు వండుకుంటారు. పెళ్లి రోజున వెళ్ళి మీరు మీరందరూ ఉపవాసాలు చేయండి అంటాడు, ఏమనుకుంటారు, పెళ్లి రోజున ఉపవాసాలు కూడా చేయడు. ఆ యేసుక్రీస్తు అంటాడు, మీరు చెప్పి మాటలు ఎలా ఉన్నాయంటే, ఎవరింటికైనా పెళ్లి అవుతాంటే ఆ పెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఈ రోజు మీరందరూ ఉపవాసాలు చేయండి అని చెప్తే ఎలా ఉంటుందో, మా భక్తులు చెప్పి మాటలు ఎలాగ ఉన్నాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఉపవాసాలు ఎందుకు, అవతార పురుషుడి దగ్గర కూర్చున్న వీళ్ళకు ఉపవాసాలు ఎందుకు, పెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఎవరు ఉపవాసాలు చేయరు, నీకు అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎక్కడ ఎవరి సమక్షంలో ఉన్నారు, అవతార పురుషుల సమక్షంలో ఉన్నారు. వీళ్ళు ఉపవాసాలు పెళ్లి రోజున అందరినీ మీరు ఉపవాసాలు చేయండి అని ఎలా ఉంటుంది, వీళ్ళందరూ మీరు ఉపవాసాలు చేయండి అలా ఉందని వాళ్ళు ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారు. అవతార పురుషులు ఎదుర్కొండ కూడా ఉండే వాళ్ళకి వీళ్ళని ఉపవాసాలు చేయమంటారు, పెళ్లి రోజున వచ్చి వీళ్ళందరినీ ఉపవాసాలు చేయమంటారు. మరీ నాని మరీనా ఇంకేదో వాళ్ళిద్దరు అక్క చెల్లెల ఏ రెండు పేర్లు ఉన్నాయి, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, వాళ్ళ అన్నగారు ఒకటి చచ్చిపోయాడు. వాళ్ళ అన్నగారు 50 ఏళ్ళు 40 ఏళ్ళు బతికాడు, చనిపోయాడు, మామూలు రోగం వచ్చింది చనిపోయాడు. ఈ అక్కచే ఆ చెల్లెళ్ళ ఇద్దరికి అన్నగారు అంటే ఇష్టం. ఇది మామూలుగా కాకతాళీయంగా వచ్చాడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి. వస్తే ఇలా మా అన్నయ్య చచ్చిపోయాడు, మా అన్నయ్య అంటే మాకు బాగా ఇష్టం, అంచేది ఏడుస్తున్నాం, ఎంతసేపు ఏడిచినా వాడు రాడు కదా, ఏడుస్తున్నాం అడిగితే, అయితే మీతో పాటు నేను కూడా ఏడుస్తాను, ఈయన కూడా కొంతసేపు ఏడిచాడు, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు ఏడిస్తా అంటే నేను సంతోషం ఎలా ఉంటాను, మీరు వాళ్ళందరూ ఆ ఇంట్లో ఏడిస్తా అంటే నేను ఒక్కడ నవ్వుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళతో పాటు ఈయన కూడా ఏడ్చాడు యేసుకి. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే వీళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ అన్నయ్య గారిని ఎక్కడ సమాధి చేశారన్నాడు, ఇక్కడ దగ్గరలో నాడు సమాధులు చేస్తారు, కావలసిన శవాల నాళ్ళు సమాధులు చేస్తారు క్రీస్తు, ఇక్కడ దగ్గరలో తీసుకెళ్ళి సమాధి దగ్గరికి తీసుకెళ్ళను. వీళ్ళిద్దరు దుఃఖం చూశాడు, ఎవరిద్దరు దుఃఖం, చెల్లెలు ఆ చెల్లెలు ఏడుస్తున్నారు కాబట్టి ఈయన ఏడ్చాడు రెండు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏడ్చినప్పుడు మనం సంతోషంగా ఉంటే బాగుంటుందని ఈయన కూడా ఏడ్చాడు యేసు. ఓ లాజరస్ లోపల వీళ్ళు ఉన్నాయి, అందులో ఉన్నాడు, ఎందులో ఉన్నాయండి, లోపలగా లోపలికి చేశారు, దాని సమాధి ఏదో అంటారు. వాళ్ళు కాల్చరండి, యేసుక్రీస్తు శవాలను కాల్చరండి, ఆ సమాధిలో పెట్టేశారు. ఓ లాజరస్, కొంతమంది లాజరస్ అంటారు నాడు పేరు, కొంతమంది లజారస్ అంటారు. ఓ లజారస్ మూడు కాదు, నువ్వు లోపల నుంచి లేచి బయటకు రా అంటాడు. వచ్చేసాడు. అప్పుడు ఏసి అంటాడు, నాకు ఇదిగో ఉద్యోగం, చచ్చిపోయిన వాళ్ళు బతికినంత నాకు ఉద్యోగం కాదు, మీ దుఃఖం భరించలేక నేను ఏడ్చాను, నేను ఏడ్చిన నాకు సంతృప్తి రావటం లేదు అంటే మీ అన్నాన్ని మీకు ఇచ్చేస్తున్నాను చెప్పాడు. ఇప్పుడు వాడు చూస్తుంది, ఓ మందిరం బయటకు రాబోయి చెప్పాడు. వాడు ఇచ్చాడు, మీ చెల్లెలు ఇద్దరు ఏడ్చారు, వాళ్ళతో పాటు నేను కూడా ఏడ్చాను, నాకు సంతృప్తి అవటాలి, ఇంకా అని చెప్పి ఏడుస్తాం అని నేను సజీవం చేయటానికి వచ్చాను ఇక్కడికి సమాధానికి. ఓ లజారస్ ముందు అందులో నుంచి నువ్వు బయటకు రా అంటాడు. అయితే నాకు ఇది ఉద్యోగం కాదు, ఏది నాకు ఇది ఉద్యోగం కాదు, అలాగే చచ్చిపోతున్నారనికి మా అందరిని బతికించడం, మీ చెల్లెళ్ళు దుఃఖం భరించలేక చేశాడు. ఈ మాట వాళ్ళు యేసుక్రీ రామకృష్ణ పరమహంస గారితో చెబుతున్నాడు. అయినా యేసు చేస్తే అటువంటి పనులు నా వల్ల అవ్వ అని అటువంటి పనులు అన్నాడు. రామకృష్ణుడు అన్నాడు ఒకవేళ యేసు చేసి ఉండొచ్చు, అలా కృష్ణుడు కూడా చేస్తుంటే చేసి ఉండొచ్చు, నా వల్ల మటుకు అయ్యే పనులు కాదని రామకృష్ణ. అప్పుడు భక్తులు అక్కడ ఉన్నారు, మీరు అటువంటి పనులు చేయొద్దు, దానివల్ల దేహాభిమానం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అటువంటి పనులు ఒకవేళ చేయగల శక్తి ఉన్నా చేయొద్దు, ఎందుకంటే అటువంటి పనులు చేస్తే దేహాభిమానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరో చేశారు నా వల్ల కాదంటాడు రామకృష్ణుడు. శంకరుడు సన్యాసం తీసుకోకపోతే అంత పని చేయలేడు, అంతకని పెళ్లి చేసుకోడు. వివేకానంద స్నేహితులు ఒకడు ఉండడు, వివేకానంద కూడా వచ్చినప్పుడు ఆయన వస్తా ఉండడు. ఆయన పేరు భవనాథ్ ఏదో ఉంది, ఈయన పేరు నరేంద్ర అని భవనాథ్. ఇద్దరు అక్కడ ఇంటర్మీడియట్ లేదో కలిసి చదువుకున్నాడు. ఆయనతోబడి వచ్చి కూర్చున్నాడు, ఇవి జత కోసం వచ్చాడు. నరేంద్రకు వైరాగ్యానికి ఇవరికి జత కోసం వచ్చి కూర్చున్నాడు. ఓ రోజు ఏమన్నాడు నరేంద్ర అన్నాడు, మా స్నేహితుడు భవనాథ్ పెళ్లి అయిపోయింది అన్నాడు. ఆశ్చర్యం, రామకృష్ణుడు అంటే కన్నా నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి అయిపోయిందని సంతోషించాలి కదా రాదు, కలాం నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంటే భవనాథ్ అంటాడు, ఇదేంటి నేను పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాను, ఇదేంటి మీ కలం నీళ్లు పెట్టుకోవటం అంటే. వివేకానంద మాట్లాడలేదు, అప్పుడు వివేకానంద పేరు ఆయనకు రాలేదు, నరేంద్ర ఏం మాట్లాడలేదు, ఇదేంటి నేను పెళ్లి చేసుకుని సుఖంగా అంటే మీరు కలం నీళ్లు పెట్టుకుంటుంటే. అదంతా సుఖం ఏంటయ్యా, ఎప్పుడుదానో నీకు దుఃఖం కింద మారిపోతుంది, నువ్వు మాయడు పడిపోయావని ఏడుస్తున్నాను అన్నాడు రామకృష్ణుడు. నువ్వు దుఃఖంగా ఉన్నావు నేను చెప్పటం లేదు, నువ్వు మహామాయలో పడిపోయావని ఏడుస్తున్నాను. నువ్వు చాలా కాలం నా దగ్గరికి వస్తున్నావు, పైగా నరేంద్రుడికి నీకు ఇష్టం, నువ్వు వచ్చిన వాళ్ళు అందరి దగ్గర పెళ్లి లేని ఆడవటం లేదు. నరేంద్ర నువ్వు చాలా కాలం నా దగ్గరికి వస్తున్నావు, అసలు నీకు పెళ్లి సంబంధం కుదిరిందని అయిపోయిందని నాకు తెలియదు ఇప్పుడు నరేంద్రుడు చెప్పేవరకు. ఇంకా ఏదో కొంత దేశానికి అదే రామకృష్ణ మిషన్ వర్క్ ఏదో నువ్వు చేస్తావు అనుకున్నాను, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి నువ్వు కానీ చెయ్యాలనుకున్నా ఫిట్ అవ్వ ఇంకా. ఇదంతా బాగా ఇదేంటి నేను సంతోషంగా ఉంటా ఏడిపోయింటున్నాను రామకృష్ణ. ఈ సంతోషం అంతా దుఃఖముగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సంతోషంగా అని మాట నిజమే, నీ సంతోషం అంతా దుఃఖముగా మారిపోతుంది. నువ్వు ఇప్పుడు సంతోషంగా లేవు అంటలేదు, మహామారిలో పడిపోయావని కళ్ళ నీళ్లు పెట్టుకున్నా అన్నాడు. ఈ భవనాథ్ అడుగుతాడు, నేను సంతోషం అంటే మీరేడుస్తారంటాడు, పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఆడి ఆడవటం ఏంటండి. అంటే ఏదైనా ఒక గ్రేట్ వర్క్ మనం చెయ్యాలనుకున్నప్పుడు అందరినీ పెళ్లిళ్ళు చేసుకోవద్దే కానీ ఆ గ్రేట్ వర్క్ మన ద్వారా జరగాలనుకున్నప్పుడు పెళ్లిళ్ళు ఆటంకం. అందుకని అందరు ఎవరిని పెళ్లిళ్ళు చేసుకోవద్దని కాదు. అంటే రామకృష్ణుడు మరి తర్వాత ఇప్పుడు వర్క్ చాలా జరిగింది కానీ రామకృష్ణుడు అనంతరం ఆ వర్క్ చేస్తావనుకున్నారు నువ్వు కూడా, ఇంకా పెళ్లి అయిపోయింది కదా నువ్వు అవుట్ అయిపోయావని చెప్పాడు. నువ్వు మంచివాడు ఏమి ఉండొచ్చు, ఒకవేళ వర్క్ బాగా నా వర్క్ నువ్వు బాగా చెయ్యాలని సంకల్పంలో క్రియలేమీ చేయలేవని చెప్పాడు. అంచేత నీకు శంకరాచార్య వారు చెప్పింది, మనిషి యొక్క ఎప్పుడు మీకు గర్వం రావచ్చు అధ్యయనంలో ఉన్నప్పుడు. ఆ గర్వం వస్తే రానివ్వండి, మరి మనిషి యొక్క ఎప్పుడు గర్వం మనస్సు ఉంటే వస్తుంది, గమ్యాన్ని మర్చిపోవద్దని. గర్వం వచ్చిందని గమ్యాన్ని మర్చిపోవద్దు. గర్వం మనిషి యొక్క ఎప్పటికప్పుడు వస్తుంది కదా. ఈ గుణాలు, ఈ రజోగుణం తమోగుణం సత్వగుణాల్లో మనకి అన్ని లోపల సత్యానికి బ్రహ్మముకి అతి అత్యంత సమీపం ఉన్నది సత్వగుణం. ఈ మిగతా రెండు గుణాలు లోపల స్వరూపాలకు దూరంగా ఉంటాయి, ఈ సత్వగుణం మటుకి దగ్గరగా ఉంటుంది. సత్వగుణం మటుకి దగ్గరగా ఉంటుంది. అయితే బ్రహ్మ పదార్థానికి ఏ గుణం అయితే దగ్గరగా ఉంటుందో ఆ గుణాన్ని జాగ్రత్తగా ఆశ్రయించి ఆ గుణాన్ని పెంచుకుని ఆ గుణాన్ని అంటిపెట్టుకుని సత్పదార్థాన్ని పొందమని. అది మూడు సార్లు భారతదేశం తిరిగాడు శంకరాచార్య వారు. మరి భాష్యం చాలా 150 గ్రంథాలు 200 భాష్యాలు 50 కనిపించుకుంటాడు. 3 సార్లు దేశం అంతా పర్యటించేసి అన్ని చెప్పాడు. తర్వాత దానికి మన దేశ సమైక్యవాదు. ఇప్పుడు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అనుకుంటాం, మా తెలంగాణ వాళ్ళు మా తెలంగాణ అంటారు. ఆళ్ళ పిచ్చకి ఆళ్ళ దేశాన్ని పాడు చేస్తున్నారు. అలా ఈ భారతదేశం అంటే మనది ఏదో కేవలం హైదరాబాద్ మెడ్రాసు కాదు, మొత్తం దేశం అంటే మనదని భావన మనకు తీసుకు అలా మొట్టమొదటి ఆ భావన కలగజేయడం కోసం భారతీయులందరికీ పనిచేసినవాడు ఆచార్యుడు. ఆయనకి అన్ని ప్రాంతాలు సమానంగా చూశాడు, అన్ని ప్రాంతాలకి పర్యటన చేశాడు. తర్వాత ఆయనకి విద్యాసారి ఇప్పుడు చదువు అంటే ఇష్టం ఆయనకి. ఎవరికి? శంకరుడికి చదివి అంటే ఇష్టం. అలా గంటల ధరపడి బోధించేవాడు. అదే పాఠాలు తీసుకున్నాడు అనుకోండి భాష పంక్తులు, అదే ఉపనిషత్తు ఉండి గీత ఉండి గంటల ధరపడి బోధించేవాడు. రాయితే కాదు, అది బోధించేవాడు. ఈ రెండు ఉండటం కష్టం. ఏ రెండు? ఒకటి అనుభవం, ఒకటి అనుభవం. దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పటం, ఆ చెప్పటానికి తగిన భాష, ఈ మూడు ఒక సర్వసాధారణంగా కొంతమంది జ్ఞానులు ఉండొచ్చు కానీ ఈ మూడు ఒక చోట ఉండవు. ఈ మూడు ఒక చోట ఉన్నవాడు ఆచార్య శంకర్. ఇప్పుడు అనుభవంలో కొంతమంది ఉండొచ్చు, ఆ చెప్పలేరండి, చెప్పలేరు. అక్కడ అనుభవం ఉంది, మీరు బ్రహ్మమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? బ్రహ్మమై ఉన్నాడు. దాని తాలూకు ఎరుకులో ఉన్నాడు, దాని తాలూకు ఎరుకులో ఉన్నాడు. అది భాషలో చెప్పడానికి ఎన్ని పదాలు కావాలో అన్ని పదాలు ఆయనకి తెలుసు, శబ్దాలన్నీ తెలుసు. ఆ శబ్దం ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలుసు, ఆ పాకం ఎటు చెప్పాలో తెలుసు, జైల పాకం ఎటు చెప్పాలో తెలుసు, శబ్దం వాక్యంలో శబ్దం ఎక్కడ వాడాలో తెలుసు, గ్రామర్ బాగా తెలుసు. వ్యాకరణానికి విరుద్ధంగా శబ్దానికి ఎప్పుడు అర్థం చెప్పలేదండి. శబ్దానికి అర్థం చెప్పినప్పుడు వ్యాకరణ సూత్రాలు తెలిసి ఉండాలి. వ్యాకరణానికి విరుద్ధంగా శబ్దానికి అర్థం కాని వాక్య నిర్మాణం కాని ఏం చేయలేదు. కాబట్టి సంస్కృత భాషలో మహాపండితుడు, సంస్కృత భాషలో అంటే ఆయన అసలు మాతృభాష మలయాళం, మాతృభాష మలయాళం. అయితేనే సంస్కృతంలో మాట్లాడేవాడు, సంస్కృతంలో ఆలోచించేవాడు, సంస్కృతంలో రాసేవాడు. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడినా ఎలాగంటే తెలుగులో ఆలోచిస్తాం, ఇంగ్లీష్ లో మాట్లాడతాం. శంకరాచార్యులు అలక్కారు, ఆ సంస్కృతంలో ఆలోచించేవారు, సంస్కృతంలో మాట్లాడేవారు. నీకు అర్థమవుతుందా? సంస్కృతంలో రాసేవారు. మూడు ఒకటే భాష, అదే దేవ భాష. ఈ మూడు ఒక చోట ఉండటం కష్టం. కొంతమందికి అనుభవం ఉంటుంది, చెప్పలేదు. ఆ బంగారం, కొంతమంది దగ్గర బంగారం ఉన్నా వస్తువులు చేయించుకోలేరు. ఇటు బంగారం ఉంటుంది కదా, బంగారాన్ని వస్తువుకి ఎలా మార్చాలో తెలియదు. కొంతమంది దగ్గర బంగారం ఉంటుంది కదా, దాన్ని వస్తువుకి ఎలా మార్చాలో తెలుసు, దాన్ని ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో తెలుసు. ఆ మెంటల్ మేకప్ చూసుకుని ఎవరికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది వాడు ఆచార్య. అయితే ఇందులో ఒకటి విషయం ఉంది, వాళ్ళు చెప్పినవన్నీ వేదం చెప్పనివ్వండి, భగవద్గీత చెప్పనివ్వండి, అన్ని మనకు అబద్దాలనిపిస్తే చదివేటప్పుడు ఉడికే మర్యాద కోసం తల ఊపినా అన్ని మనకు అబద్దాలను ఇంచేతే అబద్దాలనిపిస్తే అంటే మనకున్న జన్మాంతరం నుంచి వచ్చే అలవాట్లు, మనకి జన్మాంతరం నుంచి వచ్చే వాసనలు ఆ మంచిని నమ్మలేవు. మనకి జన్మాంతరం నుంచి అలవాట్లు వస్తూ ఉంటాయి, జన్మాంతరం నుంచి సంస్కారాలు వస్తాయి, ఎన్నో వేల జన్మలలోంచి వాసనలు వస్తాయి. నీకు అర్థమవుతుందా? వాసనలు వస్తాయి. ఆ వాసనలు సత్యాన్ని శాస్త్రంలో చెప్పిన మాటని, భగవద్గీతలో చెప్పిన ఆ వాక్యాన్ని నమ్మలేవు. ఎంచేదే మన అలవాట్ల యొక్క వేగం అటువంటిది, మన సంస్కారాల యొక్క వేగం అటువంటిది, ఆ మాటలు నమ్మనివ్వదు. ఇప్పుడు పూర్వం కంటే సైన్స్ పెరిగింది, పూర్వం కంటే టెక్నాలజీ పెరిగింది. ఎవరికి హృదయం యొక్క లోచన పెరగలేదు, బుద్ధి విషయాలు అవ్వలేదు. పూర్వం ఎంత కొరతగా ఆలోచించారు, ఇప్పుడు అంత కొరతగా ఆలోచిస్తున్నారు. నీకు అర్థమవుతుంది? హృదయం యొక్క లోతులు పూర్వం తక్కువ, ఇప్పుడు అంత తక్కువ. ఇక్కడికే చిన్నప్పుడు ఏమైనా గుర్రబండ్ల మీద తిరిగేవాళ్ళు, మంటెద్ది బండ్ల మీద తిరిగేవాళ్ళు, ఇప్పుడు కార్ల మీద తిరుగుతున్నాం కానీ అప్పుడు ఎలా ఉన్నారు జనం, ఇప్పుడు ఎలా ఉన్నారు లోపలికెళ్ళి చూస్తూ. పూర్వం మన ముత్తాతల వాళ్ళు గుర్రబండ్ల మీద, ఒంటెద్ది బండ్ల మీద, రెండెద్ది బండ్ల మీద తిరిగేవారు. ఇప్పుడు మనం ఏదో చిన్న కార్లను రైల్ మీద ఇలా తిరుగుతున్నాం. కానీ మానవ మానసం ఏం పవిత్రం లేదు. అయితే శంకరాచార్య వారు చెప్పింది ఇంకో మాట చెప్తున్నారు, ఇదంతా రాసుకోండి. మనిషిని అద్వైత కర్మ బంధించి ద్వైత కర్మ బంధిస్తున్నారు. ఆడు పాపం చేసే బంధిస్తున్నా, ఒకవేళ నిజంగా పుణ్యం చేసినాడు బంధిస్తున్నాం. నీకు అర్థమవుతుంది? ద్వైత కర్మను బంధించి తెరుతున్నాం. అద్వైత కర్మ అంటేంటి, ద్వైత కర్మ ఏంటండి? ఇప్పుడు నాకు గుండె జబ్బు వచ్చింది అనుకోండి, నాకు ఏదైనా గుండె జబ్బు వచ్చింది అనుకోండి, నేను ఎక్కడికే హైదరాబాద్ లో అప్పుడు ఎక్కడికి వెళ్తాను, అపోలోకం మరొక చోటుకి వెళ్తాను, వైద్యం చేయించుకు వస్తాను. నేను ఎవరికైనా ఉపకారం చేశాను అనుకుంటానా? అనుకున్నాను. పోయి హైదరాబాద్ వెళ్ళి సమాజానికి సేవ చేసి వచ్చాను అనుకుంటాను. అది అద్వైత కర్మ. ఏమండి అదే గుండె జబ్బు ఇంకోటి నేను డబ్బు చేయించాలనుకోండి, మీకు అర్థమవుతుందా? నేను ఆడికి ఉపకారం చేశాను, ఆడికి మంచి చేశాను, ఆడి గురించి 150,000 ఖర్చు పెట్టాం, 70,000-80,000 ఖర్చు పెట్టాం, ఆడికి బాగు చేయించేసాం రోగం అనుకుంటాం, మీకు అర్థమవుతుంది? అది ద్వైత కర్మ. ప్రతి మనిషిని ద్వైత కర్మ బంధిస్తుంది, అద్వైత కర్మ ఎవరిని బంధిస్తుంది? మన అందరం చేసి ద్వైత కర్మలు. నీ శరీరానికి చేసింది నువ్వు ఉపకారం చేసుకున్నాను, నేను ఉపకారం చేసుకున్నాను, నాకు ఇతరులకు చేసింది వాళ్ళకి ఏదో చేశాను అనుకుంటున్నావు. అదే పని నీకు చేసుకుంటే ఏం అనిపించుకున్నావు కదా, నీకు నువ్వు ఎలా చేసుకున్నావో ఇతరులకు చేసింది అలాగే నువ్వు చేయటం లేదు, నీకు అర్థమవుతుంది? అది ద్వైత కర్మ. ద్వైత కర్మం ప్రతి జీవుణ్ణి బంధిస్తుంది, అది పునర్జన్మలో దింపేస్తున్నాడు, కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇతరులకు ఉపకారం చేస్తుంది. అద్వైత కర్మ ఎవరిని బంధించాలి కదా, అమృతానుభవం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం చేసి అన్ని ద్వైత కర్మల అద్వైత కర్మల అన్ని ద్వైత కర్మలు నీకు ద్వైత కర్మ చేస్తూ ద్వైత కర్మ చేస్తే పుణ్యం చేస్తే పుణ్యం మంచి చేస్తే పుణ్యం వస్తుంది చెడ్డ చేస్తే పాపం వస్తుంది అదొక మళ్ళీ మాయ. వీడు అనుకున్నవాడు ఏమనుకుంటాడంటే అహంకారం ఆడికి మంచి చేశాను నేను సమాధానం ఉద్దరం చేస్తాను సమాధానం బాగు చేశాను ఇది అక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ సరిగ్గా చేయలేకపోయి ఇక్కడ బాగా చేశాను ఏదో అనుకుంటాడు కదా అంతకంటే మించిన మాయ లేదు ఏంటి అహంకారం బలపడిపోతా ఉంటుంది బాబు. ఎంత గొప్ప పని చేసినా ద్వైత కర్మాన్ని బంధించి తీరుతుంది అద్వైత కర్మ వాడిని బంధించదు. కాదని మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి ఉపకారం చేసాం అనుకుంటారు మీరు ఎవరికైనా కానీ ఇతరులకు ఎవరైనా ఇల్లు కట్టి పెడితే వాళ్ళకి ఉపకారం చేసామంటే నేట చూపించామని ఏదో అనుకుంటున్నారు కదా అనుకుంటున్నారు ఇది మహామాయ. అద్వైత కర్మ అద్వైత అనుభూతిని కలిగే వరకు అద్వైత కర్మ చేయలేవు అద్వైత కర్మ ఎంతకాలం చేయలేవు నువ్వు ద్వైత కర్మలో ఉన్నా చెప్పి నువ్వు బంధింపబడి తీరుతావు అది అది చట్టం అది దీన్ని ఎవరో మార్చలేదు. ఆ శరీరం అలా అనుభవించే భీష్ముడు కూడా శరీరానికి శకాని చేతిలో అంత పెద్దవాడు చచ్చిపోయాడంతే అంటే వాడు ఆ శరీరం అనుభవం అది పొందవలసింది పొందేశాడు. అలాగే వాడు ఏ చెడ్డవాడని కాదు హృదయంలో లోపం ఉందని కాదు బాహ్యంగా శరీరం పొందవలసిన అనుభవం వాడు పొందేశాడు అది కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మనం చేసేది ద్వైత కర్మలా అద్వైత కర్మలా ద్వైత మనకు తెలుస్తుంది కదా ద్వైత కర్మ ఏ మనిషినైనా బంధించుతుంది. ఇప్పుడు మీరు ఆకలిస్తే అన్నం తింటున్నారు నేను ఎవరికైనా ఉపకారం చేసామనుకుంటున్నారా మీరు ఎవరికైనా నలుగురికి అన్నం పెట్టారనుకోండి కానీ నలుగురికి అన్నం పెట్టామండి అన్నదానం చేసామంటున్నారు కదా ఇంకా అంతకంటే ఇంకా కర్మ వేయటానికి మీరు లోపల మనస్సు అని చెప్పి మీరు అనుకోవటం మానరో కర్మ చుట్టుకోవడం మానదు మీరు నారు నోరు నొప్పి మీకు వింట మీకు నొప్పి కానీ జరిగింది అది కానీ మనం అన్నం తింటున్నాం మనం అన్నదానం చేసాం అనుకోండి ఎవరికి నలుగురికి అన్నం పెడితే అన్నదానం చేశానంటే మంచి పని చేసావు అన్నదానం అంటే మంచిదే కదా అది నేను చుట్టుకుంటుంది మరి నీ పొట్టకు నువ్వు తిన్నప్పుడు నేను అన్నదానం చేశాను ఎందుకు అనుకోవటం లేదు అయితే ద్వైతం వచ్చాక ఏదైనా చుట్టుకుంటుంది పుణ్యానికి పుణ్యం చుట్టుకుంటుంది పాపానికి పాపం చుట్టుకుంటుంది. భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం కాశీలో చెప్తాడు ఏకాగ్రం రక్షించదు పొట్టక బాగా నువ్వు లెక్కలు నేర్చుకున్నా ఇంకోటి నేర్చుకున్నా సైన్స్ నేర్చుకున్నా పొట్టకు సంబంధించిన విద్య కానీ చచ్చేటప్పుడు ఈయన రక్షించు గోవిందుని ధ్యానం చేసుకో గోవిందుని జతం. శంకరాచార్య వారు మణికర్ణిక ఘాట్లో స్నానం చేసేవారు కాశీలో ఎంతకాలం ఉంటే అంతకాలం మణికర్ణిక ఘాట్ ఇష్టం. పద్మపాదుడి కానికి రేవులో కలిసిన స్నేహం నలుగురు శిష్యుల్లో పద్మపాదుడు శంకరాచార్యులు పద్మపాదులు అక్కడ వాళ్ళకి మణికర్ణిక ఘాట్లో రేవులో స్నానం శంకరాచార్యుల వారు స్నానం చేస్తాను దిగుతున్నాడు ఎవరు మా పద్మపాదుడు దిగుతా అంటే రేవులో చూసుకున్నారు దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని వాడు వయసు శంకరాచార్య వారి కంటే ఈయన చాలా పెద్ద వయసు ఎవరిదే పద్మపాదుడు అయినా వాళ్ళు అక్కడ ఒకళ్ళ ముఖం ఒకడు చూసుకున్నారు అంటే ఆ రోజు మొదలు ఆ క్షణం వరకు శంకరాచార్య ఇంకా పద్మపాదుడు విడిచిపెట్టలేదు జీవితం శంకరాచార్య వారి శరీరం విడిచిపెట్టే వరకు అలా ఉన్నాడు. మన శనివారం స్నేహాలు ఆదివారం విరోధాలు శనివారం స్నేహం ఆదివారం విరోధం సోమవారం దావ అంటే జన్మాంతరాన్ని పొంది ఉంటేనే కానీ చచ్చే వరకు స్నేహం నిలబడదు. ఎవరికైతే జన్మాంతర అనుబంధం ఉందో వాళ్ళకి మట్టికి చనిపోయే వరకు స్నేహం నిలబడుతుంది అయితే నిలబడదు. వాడు రోజు స్నానం చేస్తుండే ఆచార్యుల వారు ముసలాయన కూర్చుని వ్యాకరణ సూత్రాలు చదువుతున్నాడు కాశీలో ఆయన అడిగి మీద కూర్చుంటే నీకు 90 ఏళ్ళు వచ్చినా చావడానికి పాప ఆడు చదువుకుంటాంటే ఆచార్య వారి దగ్గరికి వెళ్ళన్నాడు నీకు 90 ఏళ్ళు వచ్చినాయి చావడానికి సిద్ధంగా ఉన్నా ఈ గ్రామర్ అంత గోవిందం భజ వర్షిప్ గోవింద వర్షిప్ గోవింద మెడిటేట్ గోవింద మెడిటేట్ గో శాంతికి ఇది నేమ్ ఆయన నామం స్మరించుకో ఆయన రూపం ధ్యానం చేసుకో వర్షిప్ గోవింద ఆయన పూజించుకో ఆయన స్మరించుకో అదంతా వదిలేసి గోవింద ఇదేంటి వ్యాకరణ సూత్రాలు ఏంటి బట్టి పట్టం ఏంటి నీకు బుద్ధి లేదని అడిగాడు ఆడు ఆడి కోపం వచ్చింది. నువ్వెవడన్నా నా ఇంటికాడ నేను కూర్చుని పాఠాలు చదువుకుంటాడంటే నువ్వెవడరంటే ఇప్పుడు ఆ వర్షాక 12 శ్లోకాలు తిట్టాడు మిగతా ముగ్గురు ఇంకా మిగతా ముగ్గురు నలుగురు శిష్యులు నేను తిట్టేయటం అయిపోయింది మీరు కూడా శ్లోకాలు తిట్టండి అన్నాడు. మొత్తం ఈగుడు శిష్యులు కలిసి 30 శ్లోకాలు తిట్టాడు అదే భజగోవింద్ నేను ఇంకెంతసేపు తిడతాను 12 శ్లోకాలు తిట్టాను మిగతా శ్లోకాలు మిగతా అందరూ తర 4 శ్లోకాలు తిట్టేశారు. విష్ణు సహస్రనామం వాళ్ళు పారాయణం చేసుకో భగవద్గీతని భగవద్గీతలో నీకు ఒక శ్లోకం అర్థమైతే చాలు నీ శ్లోకం పోకూడదు. గోవిందుని ధ్యానం చేసుకో గోవిందుడి రూపం ధ్యానం చేసుకో గోవిందుడి నామాన్ని జపించుకో భగవద్గీతను పారాయణం చేసుకో అధ్యయనం చేసుకో ఆ గీత సహస్రనామాలు శాస్త్రనామాలు పారాయణం చేసుకో, గీతని అధ్యయనం చేసుకో, గోవిందుని స్మరించుకో, నీ కలిగి ఏమి లేకపోతే అక్కడ కలిగి ఉంటే అతలకైనా పెట్టుకో. నీకేమి లేకపోతే గొడవ లేదు, నీకు ఉందలేదు నాకు తెలియదు, నీకేమి లేకపోతే గొడవ లేదు కానీ నీకు కలిగి ఉంటే ఇతరులకు పెట్టుకో, అదేనే జీవజనులకు పెట్టుకో. లోకాన్ని చూసి మోహపడకు, లోకాన్ని చూసి మోహపడకు. ఈ వ్యాకరణ సూత్రాలు, ఈ సైన్స్, ఈ టెక్నాలజీ నీకు చావు దగ్గరికి వచ్చినప్పుడు ఏది రక్షించా? పరమాత్మ తప్పింది, ఎవడు రక్షించేవాళ్ళు. ఈ వయసు వచ్చాక ఎప్పుడో వయసులో నేర్చుకుంటే సరే సరే వ్యాకరణ సూత్రం. ఈ వయసు వచ్చాక చదవడానికి సిద్ధంగా ఉన్నా, వలకాడు రమ్మంటాను నిన్ను. ఈ వయసులో నీకు వ్యాకరణ సూత్రాలు ఏంటి, గ్రామర్ అంటే తిట్టేప్పుడు 12 శ్లోకాలు తిట్టాడు. మిగతా భక్తులు కూడా తిట్టమన్నాడు, ఆడు మొత్తం ఆడు తిట్టారు. ఈడ మిగతా భక్తులందరూ కలిసి 18 శ్లోకాలు తిట్టారు, ఆడు 12 శ్లోకాలు, మొత్తం 30 శ్లోకాలు ఆయన తిట్టారు పట్టుకుని. అదే బలిగోవింది, నిన్ను ఊరు పొమ్మంటాంది, వలకాడు రమ్మంటాంది, ఇంక నీకు వ్యాకరణ సూత్రాలు ఏంటి అంటే ఈ వయసులో నువ్వు చేసుకునే పని కాదు. మీరు ఎవరైనా మంచి చేశారనుకోండి, మనం మంచి చేసాం అనుకుంటారు అనుకోండి, మీరు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, మనకు తెలివి చేసాం చెడ్డ మన ద్వారా చెడ్డ జరిగింది అలా అనుకుంటారు. అది పెద్ద మాది, ఇది పెద్ద మాది, ఈ రెండు అనుకునేది మనస్తు. అది రక్షించేవాడు, నీకు ఆత్మజ్ఞానం కలగదు. అంతకంటే మా ఏమి లేదు, అనుకునేది మనస్తు. అంటే మనకి అమావాస్య రోజున చంద్రుడు కనపడ్డు, అమావాస్య రోజున చంద్రుడు అంటే చంద్రుడు లేడని కాదు, మనకు కనపడ్డు. అలాగే నీ లోపల జ్ఞాన సూర్యుడు ఉన్నాడు, అజ్ఞానం ఉన్నంత కాలం కనపడ్డు, అలాగని లేడు అనుకోవద్దు. అమావాస్య రోజు నీకు చంద్రుడు కనపడ్డా అయితే చంద్రుడు లేకుండా అక్కడికి వెళ్ళిపోయాను కాదు. అలాగే నీ హృదయంలో జ్ఞానసూర్యుడు ఉన్నాడు, జ్ఞానసూర్యుడు ఉన్నాడు, కానీ నీకు అజ్ఞానం వల్ల కనిపించడం. జీవిత లక్ష్యం ఒకటే, అజ్ఞానం తొలగించుకోవడానికి నువ్వు ధ్యానం చెయ్యి. నీ సర్వశక్తులు కేంద్రీకరించి అక్కడ నీకున్న అవకాశాలు ఉపయోగించుకుని అక్కడ చెయ్యి, అక్కడ కేంద్రీకరించాలి. మనం పోగొట్టుకోవాల్సింది అజ్ఞానం, అది మర్చిపోకు, వచ్చిన పని మర్చిపోకద్దు అంటది. ఈ పద్మపాదుని అంటాడు, శరీరం విడిచిపెట్టే రోజున శంకరాచార్య గారు కేదార్నాథ్లో చెరువు విడిచిపెట్టాడు, నేను ఇక్కడ కూర్చోండి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నా కూడా రావద్దని చెప్పి వాడు వెళ్ళిపోయాడు అదృష్టం, కైలాసానికి వెళ్ళిపోయాడు ఆచార్యుల వరకు. అంటే టైం అయిపోయింది, 32 సంవత్సరాలు ఆయుర్ధ్యాన్ని చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ చివరి రోజున అంటే ఆయనకి టీచింగ్ అంటే ఎంత ఇష్టం అంటే, చివరి రోజున కూడా మీకేమైనా సందేహాలు ఉంటే, బ్రహ్మ పదార్థం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే చివరి రోజున కూడా ఇలా అడిగాడు. అంటే బోధస్వరూపుడు, విద్యాస్వరూపుడు, బ్రహ్మజ్ఞానం. తర్వాత అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే కొంతమంది ఏమంటారు, రమణ మహర్షి, శంకరాచార్యులు అవతార పురుషులు ఎలా అవుతారండి, రాముడు కృష్ణుడు అవతార పురుషులు. వాళ్ళు రాక్షసులను సంహారం చేశారు, మంచిని నిలబెట్టారు. వీళ్ళు ఏమైనా రాక్షసులను సంహారం చేశారా, మంచిని నిలబెట్టారా సమాజంలో కొంతమంది అంటారు. రాక్షస సంహారం చేయటమే కేవలం అవతార లక్ష్యం అనుకోకరు. అంటే మరుగుపడిపోయిన జ్ఞాన మార్గాన్ని, మరుగుపడిపోయిన ఆత్మవర్గాన్ని సమాజంలోకి అందరికీ ఎరుకులోకి తీసుకొచ్చారు అవతార పురుషుడికి సాధ్యం అది చేయటం. అంటే అవతార పురుషుడు అంటే కేవలం రాక్షసును చంపడమే కాదు, అందుకే బయటను రాక్షసుని చంపడం తేలిక, మీ లోపల ఉన్న రాక్షసుని చంపడం కష్టం. ఇప్పుడు మీ లోపల రాక్షసుడు ఉన్నాడు, వాడు అజ్ఞాన రూపంలో, వాడిని చంపడం చాలా కష్టం. బయటను రాక్షసుల కంటే లోపల ఉన్న రాక్షసులను చంపడం కష్టం. అది అరిషడ్ వర్గాలు అంటారు కదా, కోరిక, కోపము, లోభము, తర్వాత మదము, మాత్సర్యము, ఇవన్నీ చెప్తారు కదా, అయ్యే రాక్షసులు, వాళ్ళే రాక్షసులు. బయట రాక్షసులను సంహారం చేయడం కంటే లోపల రాక్షసులను సంహారం చేయడం కష్టం. మీరు ఇతరులను జయించడం కంటే మీ మనసును మీరు జయించుకోవడం కష్టం. మీకు అర్థమవుతుందా? ఇతరులకు మంచి చేయడం కంటే మీ మనసును మీరు నిగ్రహించుకోవడం కష్టం. ఈ మార్గాలన్నీ శంకరుడు, రమణుడు, దక్షిణామూర్తి వాళ్ళు చూపించారు కాబట్టి, మనకు సన్మార్గం చూపించారు కాబట్టి. వాళ్ళు భాష్యంగా రాక్షసులను చంపకపోయినా వాళ్ళు అవతార పురుషులే. అవతార పురుషులు అంటే కేవలం అందరూ కృష్ణుడు చేసినట్టే చేయక్కర్లేదు. లోపల రాక్షసులలో, లోపల రాక్షసుల యొక్క గుప్పుట్లోంచి మనం ఎలా బయటపడాలో నేర్పినవాడు. అంటే వీళ్ళు బయట రాక్షసుల కంటే లోపల రాక్షసుల ప్రమాదం, అవి నేర్పినవాళ్ళు. అక్కడ తగ్గించుకు మీరు మన రాక్షసుల వాళ్ళు ఏదో బాధ, చెడ్డవాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళలో మనం ఏదో బాధలు పడుతున్నాం అనుకుంటాం కదా. భాష్యంగా ఉన్న మన శత్రువులు మనల్ని బాధ పెట్టేట్లు కంటే, మన శరీరానికి ఏదైనా రోగం వస్తే బాధపడతాం, మనస్సుకి ఏదైనా దెంగ వస్తే బాధపడతాం, లేదా గాలివాన్లు ఇటువంటి వచ్చినా బాధపడతాం. మీరు లెక్కలే, నేను చెప్పిన మాటలు నమ్మొద్దు, ఇంటికెళ్ళి చూసుకోండి. అన్నింటికంటే బాధ పెట్టేది మన మమకారం. అసలు మనకు ఎవరి మీద మమకారం లేదనుకోండి, మనసుకు నిగ్రహం అక్కర్లేదు. కానీ మీకు ఎవరి మీద అసలు మమకారం లేదనుకోండి, మనం నిగ్రహం అక్కర్లేదు. మీరు ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఎవరి మీద మీకు మమకారం లేదనుకోండి, మీ మనస్సు అనేది ఎక్కడికి వెళ్ళదు. ఈ మమకారం అక్కడ జంటిస్తుంది, ఈ మమకారం మీ శరీరంలో అక్కడ జంటిస్తుంది. మమకారం లేని వాడికి, అసలు మమకారం లేని వాడికి బెంగలేదు. బయట రాక్షసులు నిజంగా బయట రాక్షసులు మనల్ని బాధ పెడతారు, విరోధులు కూడా మనల్ని బాధ పెడతారు. కానీ అంతకంటే కూడా మన మమకారం మనల్ని ఎక్కువ బాధ పెడతారు, తెలియక మన బయట వాళ్ళు ఎక్కువ తిడతాం అని చెప్తే నేను అంటున్నాను చూడండి. ఈ నేను దేహాత్మల అంటే ఈ దేహం నేను అనుకుంటున్నాం కదా, దాన్ని కూడా ఆత్మ అంటారు. శంకరాచార్య వారు చెప్పింది దీన్ని తెలుసుకోమని కాదు, అది దేహాత్మ అంటారు దీన్ని. అంటే ఆ దేహాత్మనే కొంతమంది జీవుడు అంటారు, కొంతమంది ఏమంటారు ఆ జీవుడు అంటారు. లోపల దేహంతో ఇంద్రియాలతోటి ప్రపంచంతో ఏమీ సంబంధం లేకుండా మీ పరిస్థితుల ప్రభావం తోటి లేకపోతే ఈ కర్మ సిద్ధాంతంతో సంబంధం లేకుండా పుట్టుకలు చావులతో సంబంధం లేకుండా మీకు అర్థం వచ్చిందే ఉండటం లేకపోవడంతో సంబంధం లేకుండా మీకు స్వతంత్రమైన శాంతి స్వతంత్రమైన సుఖం అక్కడి నుంచి వస్తాయి, లోపల నుంచి వస్తాయి. అది ఏంటి ఇలా వస్తుంది మనకు సుఖం, ఇంత శాంతి వస్తుంది, దీనికి ఇంద్రియాలతో సంబంధం ఉందా లేకపోతే మనసుతో ఏమైనా సంబంధం ఉందా, అదే మనకి ఈ సంవత్సరం బాగా లాభం వచ్చింది లాభంతో సంబంధం ఉందా, అది ఈ సంవత్సరం మనకి ఏదో కలిసి వచ్చింది దానితో వీటితో ఏమీ సంబంధం లేదు. స్వతంత్రమైన సుఖం నీకు తెలుస్తూ ఉంటుంది బ్రాహ్మణ స్థితి కలిగిన. దేహంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, నీ స్నేహితులతో సంబంధం లేదు, విరోధులతో సంబంధం లేదు. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్, అన్ ఎండింగ్ హ్యాపీనెస్, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. దేహం చనిపోయినా దేహం చనిపోయినట్టు కూడా హ్యాపీనెస్ కి తెలియదు. ఒక ఈ లోపల మీ దేహం చనిపోతుంది అనుకుని దేహం చనిపోతుందని తలంపు కూడా మీకు రాదు, అట్టిగా హ్యాపీనెస్, దానికి ముగింపు లేదు. కృష్ణుడు గీతలో చెప్తాడు, లోకానికి సంబంధించిన ఇంద్రియ భోగాలంటే ప్రతి జీవుడికి ఇష్టం, ఇంద్రియాలతో భోగాలు అనిపించడం అంటే జీవుడికి బాగా ఇష్టం. ఆ ఇంద్రియాలతో భోగాలు అనిపించడానికి అలవాటు పడడం వల్ల జీవుడు లోపల వెళ్లేపోతున్నాడు, అంటే వాడికి అంటే హృదయంలో ప్రవేశించలేకపోతుంది. ఎక్కడైతే బ్రహ్మం ఉందో అక్కడికి వెళ్లేపోతున్నాడు జీవుడు. ఇంకా ఇంద్రియ భోగాల మీద ఉన్నటువంటి తాపత్రయం, ఈ ఇంద్రియ భోగాలన్నీ కూడా ఏదో రోజుకి ఏదో నాటికి ఈ జన్మకో రాబో ఏదో జన్మకో మొత్తం ఈ భోగాలన్నీ కూడా దుఃఖాల కింద రోగాల కింద మారిపోతాయన్నాడు 18వ అధ్యాయంలో. ఆ ఏ ఇంద్రియానికి సంబంధించిందైనా సరే, ఇప్పుడు మనం ఏదైనా సంతోషిస్తాం కదండి, కొన్ని గొడవలు బాహ్య గొడవలు ఉంది, ఆ సంతోషం అంతా నువ్వు ప్రకృతిలోంచి ఏ రకమైన సంతోషం తీసుకున్నా, ఒకవేళ మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి అది బాగా సంతోషిస్తారు అనుకోండి, మీరు ఆ ప్రకృతి సంబంధించిన ఏ విషయం మీకు తీసుకొచ్చినా అదంతా దుఃఖం కింద ఏ రోజు కాదు మా ఎప్పటికప్పుడు మారిపోతుంది. కానీ సబ్జెక్ట్ కనుక మీరు ప్రాపర్ గా మీకు అర్థం అవుతుంటే ఇంత ముందే మీకు ప్రారంభంలో కానీ దుఃఖం ఉంటే ఈ దుఃఖం అంతా మీకు ఆనందంగా మారిపోతుంది. ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ లా అరుణాచలం నేను అంతకంటే పెద్ద తప్పేమి చేయలేదు. రమణ మహర్షి గారు అన్నారు నేనేం తప్పులు చేయలేదు. అరుణాచలం స్మరించాను, నేను చేసిన ఏదైనా తప్పు చేసి ఉంటే అది అరుణాచలం స్మరించాను. ఆ స్మరించడం నా మనసును దొంగతనం చేయటం ఒకటే జరిగిపోయింది. ఇప్పుడు ఇంతకీ నేను దేవుడు అనుకోవాలా దొంగ అనుకోవాలా, నా మనస్సు నాది కాకుండా పట్టిపోయావు, నీకు అర్థమవుతుందా? నేను చేసిన తప్పేంటి? అరుణాచలం నేను స్మరించిన మాట నిజం. ఇదప్పుడు నేను స్మరించడం నా మనసును పట్టిపోవటం, ఏదైతే నాది అనుకుంటున్నానో దేనికోసం అయితే నేను బతుకుతున్నాను దాన్ని పట్టుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎందుకని నువ్వు దేవుడో దొంగవా? నువ్వు దేవుడు అయిన ఉండాలి లేదా దొంగ అయిన ఉండాలి? నాది నాదానికి దాన్ని పట్టిపోయావు. అది ప్రతి మనిషి ఎందుకంటే అటు మనసు కోసమే బతుకుతాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి మీ శరీరానికి సంతోషం కాదు, మీ మనసుకు సంతోషం. దేహము నేనని మీరు అనుకుంటున్నారు కాబట్టి దానికి సంతోషం వస్తుంది. ఎవరైనా విమర్శిస్తే వస్తుంది మీకు దుఃఖం వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ సంతోషం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. ఈ దుఃఖం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ దుఃఖం ఎక్కడ వస్తుందో సంతోషం ఎక్కడ వస్తుందో దాని దొంగతనం చేసి పట్టిపోయాం. నేను చేసిన తప్పు ఏంటంటే అరుణాచలం అన్నంత అంటే నేను పేరు స్మరించిన మాట నిజం, ఆ పొరపాటు చేసిన మాట నిజం. పేరు స్మరి నా ఇంట్లో దాన్ని బయటకు లాగేసా, నీ ఇంట్లోకి తీసేసుకున్నా. ఇప్పుడు నేను నీ పేరు స్మరించిన మాట నిజం, పొరపాటు చేస్తే ఒక్క పొరపాటు చేశాను. నువ్వు నా ఇంట్లోంచి బయటకు ఈజీలోకి లాగేశావు, పోనీ ఈదులు విడిచిపెట్టావా? విడిచిపెట్టలేదు, నీ ఇంటికి తీసిపోయావు. అంటే ఈ జీవ లక్షణాలు తీసేశావు. ఆ జీవుడు నేను బతుకుతున్నాను, ఆ జీవుడనే ఇంట్లో బతుకుతున్నాను, ఈ జీవుడని ఇంట్లోని బయటకు తీసుకొచ్చేసావు, నీ చైతన్యం మరి ఇంట్లోకి కలిపేసుకున్నావు. ఈ చిన్న పొరపాటు మీద అరుణాచలం అన్నాను. నా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చా, బయటకు లాకిచ్చి రోడ్డు మీద ఇచ్చిపెట్టలేదు నువ్వు, నీ ఇంట్లో కలిపేసుకున్నావు, నీ చైతన్యంలో ఐక్యం చేసుకున్నావు. నువ్వు రమ్మంటేనే వచ్చానా, నా అంతట నేను వచ్చానా? అక్షమణం వాళ్ళు భగవాన్ ఏం చెప్తారంటే, నేను మధుర నుంచి అరుణాచలం రమ్మంటే వచ్చాను, నాయంతటి నేను వచ్చాను. నువ్వు రమ్మంటేనే వచ్చాను, నాయంతటి నేను రాలేదు. నీకు అర్థమవుతాను, అంచేది నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించేది నీ తల రాత, నా తల రాత కాదు నీ తల రాత, నా రాత కాదు నీకు రాతది. నేను నువ్వు రమ్మంటే వచ్చాను కానీ నాయంతటి నేను రాలేదు. నువ్వు కేక పెట్టే వచ్చావు, నువ్వు పిలిచాను నేను వచ్చాను. ఇప్పుడు నీ పాదాల దగ్గర ఉన్నాను, నీ పాదాల దగ్గర ఉన్నాను. నీ చింత తప్పించి ఇంకో చింత లేదు నాకు, నీ చింత తప్పించి ఇప్పుడు నాకు నీ స్వరూపాన్ని ఇవ్వటం అనేది నీ తల రాతది, నీ రాత నా రాత కాదు. ఇప్పటివరకు శంకరుడు గురించి చెప్పాం, భగవాన్ గురించి కూడా అలా మాటలు చెప్తారు. మధ్వాచార్యులు అనుయాయులందరూ ఉడిపి వెళతారు. మన కాశీ ఎటు ఉండదు, వాళ్ళు ఉడిపి ఎటు ఉండదు. ఈ మధ్వాచార్యులు అనుయాయులందరూ ఉడిపి ప్రాంతంలో ఉన్నారు. అక్కడ మడపి ఉడిపిలో ఉన్న కృష్ణుణ్ణి మధ్వాచార్యులు స్థాపించారు. మధ్వాచార్యుల వారి స్వగ్రామం కూడా, మధ్వాచార్యుల వారి స్వగ్రామం కూడా ఉడిపికి 10 మైళ్ళు దూరం. ఉడిపి వల్ల స్వగ్రామం కూడా చూసిరావు. ఇంతకీ మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ, కర్ణాటకలో. ఈవేళ పోలింది, ఇంకా 4 రోజులు పోలింది, మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి కర్ణాటక. ఉడిపి పీట మధ్వాచార్యులు ఏం చేశాడంటే, యనమండలి పీఠాధిపతులను పెట్టాడు ఉడిపి మఠానికి. యనమండలి పీఠాలు పెట్టి ఒకడు పీట కృష్ణుని పూజించడం, పీఠానికి అధిపతిగా 2 ఏళ్ళు ఉంటాడు. ఇవాళ పీఠాధిపతి చేసిన ఇంకా 16 ఏళ్ళు దగ్గర రాదు. ఆ 8 మంది పీఠాధిపతుల్లో ఒకడు నిన్న మొన్న ఎలక్షన్ క్యానవాస్ చూపించాడు. ఈ గృహస్థులకు సిగ్గేస్తున్నారు, ఏమంటే మీరు మామూలు సాధన కాదు, పీఠాధిపతి మధ్వాచార్య సాంప్రదాయంలో మీరు ఉన్నారు. ఇంతగా ఏం చెప్తున్నాయంటే, కాంగ్రెస్ కోటేమని చెబుతున్నాడు. ఇదేంటి మీరు మా ఇంటికి రావటం ఏంటి, ఓట్లు ఏమని చెప్పటం ఏంటి, ఈ పద్ధతి ఏం బాగలేదు, మమ్మల్ని చూసి మీకు ఎలాగ సిగ్గేయట్లేదు, మిమ్మల్ని చూసి మాకు సిగ్గేస్తుంది అనే. మరి ఈ సన్యాసి పేరు ఓట్లు అడుగుతాడు అలా అడిగారట, ముఖం మీద అడుగుతాను అంటే, నేను రాష్ట్రమంతా కాంగ్రెస్ కి తిరిగే కాంగ్రెస్ కి ప్రచారం చేసి ఓట్లు వేయమంటున్నది, ఈ నియోజకవర్గంలో నిలబడినాడు నా స్నేహితుడు, అందుకు ఓట్లు అడుగుతున్నాను మీ ఇళ్ళకి వచ్చి అంటున్నాను. ఇది పీఠాధిపతి దృష్టి అని అంటే రాగద్వేషాలు, వాళ్ళకంటే గృహస్థులు మీరు కనిపిస్తుంది కదా. గృహస్థులు కొంతమంది ఎవరికైనా ఇష్టమైతే ఓటేసుకుంటారు, కానీ ప్రచారం చేయరు కొంతమంది. వాళ్ళు మామూలు రోడ్డు మీద తిరుగుతున్నాయి అంట ఆ పీఠాధిపతి. మీకు ఎలాగే మిమ్మల్ని చూస్తే మాకు సిగ్గేస్తాను అంటున్నారంట ఏళ్ళగలవాళ్ళు. మీరు ఎలాగైనా సిగ్గొదిలేశారు, మిమ్మల్ని చూస్తే మాకు సిగ్గేస్తున్నారు అంటే ఆయన అంటే అన్ని నియోజకవర్గాల్లో తిరగని, ఈ నియోజకవర్గం మట్టుకు తిరగనివ్వండి అంటున్నాడు. ఇప్పుడు ఈ పీఠాధిపతులు సన్యాసులు ఆ స్టాండర్డ్ లో ఉన్నారు. శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మము నువ్వు ఏదైనా నిష్కామకర్మ చెయ్యి, భక్తి మార్గంలో ఉండు, జ్ఞాన మార్గంలో వివేకంగా ఉండు, వైరాగ్యం సంపాదించే 90 రకాలు నువ్వు ప్రయత్నం, అది గమ్యం, అది గమ్యం మర్చిపోతానంటావు నువ్వు. ఈ లోపల నీకు సంతోషం రావచ్చు, దుఃఖం రావచ్చు, గర్వం రావచ్చు, అసూయ రావచ్చు, మామూలు సామాన్య మానవుడికి ఎన్ని వచ్చినా కానీ గమ్యం విడిచి గమ్యాన్ని మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ద గోల్, డోంట్ మిస్ ద డెస్టినేషన్. అంతా ఈశ్వర స్వరూపమే, నీకు సంతోషం ఏముంది, దుఃఖం ఏముంది ఇక్కడ అంటాడు. నువ్వు కల్పించుకున్న గొడవల్లో నీకు సంతోషం ఉంది, నువ్వు కల్పించుకున్న గొడవల్లో నీకు దుఃఖం ఉంది. నీకు అర్థమవుతుందా, ఈశ్వరుని సృష్టిలో సంతోషం ఎక్కడ ఉంది, దుఃఖం ఏముంది? ఈశ్వరుని సృష్టిలో సుఖం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు. నీ సృష్టిలో జీవుడు కల్పించుకున్న గొడవల్లో ఉన్నాయి ఏది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది. ఈశ్వరు సృష్టిలో సంతోషం లేదు, దుఃఖం లేదు. నువ్వు కల్పించుకుంటున్నావు, కల్పించుకుని సంతోషపడుతున్నావు, కల్పించుకుని దుఃఖపడుతున్నావు, 2 అబద్ధాలే. నువ్వు జీవుడు కల్పించుకున్న గొడవల్లో దుఃఖం ఉంది, సంతోషం, కానీ ఈశ్వరు సృష్టిలో సంతోషం లేదు, దుఃఖం లేదు. దుఃఖపడేటప్పుడు నువ్వు కల్పించుకుంటున్నావు, సంతోషపడేప్పుడు నువ్వు కల్పించుకుని గొడవ లేదు. నీ కల్పించుకుని గొడవలను బట్టే నీ సంతోషం వస్తాను, దుఃఖం వస్తాను. దీనికి బ్రహ్మముకి ఏం సంబంధం లేదు. ఇదంతా ఒక అడవి, ఇదంతా ఏంటి ఒక అడవి. మనకి తలంపులు రెండు ఉన్నాయి. నేను ఒకటి, నేననే మొత్తం మా ఇంటి 2 తలంపులు ఉంది. ఒకటి నేననే తలంపు, ఇంకో 2 ఏంటి, నాది అయ్యండి మైండ్, అయ్యండో మైండ్, నేను అనే తలంపు, నాది అనేది తలంపుడు, ఈ రెండు తలంపులు నీకు అర్థమవుతుంది. ఈ రెండు తలంపుల్లోంచి ఎవడైతే విడుదల పొందలేడో వాడెవడో అద్వైత కర్మ చేయలేడు. ఈ రెండు తలంపు ఇక్కడ మీరు బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఈ రెండు తలంపుల్లోంచి నేను విడుదల అవ్వాలంటే నీ లోపల ఏ సత్పదార్థం ఉందో, దేనికైతే చావులతోటి పుట్టుకలతోటి సంబంధం లేదో, దేనికైతే పుణ్యాలతోటి పాపాలతోటి సంబంధం లేదో, నీకు ఆ స్వతంత్రమైన వస్తువు అక్కడ నేననే తలంపు లేదు, నాదనే తలంపు లేదు. అది నువ్వు తెలుసుకుంటే అది నీకు ఎరుకులోకి వస్తుంది. కానీ ఈ రెండు తలంపులు విడిచిపెట్టలేవు, త్యాగం చేయలేవు. ఆ రెండు తలంపులను ఎంతకాలం విడిచిపెట్టలేవు, అంతకాలం నువ్వు చేసే సత్కారం, నువ్వు చేసే కర్మ ఏంటన్నాడు. నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు అన్నాడు. అహంకారంతో ఎవరిని ఉద్ధరించగలవు నువ్వు? లోపల అహంకారం పెట్టుకుని ఎవడని ఉద్ధరిస్తావు నువ్వు? అందుకని మేము వాళ్ళని బాగు చేసాం, వీళ్ళని బాగు చేసాం అంటే నీ అహంకారం బాగు చేసిందా? నీ అహంకారం వాళ్ళ అహంకారాన్ని బాగు చేసిందా? అసలు రూట్ థాట్ ఇది. దేహము నేననే తలంపది రూట్ థాట్. నువ్వు అందులోంచి బయటికి రాకుండా నిష్కామ కర్మ ఒకవేళ నువ్వు అనుకున్నా చేయలేవు. కర్మయోగం అంటే అసలు పని విడిచిపెట్టేసి పని పట్టు లేకుండా ఉండమని కాదు. అంటే నీకు ఆ పరిచయం మీద ఆసక్తి లే, మనస్సులో కూడా పరిచయం మీద ఆసక్తి లేకుండా, ఆ కర్మ పరిచయం మీద ఆసక్తి లేకుండా కర్మ చేయటం కర్మయోగం. ఆఫర్ ఫస్ట్ గీతలో చెప్పాడు కదా, ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్, దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఈ లోపల అహంకారం పెట్టుకుని, దేహాత్మ బుద్ధి పెట్టుకుని, దేహం నేనే తలని పెట్టి ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? ఎవరిని ఉద్ధరించగలరు మీరు? అంతే భగవాన్ చెప్పారు, ముందు నువ్వు తర్వాత చేస్తే చేతి కానీ నిష్కర్కం నేను వద్దంటలేదు. ఆయన వెళ్ళి ఉద్ధరిస్తాను ఆయన దగ్గరికి వచ్చు. నువ్వు ఉద్ధరించి కానీ కంగారు లేదు, అది ఎక్కడికి పారిపోరు, అది అందరు నువ్వు ఉద్ధరించవచ్చు. ముందు నువ్వు ఎవడో నువ్వు తెలుసుకో, ముందు నువ్వెవడో నువ్వు తెలుసుకున్నా కూడా నీకు ఇతరులు కనిపిస్తుంటే అప్పుడు ఉద్ధరించన్నాడు. అని ఇతరులు ఎవరు కనపడరు, ఇతరులు కూడా తానుగానే కనిపిస్తారు, ఇతరులు కూడా తానుగానే కనిపిస్తారు. అప్పుడు ఇతరులను ఉద్ధరించాలనే తలంపాటికి ఉండదు ఇంకా అసలు. అప్పుడు ఆయన బంధించదు. మనం ఇతరులను ఉద్ధరిస్తున్నామనే తలంపు ఉంది కాదు, అది బంధించలేరుతుంది మనం. పైకి ఇంకోటి కొన్ని వందల జన్మలు కదా కారణం అవుతుంది. పైకి ఇంకోటి వాసనలో చాలా సూక్ష్మంగా ఉంటాయి, వాసనలో చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది ఆ లోపల ఉన్న చైతన్యం అది మనకు ఎరుకులకు తీసుకొచ్చే వరకు మనకు ఉన్నట్టు మనకే తెలియదు. లోపల ఉన్న చైతన్యం ఆ లోపల అతి సూక్ష్మంగా ఉన్నటువంటి సంస్కారాస్తుని అది మనకి ఎరుకులోకి తీసుకొస్తే అది ఆ చైతన్యం సహస్రాలలో గెంటితేనే కానీ అది ఉన్నట్టు సహస్రాలు ఉన్నట్టు కూడా మనకే తెలియదు. ఉండక తెలిసాక మనం దాన్ని పోగొట్టుకోవాలనిపిస్తుంది. మనం తెలియకుండా పోగొట్టుకోలేం కదా, తెలియదు. అది తెలుసు. ఆ తెలియటం కోసం సహస్రాలను తీసుకొస్తాడు. వాడు గుర్తుపెట్టుకోండి, సహస్రాలను శుద్ధి అవ్వకుండా, మనస్సు శుద్ధి అవ్వకుండా ఇంతవరకు సృష్టిలో వాడు ఏ మతస్థుడైనా వాడికి ఆత్మజ్ఞానం కలగలేదు. వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఈ లోపల సహస్రాలను శుద్ధి అవ్వకుండా వాడికి ఎవరికీ ఆత్మజ్ఞానం కలగలేదు ఇంతవరకు. అంటే ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత ఏకంగా ఉందో నీ మనస్సు కూడా ఆ స్థాయిని అందుకుంటే నీకు ఆత్మ తెలియబడుతుంది. అది తెలియబడే అవకాశం లేదు. ట్రూత్ కెనాట్ బి డిస్ట్రూడ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. కొంతమంది అంటారు మోక్షం పొందాలనేది కూడా కోరిక అంటారు కదా, మంచి కోరిక. అది కోరిక అయినా అది మంచి కోరిక, చెడ్డ కోరికలను తొలగిస్తుంది. అది కోరిక అయినా అది మంచి కోరిక, చెడ్డ కోరికలను బయటికి గెంటేస్తుంది. అది వాటిని మ్యాచ్ని అంతా తీసేస్తుంది. అది మన తెలివితేటల వల్ల, మన సాధన వల్ల ఓ చిన్న బలహీనతలోంచి బయటకు రాలేము. ఎంతో కొంత సాధన చేస్తామంటే దాని కాలం కలిసి రావాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. అప్పుడు కానీ ఆ బలహీనత మనల్ని విడిచిపెట్టదు. 10 కోట్లు డబ్బు సంపాదించడం కంటే ఒక బలహీనతలోంచి బయటకు రావడం కష్టం. 10 కోట్లు డబ్బు సంపాదించడం కంటే ఒక బలహీనతలోంచి బయటకు రావడం కష్టం. భగవద్గీతను 700 శ్లోకాలు పైనుంచి కిందకి, పైన కింద నుంచి పైకి బహిరాటు చేయటం కంటే ఒక టెండెన్సీలోంచి బయటకు రావడం కష్టం. గురువు అనుగ్రహం లేని వాడు టెండెన్సీలోంచి బయటకు రాలేడు అసలు. నీకు బ్రహ్మాత్మ బుద్ధి లేదు, దేహాత్మ బుద్ధి ఉంది. దేహాత్మ బుద్ధి అని తగ్గ పెట్టుకుని శుభాకాంక్ష సేవ చేస్తానంటే ఇది రకమైన గాడిని. ఇది అది చేయటానికి నీకు ఎంతవరకు అర్హత ఉంది, ఎంతవరకు యోగ్యత ఉంది? నీకు యోగ్యత ఉండాలి కదా అసలు. మా బుద్ధి తొందరగా ముగించేయమంటున్నాడు, తొందరగానే ముగించేస్తాము. అంటే శరీరం శరీరానికి సంబంధించిన గొడవలే. భగవాన్ ఏం చెప్తున్నారు, శరీరం చనిపోవటం, శరీరం జన్మించటం, నువ్వేది కాదో అది అని అనుకోవటం, నువ్వేది కాదో అది అవును అనుకోవటం వల్ల రాంగ్ థింకింగ్ లోంచి నీకు దుఃఖం వస్తుంది. మనోదేహములు నువ్వు కాగిపోయినా అది నువ్వు అనుకుంటున్నావు కాదు, మనోదేహములు నువ్వు కాకపోయినా అదే నువ్వు అనుకుంటున్నావు కాదు. నువ్వు కానీ నువ్వు అనుకుంటే ఒక పొరపాటు, మళ్ళీ దేహమే ఆత్మ మనసే ఆత్మ అనుకుంటున్నాను. ఇప్పుడు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నా అనుకుంటాను అనుకుంటాడు కదా, అయితే ఆత్మ చనిపోతుందనే. నేనంటే ఎవరు? ఆత్మ. నేనంటే బ్రహ్మము. మరి ఇదేమో చనిపోతాను అనుకునేది ఎవరు? అది ఇమాజినేషన్, కల్పితం. అది తెలియకపోవటం ఈ బుద్ధి వచ్చింది మనిషికి. మొత్తం బ్రహ్మము తప్పించి అంతా నీ కల్పించాను, బ్రహ్మము తప్పించి అంతా నీ కల్పించి కల్పించుకుని గొడవలేదు. ఉన్నది ఒకటే పదార్థం, ఈశ్వరుడే జీవరూపంలో కనిపిస్తున్నాడు, ఈశ్వరుడే జగత్ రూపంలో కనిపిస్తున్నాడు. ఈ జీవకోటి రూపంలో కనిపించేవాడు ఈశ్వరుడు, జగత్ రూపంలో కనిపించేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి భిన్నంగా ఏది లేదు. నీ ప్రారంభంలో, నీ దేహ ప్రారంభంలో ఏది వస్తే అది అనిపించుకో, ఏది వస్తే అది అనిపించు. నీ ప్రారంభంలో ఏదింటే అది అనిపించు. నీ దేహ ప్రారంభంలో ఆ ప్రారంభంలో ఉన్నది వచ్చేస్తుంది, ప్రారంభంలో లేనిది నువ్వు ప్రయత్నం చేసినా రాదు. దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది, నీ దేహ ప్రారంభంలో లేనిది నువ్వు ప్రయత్నం చేసినా అది నీకు రాదు. అంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేదు. కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే గచించిన గొడవలు లేదు, రాబోయే గొడవల గురించి మేళ్ళ కట్టుకోవద్దు. మీరు రాబోయే గొడవల గురించి ఊహించుకోవద్దు, అనవసరం లేని లేనిపోయిన విషయాలు ఊహించుకోవద్దు. అనుకున్నది జరగదు, అనుకున్నది జరుగుతుంది, మీరు ఊహించుకునేది జరగవు. అనుకున్నది ఎలాగనే ఏ టైంలో ఎప్పుడు ఏది జరగలేదు అప్పుడు అలా జరుగుతానంటుంది. మీకు అర్థమవుతుందా? అయితే అనుకున్నది ఏమి? అనుకున్నది నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా ఉన్నది జరుగుతా, అంటే ఈశ్వర సంకల్పం జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలంటే జరిగిపోయిన గొడవ వదిలే, రాబోయే గొడవ నుంచి అది ఎలా జరుగుతుంది జరగదని ఊహించుకోకు. నీ చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించు. నీ చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించు. భగవద్నుభవం పొందడానికి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించు. ఆ మరణం వచ్చే టైంకి మనం అందరూ ప్రిపేర్ అయి ఉండాలి. మరణం వచ్చేది ఏమీ లేదు, మనకు రాగద్వేషాలు లేకపోతే వాడు జీవనముక్తులు అవుతాడు. ఏంటి పీఠాధిపతి ఎవడో కాంగ్రెస్ క్యాండిడేట్కి క్యాన్వాస్ చేస్తుంది అంటే ఇంకా రాగద్వేషాలు కావచ్చు ఏంటి? రాగద్వేషాలు కనుక లేకపోతే, రాగద్వేషాలు మనసుకి చాపల్యం ఉండదు అసలు. సరే, ఈవేళ ఇంతకుముందు ఒకరు ప్రశ్న ఇవ్వాలి, మీటింగ్కి వస్తుంటే ఒక అమ్మగారు ప్రశ్న అడిగారు, తలంపులు ఎక్కువ బాధ పెట్టేస్తున్నాయని తలంపులు బాధపడలేకపోతున్నాడు. తలంపులు మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టేస్తున్నాయండి, తలంపులు బాధపడలేకపోతున్నాను. మొత్తం జీవితం అంతా తలంపులే. మన శరీరం చనిపోతుంది, నీకు అర్థమవుతుంది? శరీరం చనిపోయిన తర్వాత మనం ఉంటాం, కానీ శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండమనే తలంపు ఉంది, దాని వల్ల భయం వేస్తుంది. శరీరానికి సంబంధించిన చావు తలంపు, నీకు అర్థమవుతుందా? దేహానికి శరీరానికి సంబంధించిన పుట్టుక తలంపు, నీ సంతోషం తలంపు. నేను మంచివాడిని నేను చెడ్డవాడిని అనుకోవటం తలంపులు, నేను పెద్దవాడిని నేను చిన్నవాడిని అనుకోవటం తలంపులు, అన్ని తలంపులే. నీ దుఃఖము తలంపు, అన్ని బ్రహ్మ పదార్థం తప్పించి ప్రతీది తలంపులే. కానీ ప్రతీది తలంపు అంచేది మనం ఏం చేయాలంటే, ఆత్మ సంస్థం మన కృత్వాన్ని ఆకించేటప్పు చెంతు చేస్తాం గీతలు చెప్పాడు. ఆత్మలో బ్రహ్మములో నీ మనస్సును అక్కడ నిలబెట్టే దాని అంత నీకు ప్రీతి కలిగితే, శంకరాచార్య వారంతా ఎక్కువగా బోధించడం బ్రహ్మం గురించి, ఆ బ్రహ్మం గురించి వినగా నీకు శ్రద్ధ కలిగి దాన్ని పొందాలని బుద్ధి కలుగుతుందని విసుగు లేకుండా చెప్పాడు. మిమ్మల్ని డబ్బు సంపాదించుకోవాలని ఎవరైనా బోధించాలి మీకు? బంగారం బంగారం అంటే ఇష్టపడండి ఎవరైనా బోధించాలా? గౌరవం సంపాదించుకోండి అని ఎవరైనా మీకు బోధించాలా? మీరు గౌరవం సంపాదించుకోండి, సమాజంలో గొప్పగా ఉండండి అని మీకు ఎవరైనా బోధించాలా? బంగారం అంటే ఇష్టంగా ఉండని ఎవరైనా బోధించాలా? పైసలు సంపాదించుకుని ఎవరైనా బోధించాలి? ఏమో అక్కడ మామూలుగా మీకు ఆ ఇష్టాలు ఉన్నారు. అయితే దేని మీద ఇష్టం లేదు మనకి? ఏంటంటే డబ్బులో ఏదో విలువ ఉందనుకుంటున్నారు, బంగారంలో ఏదో విలువ ఉందనుకుంటున్నారు, గౌరవం కానీ దాని పట్ల కాంక్ష రాదు, దాని ముముక్షత్వం రాదు, ఆ జిజ్ఞాస రాదు. ఆ జిజ్ఞాస కలగజేయడం కోసం, ముముక్షత్వం కలగజేయడం కోసం 150 గ్రంథాలు రాశాడు, రోజుల తరపుడు బోధించాడు సబ్జెక్టు వాడు ఆచార్యుడు. మనకి ప్రీతి లేకుండా మనస్సు ఎక్కడికి వెళుతుంది? దాని విలువ తెలుస్తుంటేనే మనస్సు ఇక్కడ వాడుతుంది. దాని విలువ తెలియదని కూడా మనస్సు అక్కడ వాడదు. అన్నిటికంటే మనకు బ్రహ్మములో ఉంది కానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు, దాని విలువ తెలియదు. అది చావులేని సత్పార్థం అని తెలియదు. దాన్ని తెలుసుకుంటే మనం మాయలోంచి బయటకు వచ్చేస్తామని మనకు తెలియదు. మనం ఏం చేస్తాం? మనకు తెలియదు. పనికిరాని అన్నీ పట్టుకుంటున్నాం, అసలు వస్తువు మిస్ అయిపోతున్నాం. అది మిస్ అవ్వకుండా ఉండటం కోసమే 150 గ్రంథాలు రాశాడు ఆచార్యుడు. దాని మీద ప్రీతి కలగటం కోసం, దాని మీద ఇష్టం కలగటం కోసం, దాని వైభవం తెలియటం కోసం. అది ఐన్స్టీన్ అంటాడు. ఇప్పుడు మాకు జ్ఞానం అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు అంటే దాని విలువ తెలియకపోవటం వల్ల వీళ్ళు పాపం. వీళ్ళు మంచి వాళ్ళే. మీరు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళుతున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు అందరూ అమెరికాను ఉద్రందామని కదా అక్కడ ఏదో డబ్బు సంపాదించుకుని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. అలాగే ఆత్మజ్ఞానం వీళ్ళు తెలిస్తే నీకు భూమి అంచుడిదాకా వెళ్తా ఉన్నాడు ఆయన ఇష్టం. ఎక్కడికే ఇక్కడ మామూలుగా రాజు హమలాపురం కాదు, భూమి యొక్క అంచుదారా వెళ్తాం, అంచుడిదాకా వెళ్తా ఉన్నాడు. ఆత్మజ్ఞానం విలువ తెలిస్తే దాని సముపార్జనకి భూమి యొక్క అంచుల దగ్గర, భూమి అంత ఆ భూమి యొక్క అంచు ద్వారా నువ్వు ప్రయాణం చేస్తే. చెప్పినవాడు ఒక సైంటిస్ట్ కదా, ఒక సైంటిస్ట్. ఆ పూర్తి విలువ నీకు తెలిస్తే భూమి యొక్క అంచు ద్వారా ప్రయాణం చేస్తావు, అంచుల వరకు. ఎక్కడ రాజోలు అమలాపురం కాదు. ఇంకేత విలువ నీకు తెలియటం లేదు కాబట్టి దాని గురించి అసలు ఎప్పటి చేయటం లేదు. సత్పురుషులు సహవాసం అందుకే. రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడైనా కాళ్ళు చాపుకుని కుర్చీలో కూర్చుని అలా కాళ్ళు చాపుకుని బోధించి వస్తున్నాడు. ఆయన బోధస్వరు ఇప్పుడు. అది శంకరాచార్య వరకు ఉన్న పాండిత్యం రాకపోయినా ఆయన కూడా బోధస్వరు. మహేందర్ అది గొప్ప ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉండు. మిగతా వాళ్ళు ఎవరన్నా కొంచెం కాళ్ళు పిసుకు అరికాళ్ళు కొంచెం నొక్కు కాళ్ళు పిసుకుమని శంకర రామకృష్ణుడు ఎవరిని అడిగాడు? ఆ మహేంద్రనాథ్ గొప్పని ఎప్పుడైనా అడిగేవాడు. ఏం మహేంద్రు మహేంద్రనాథ్ కొంచెం అరికాళ్ళు పిసుకని కాళ్ళు ఇంచదంతే కాదు, ఆయనకి రామకృష్ణుని చోట ఆ మమేకం ఉండేది, ఆ తలాక్షి ఉండేది ఆయనకు. అది ఎప్పుడు ఎవరిని ఆయన ఇంటేనే అడిగోడు, లేకపోతే ఈయన కాళ్ళు అరికాళ్ళు మంటలు పెట్టిన ఎవరిని అడిగోడు కదా, ఆ శారదను కూడా అడిగోడు కదా. అంటే తలాక్షం ఎవరితోటి? ఆ మహేంద్రనాథ్ గుప్తుడు. ఆయన గోస్పల్ రాశాడు ఆ తలాక్షం. ఆయన ఎప్పుడు ఒక రాత్రి ఇక్కడ ఉండిపోయాడు. ఆ ఇల్లు దూరం, కలకత్తా. కలకత్తా అంటే ఇక్కడ పెద్ద పట్టణాలు అంటే ఏంటో. హైదరాబాద్ లో కూడా ఇక్కడ దగ్గరండి ఇల్లు వచ్చేసి వెళ్తా ఉంటారు. జిన్నూరు నుంచి భీమవరం అని దూరం ఉంటుంది, ఎంతండి ఇల్లు వచ్చేస్తా ఉంటారు. ఎంత దూరం ఉంటుందంటే జిన్నూరు నుంచి నిడదవరం దూరం, జిన్నూరు నుంచి సిటీలు కదా, సిటీలు చాలా దూరాలు ఉంటాయి. ఒక రాత్రి ఇబ్బంది అయితే ఇంటికి వెళ్ళటం చాలా కష్టం అవుతుంది అనుకుంటే వాళ్ళు ఉండిపోతానంటే నువ్వు నా గదిలో పడుకోనేవాడు. ఎవరిని మహేంద్రనాథ్ గుప్తుడు. ఇంకా గదులు లేక కదా, ఆయన మటుకు తన గదిలో పడుకోమన్నాడు. అంటే మహేంద్రనాథ్ గుప్తుగా తాదాక్ష్యం ఉండేది. ఏమంటే ఆయన ఈయన చెప్తా అంటే ఆయన రాసివాడు ఎవరు మహేంద్రనాథ్ అదే ఆయన సొంతానికి రాసుకున్నాడు మార్కెట్ కోసం కూడా. మిగతాడు ఎవరైనా రాయటానికి ప్రయత్నం చేస్తే మీరు ఊరుకోండి అన్నాడు. అసలు నేను చెప్పిన మాట రాయటానికి వాడు పుట్టాడు అని హెడ్ మాస్టర్. అది పుట్టికంతే ఏదో హెడ్ మాస్టర్ ఉద్యోగం ఎందుకు చేసుకుంటున్నాడంటే పొట్ట కోసం చేసుకుంటున్నాడు. ఆడికి ఎనమండూరు సంతానం, మహేంద్రనాథ్ గుప్తుగా పెద్ద సంతానం. మరి పొట్టెళ్ళదు, ఆ ఇంటికాడు పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి. పొట్ట కోసం ఆడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు పొట్టడమే నా కోసం పుట్టాడు, రాయితానికి పుట్టాడు. మీరెవడు రాయక్కర్లే, వాడి రాస్తాడని వాడు. మరి ఆ చాకరీ ఎందుకు చేస్తున్నాడంటే వాడు ఇంటికాడు పొట్ట వెళ్ళడం కోసం చేస్తున్నాడు. శరీరం హై స్కూల్లో ఉండేది, మనస్సు ఈయన దగ్గర ఉండేది అని 10 మంది చదువుకుంటారని రాలేదు, సొంత పేరు ఆయన కోసం రాసుకున్నాడు. అంటే ఇది తాదాక్ష్యం. అదేంటది? కంప్లీట్ గా సరెండర్, శరణాగతి. అదేంటది? ఆ శరణాగతి. రాముడు రామకృష్ణుడే, కృష్ణుడు రామకృష్ణుడే, దేవుడు రామకృష్ణుడే, గురువు రామకృష్ణుడే. ఆ తారాక్ష్యం ఎలా ఉండేది మహేంద్రనాథ్ గుప్తకి? ఇంక వివేకానంద ఈ ప్రశ్నలు అడిగారు గురువు గారిని. అదేంటి ఇదేంటనే ప్రశ్న. ఆయన ఎప్పుడు ప్రశ్న అడగలేదు. ఆయన ఏది చెప్తే అదే యథార్థం. ఆ రామకృష్ణుడు ఏది చెప్తే అదే వీళ్ళకి ఇంకా ఏది అదే వేదం. వేదం అంటే జ్ఞానం. రామకృష్ణుని ఏది చెప్తే అదే వేదం. ఎవరు మహేంద్రనాథ్ గుప్తా ప్రశ్నించే సమస్య లేదు. అది కంప్యూటెస్ట్ సర్ర అంటుంది గురు, కంప్యూటెస్ట్ సర్ర అంటుంది విల్ ఆఫ్ గాడ్. అయితే పూర్తిగా రెండు మార్గాలే మంచి. పూర్తిగా శరణాగతి పొందిన దేహాభిమానం నశిస్తుంది, విచారణ మార్గంలో కూడా దేహాభిమానం నశిస్తుంది. దేహంతో తాదాక్ష్యం, మనస్సుతో తాదాక్ష్యం ఈ రెండు వదులుకోవాలి. దేహంతో తాదాత్మ్యం తగ్గిపోవాలి, మనసుతో మనస్సు మీద ఉన్న అభిమానం. అంటే మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వస్తుందంటే మీ మనస్సు మీరనుకోవటం వల్ల వస్తాం, మీ మనస్సుతో మీకున్న తాదాప్త్యం వల్ల వస్తాం. తర్వాత మిమ్మల్ని ఎవరైనా పొగిడినా విమర్శించినా మీరు న్యూట్రల్ గా ఉండటం నేర్చుకోండి. న్యూట్రల్ గా ఉండాలి. న్యూట్రల్ గా ఉంటే మనకు లోపలికెళ్ళి దారి కనిపిస్తుంది. మన గురువు అనుగ్రహం ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఆ లోపలికెళ్లి దారి మనకు కనపడదు. బయట దారి అంత తేలిక కాదు, బయటకెళ్లి లోపలికెళ్లి పాత్ర మనకు ఆయన దర్శింపజేస్తాడు. మనం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుని గృహం ఉందో, ఆ గుహేశుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళటానికి మార్గం గురువు చూపిస్తాడు. వాడే గురువు. అక్కడికి వెళ్ళటానికి మార్గం గురువు చూపిస్తాడు. నీకు ఎంకరేజ్మెంట్ కూడా గురువు దగ్గర నుంచి వస్తుంది. నీ చెయ్యి పెట్టుకుని అక్కడ నడిపించేవాడు కూడా గురువే. ఒకవేళ ఈ లోపల నీ ప్రారంభం కనుక విపరీతంగా నిన్ను దెబ్బలు కొడతాంటే తట్టుకునే శక్తి నుంచేవాడు కూడా గురువే. అంతా గురువే. కానీ ఈ లోపల మీ దేహ ప్రారంభం ఏదైనా మిమ్మల్ని దెబ్బలు కొడతాను అనుకోండి, ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఇచ్చిన వాడు కూడా గురువే. అనుగ్రహం మీకు లేదు, మీకు లేదని అనుకుంటున్నారు. మీరు భగవాన్ అని వాడిన అనుగ్రహం మీకు లేదు లేదని అనుకుంటున్నారు. కానీ మీకు తీసుకోవడం చేతనం అవటం లేదని తెలియటం లేదు. మీకు ఎలా తీసుకోవాలో అనుగ్రహం తెలియక అనుగ్రహం లేదు అనుగ్రహం లేదు అనుకుంటున్నారు. అలా గురువు అంటే అనుగ్రహం సరి. ఇప్పుడు ఒక ఆయన కోపం కూడా అనుగ్రహమే. మీకు అర్థమవుతుందా? గురువు యొక్క విసుగు కూడా అనుగ్రహమే, నడిచిన అనుగ్రహమే, కూర్చున్న అనుగ్రహమే, చూపు అనుగ్రహం. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్. ఈజ్ టచ్ ఈజ్ గ్రేస్, ఈజ్ లుక్ ఈజ్ గ్రేస్, ఈజ్ వర్డ్ ఈజ్ గ్రేస్, ఆ రిటన్ ఎక్స్ప్రెషన్, ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్. అలా అనుగ్రహం లేకుండా ఇంకోటి లేదు. గురువు దగ్గర అనుగ్రహం తప్పించి ఏదో ఉండదు. మీ మీ చేతిలో మామిడి పండు పెట్టినది, మామిడి పండు మీరు అనుకోవచ్చు అది గ్రేసే, అది అనుగ్రహమే. అది మామిడి పండు కింద మీకు అనిపించవచ్చు, అది కూడా అది అనుగ్రహం. అంటే గురువు కనుక దయ ఉంటే మనకి బండరాళ్ళు లాంటి వాసనలు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనకి పెద్ద పెద్ద బండరాళ్ళు లాంటి వాసనలు ఉన్నాయనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా వాసనలోంచి మనం విడుదల పొందడం అంత బరువుగా ఉంటుంది అనుకున్నా వాసన. అది కూడా గురువు అనుగ్రహం కొట్టిపోతుంది. ఎంత వేగంగా కొట్టిపోతాయంటే అసలు దాని తోకం కూడా నీకు తెలియకుండా కొట్టిపోతుంది. ఆ వాసన బరువు ఎంత ఉందో కూడా నీకు తెలియకుండా అది కొట్టుకుపోతుంది. దాని వేగం అటువంటి అది గమ్య మర్చిపోద్దు. మీరు కల్పించుకుని కూడా వల్లే మీకు దుఃఖం అనుకుంటున్నారు, మీరు కల్పించుకుని కూడా వల్లే సంతోషం అనుకుంటున్నారు. ఈశ్వర సృష్టిలు రెండు లేవు, జీవ సృష్టిలో ఉన్నాయి. ఈ సంతోషము, దుఃఖము, భేదము ఇవన్నీ జీవ సృష్టిలో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ప్రారంభము ఈ దేహానికి, ఈ దేహము లేనిదే తలంపు, దేహము నాదనే తలంపులకే ఏది రెండు, ఏ రెండు సంచితం ఆగామి. మనకు మూడు రకాలుగా విభజించారు కదా, సంచితం, ప్రారంభం, సంచితం, ఆగామి, కర్మని మూడు రకాలుగా విభజించారు కదా. ఇవన్నీ ఎవరికి? దేహము నేను తలంపుకి, దేహము నా ఈ రెండు తలంపులకే ఈ. కానీ ఆ రెండు తలంపులు ఆ గడప దాటిన వాడికి ఏది లేదు, ప్రారంభం లేదు, సంచితం లేదు, ఆగామి లేదు. సృష్టి అంతా బ్రహ్మమే వ్యాపించున్నాడు, సృష్టి అంతా భగవంతుడే వ్యాపించుంటే నీకు సంతోషించి దేనికి, దుఃఖపడేది దేనికి? నీ సంతోషం దేనికోసం, నీకు దుఃఖం దేనికోసం? అయితే ప్రాథమికంగా ఇలా ఎవరు అడిగారు చెప్పి సమాధానం ముగిస్తాం. తలంపులు వస్తున్నా, ఆ తలంపులు వల్ల దుఃఖం వస్తుంది. రైట్ అడిగి అమ్మగారు అడిగింది రైట్. మీకు సంతోషం ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అది అది తలంపు. దుఃఖం వచ్చింది అనుకోండి తలంపు. అన్ని తలంపులే ఎక్సెప్ట్ బ్రహ్మం. ఆ లోపల బ్రహ్మ పదార్థం చెప్పింది అంటే దేహాత్మ కాదు, దేహాత్మ కాదు సత్యాత్మ, అది మిథ్యాత్మ కాదు. దేహాత్మ జీవుడు అన్ని మిథ్యాత్మలు, ఇది కాదు సత్యాత్మ. దానికి బట్టి తలంపులు లేవు. దాని అది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ దానికి తలంపులు లేవు. అయితే దాన్ని ఊహించొద్దు, దాన్ని అవ్వటానికి ప్రయత్నం చేయకూడదు. అది ఊహించడానికి ప్రయత్నం చేయకు, ఏంటని ఇమాజినేషన్ అక్కడికి వెళ్ళదు. నువ్వు అది అవ్వటానికి ప్రయత్నం చేయకు, అది ఎలా ఉందో అలా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయగానే దాని అంచేత అది పై మిగతాన్ని తలంపులు, చావు తలంపు, పుట్టుకి తలంపు, మీ సంతోషాల తలంపు, మీ గర్వాల తలంపు, మీ డిప్రెషన్ తలంపు, ఎమోషన్ తలంపు. మీకు అర్థం జీవితం అన్ని ఎమోషన్సే. మీకు ఏదైనా బాగా కలిసి వచ్చింది అనుకోని సంతోషిస్తారు, అది ఎమోషన్. అదే మీరు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఎమోషన్స్. మన ఆవిడ ఎంసెట్కి వెళ్తే పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే పిల్లలే బాగున్నారా, తల్లిదండ్రులు ఎలా కనిపెట్టుకున్నారా, వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. మన ఎంసెట్లకి ఒక్కోడికి ఒక్కో స్టూడెంట్ అనగా తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. ఆ పరీక్ష కాలేదు వెళ్ళిపోతాంటే పేపర్లు రాసేయడం మొన్న రోజులే ఉంది. ఈ తల్లిదండ్రుల ముఖాలేంటి ఏడుస్తున్నారు అందరూ, పిల్లల ముఖాలే బాగున్నాయని రాసి మమకారం వచ్చింది. అంటే వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి రాదు, మమకారం ఏంటి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని ఏడు ముఖాలతో కూర్చున్నారు. పరిశ్రమ రాశాడు బాగా సంతోషంగా వస్తున్నారు. తల్లిదండ్రులు ఏడు ఎవడు తల్లిదండ్రులు అందరి ముఖాల నుండి ఏడిపోయి కనిపిస్తుంది, అది మమకారం. పేపర్ రాసినాడు సంతోషంగా ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంకా రిజల్ట్ రావడానికి ఏమి అంటే సరిగ్గా రాస్తున్నారా లేదా అని. ఇక మీకు అర్థమేంటే అది తలంపే, ఏది మమకారం కూడా ఫీలింగ్. అది ఆడి పెద్ద ఏగాడి ఉద్యోగం వచ్చాక ఈయన ఎలాగో చూడ్డాడు, ఆడు ఎలాగ చూడ్డాడు, చూడపోయినా పర్లేదు, ఎప్పుడు కనిపించిన అమ్మను పిలిస్తే చాలు, మనం చూడపోయినా పర్లేదు అమ్మను పిలిచినా సరిపోతుంది. వాళ్ళు ఎలాగ చూడరండి, ఈ లోపల ఏడిపోయింది వాళ్ళకి, వాళ్ళు చూసే సమస్య లేదండి. అంతే మన కాళ్ళ మీద మనం నిలబడటం మంచిదండి. ఎప్పుడు కూడా మీరు కూడా మీ పిల్లల మీద మంచివాళ్ళైతే మంచిదండి, మీ పిల్లల మీద ఎప్పుడు ఆధారపడకూడదండి. వాళ్ళు బాగుపడితే సంతోషించండి, అంతేగాని మీ కాళ్ళ మీద మీరు నిలబడటం నేర్చుకోండి. వాళ్ళు చూడరు పైకి అనకండి, వాళ్ళు చూడరు, చూస్తే సంతోషమే, చూడరనే అనుకోండి, నిజంగా చూస్తే సంతోషమే, చూడరండి పైకి అనొద్దండి. వాళ్ళు మనం వాళ్ళు కనిపెట్టుకుంటారనుకోండి, చూస్తారు చూస్తారని చూడరనుకోండి, అప్పుడు దుఃఖం వస్తుంది. మనసులో మనం ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, ఎలాగో చూడరని. ఒకవేళ నిజంగా చూడకపోయినా పెట్టరు బాగుంటారు, మనం అలా కనిపెట్టుకుంటే చూడకపోతే పెట్టరు బాగుతాం. ఇదండి అయితే ఇందాక అమ్మాయి పిల్లల ప్రశ్న ఏంటంటే అన్ని తలంపులండి. ఏంటి అన్ని మాయ అనేది తలంపు రూపంలో వస్తున్నారు. ఒకసారి చూడండి, ఒక తలంపు మీరు గెంటుకోవాలని వెళ్ళదండి, అదే తలంపు వస్తుంది అంటే అంటారు. మాయనది అబ్బికి దీనికి ఉపాయం ఉంటుందండి. మీకు ఏదో దేవుడి మీద ఇష్టం పెంచుకోండి, లేదా గురువు మీద, రాముడు కాని, వెంకటేశ్వర స్వామి కాని, కృష్ణుడు కాని, శివుడు కాని, లేదా మీ గురువు కాని. కొంతమంది గురువే దేవుడు అండి, కొంతమందికి దేవతలు దేవుళ్ళు అండి, కొంతమందికి గురువే దేవుడు అండి. ఆ మహేంద్రనాథ్ గుప్త గారికి రామకృష్ణుడు దేవుడు. వివేకానంద వాళ్ళు మీరు చెప్పింది మాకు నచ్చలేదు, ఇటువంటి ప్రశ్నలు అడిగేవారండి. అంటే రామ మహేంద్రనాథ్ గుప్తా అటువంటి ఎప్పుడు అడిగాడు కానీ, ఏది చెప్తే దేవుడు అని అనుకున్నప్పుడు ఇంకేది చెప్పినా మన కోసం చెప్తున్నాడనే భావన. ఇక్కడ తిరగేసేవారండి, ఆ గుప్తగా శరణాగతి ఉండేది. ఇప్పుడు ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మగారికి ఉపాయం ఏంటంటే అండి, ఉపాయం చెప్పాలి కదా, రోగం చెప్పింది మనం మందు చెప్పాలి. మందు ఏంటంటే మీకు ఏ వస్తువు అయితే బాగా ఇష్టమో చూసుకోండి. రాముడైతే జన్మ అంత, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వరం, లేదా గురువు అయితే గురువు. ఆ రూపాన్ని ధ్యానం చేయండి, ఆ నామాన్ని స్మరించుకోండి. ఆ రూపాన్ని ధ్యానం చేయండి, ఆ నామాన్ని స్మరించుకోండి. తర్వాత కళ్యాణ గుణాన్ని స్మరించుకోండి. ఆ రూపము నామము, రూపాన్ని ధ్యానం చేసుకోవటం, నామాన్ని స్మరించుకోవటం. అప్పుడు ఏమవుతుందంటే ఆ రూప బుద్ధి, ఆ నామ బుద్ధి మన రూపంలోంచి మన నామంలోంచి మనసు నెమ్మదిగా బయటకు వచ్చేయటం అలవాటు పడిపోవడం. అప్పుడు ఈ తలంపులు తగ్గిపోతాం. తర్వాత ఇంకోటి అది ఒక పద్ధతి అండి. మీరు ఎవరినైతే ఏ దేవుడినైతే నమ్ముతున్నారో అది గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడినైతే అసలు రూపాల తేడా నామాల తేడా కానీ వస్తువు ఒకటండి, లోపల బ్రహ్మ పదార్థం ఒకటేనండి. మీరు దాని పట్ల మీకు మినహాయింపు లేని శరణాగతి ఉండాలి. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంకల్పమే నా సంకల్పం మీరు అనుకుంటారనుకోండి, అప్పుడు ఆ తలంపులు రావు సరిగిన మనస్సు అణిగిపోతుంది. మనసులోని తలంపులు వస్తాయి. తలంపులు ఎక్కడి నుంచి వస్తాయండి? మనసులోంచి వస్తే మనసు అణిగిపోతుంది. అణిగిపోవటమే కదా దానికి అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు సాయంత్రం పడుకున్నప్పుడు ఎవరికైనా నిద్ర పట్టాలేదనుకోండి, మీ ఇష్టదేవుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ మనం స్మరించుకోండి, ఐదు నిమిషాలు మీకు నిద్ర వచ్చేస్తుంది. స్లీపింగ్ బిడలు కూడా అక్కర్లేదు. అయితే ఆ దేవతా పురుషుల మీద మనకు విశ్వాసం ఉండాలండి, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలండి. వాడు రక్షిస్తాడు, మన రక్షకుడు వాడు, మన రక్షకుడి వాడైనటువంటి అంటే రాముడి కంటే రామనామే చాలా మందిని తరింపజేసిందని చెప్తారు. రాముడి కంటే రామనామే చాలా మందిని తరింపజేసిందని చెప్తారు. అంటే ఆ విశ్వాసం కుదరాలి. మీకు ఏ దేవుడైతే ఆ దేవుడు ఇష్టం, ఏ గురువు అయితే ఆ గురువు ఇష్టం, అయితే మీకు అక్కడ ప్రీతి ఉండాలని, ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. మీ మనసు ఆ వస్తువుని ధ్యానం చేస్తుంది, అది ఏదైనా పర్వాలేదు. ఎంచేది మనకి ఎక్కడైతే ఇష్టం ఉందో, ఏ దేవతా పురుషుడి మీద మనకు ఇష్టం ఉందో, అది ఎంతసేపు ధ్యానం చేసినా ఆ నామాన్ని స్మరించుకున్న లోపల కష్టం అనిపించదు. ఇష్టం లేని చోట కష్టం వస్తుంది. అంచేది మనం ఎంత కష్టమైపోయినా ఇష్టంగా చేస్తే కష్టమైపోయినా కూడా కష్టం కింద అనిపించదు. తర్వాత మన చేతిలో ఉన్న పని భగవంతుడి మనకు కేటాయించిన పని జాగ్రత్తగా చేసుకో. భగవంతుడి మనకు కేటాయించిన పని అండి జాగ్రత్తగా చేసుకో. ఇతరుల గొడవలోకి వెళ్ళకూడదు. ఇతరుల గొడవల్లోకి వెళితే మనకు తెలియకుండా మన మనసు పెరిగిపోతుంది. దేనైతే వదిలించుకోవాలనుకుంటున్నామో అది పెరిగిపోతుంది. మీకు అర్థమవుతుందండి, ఇతరుల గొడవల్లోకి వెళతాం అనుకోండి, దేన్నైతే ఏ మనసును అయితే మనం వదిలించుకోవాలనుకుంటున్నామో అది పెరిగిపోతా ఉంటుంది. అది పెరిగిపోతాయని తలంపులు కూడా పెరిగిపోతాయి. సరసనంగా తలంపులు ఎప్పుడు వస్తాయంటే భయం వల్ల ఎక్కువ వస్తాయి. వాళ్ళు మనకు దిక్కు లేదు, వాళ్ళు చూడండి, దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు. దిక్కు లేని వాళ్ళు అందరికీ దేవుడే దిక్కు. దేవుడైన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు, నారాయణుడు ఒకడు ఉన్నాడు. ఏమంటే వాడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉండాలని, వాడి పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి. వాడి రూపాన్ని ధ్యానం చేసుకోవాలి, ఆ నామాన్ని స్మరించుకోవాలి. తలంపులు కంప్లీట్గా తగ్గిపోతాయి. ఎంత బాగా తగ్గిపోతాయంటే తలంపులు వస్తే బాగుండని అనుకున్నా మీకు తలంపులు రావని అంత కంప్లీట్గా తగ్గిపోతాయి. అంచేది శరీరానికి వచ్చే రోగాల కంటే, మనసుకు వచ్చే గొడవల కంటే, మనసుకు వచ్చే క్షోభ కంటే, ప్రకృతిలోంచి వచ్చే గాలి వానలు ఇటువంటి కంటే, సమాజం తీసుకొచ్చే గొడవల కంటే, అన్నిటికంటే మన మమకారం ఎక్కువ మనల్ని బాధ పెడుతుంది. మన మమకారం మనల్ని బాధ పెట్టినట్టుగా ప్రపంచంలో ఏది మన అంత బాధ పెట్టదు. మీ శత్రువులు కూడా అంత మిమ్మల్ని బాధ పెట్టలేరు. అది మీరు ఇతరులు చెప్పిన మాటలు నమ్మక్కర్లేదు. అది మీకు లోపల మమకారం మిమ్మల్ని ఎలా పీడిస్తూ ఉంటుందో అది మీకు తెలుస్తూ ఉంటుంది. మీ శరీరాన్ని మీ మనసుని ఇప్పుడు ఒకసారి మీ శరీరాన్ని మీ చెయ్యి నొప్పి మీద పెడితే దాని యొక్క బర్నింగ్ ఎలా ఉంటుందో అలా మమకారం వస్తే మీ మనసును కాల్ చేసినట్టు ఉంటుంది. అంత అంత వేగమైన మంట పడుతున్నారు మమకారం. మమకారం లేచి ఏమి లేదు. ఒకసారి మమకారం పెట్టుకుని వాళ్ళు బాగు చేయమని పాడు చేస్తాం. మనం వాళ్ళు బాగు చేయడానికి మమకారం పెట్టుకుంటున్నాం అనుకుంటామండి. ఎక్కువ మమకారం పెట్టుకుంటే వాళ్ళు బాగుపడిన చివరికి పాడైపోతారు. అదే ఒక ఇష్టదేమున్నా ఏది వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకుంటే ఆ రూపం మీకు నచ్చుతుందో లేదు చూసుకోవాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడం, నామాన్ని స్మరించుకోవటం, ఆయన చెప్పిన మాటలు, భగవంతుడు చెప్పిన మాటలు మనసులో అలా తిప్పుకోవటం. తిప్పుకోవటంటే మనకు అక్కర్లేని తలంపులు అన్ని పోతాయి. మనకు అవసరమైన ఫారన్ మ్యాటర్ అంతా బయటకు పోతుంది. ఫారన్ మ్యాటర్ అంతా కూడా బయట దేహాత్మ బుద్ధి అనంతకాలం, దేహాత్మను దేహాత్మ దేహం మీద అనుకున్న బుద్ధి అనంతకాలం ఏదో రకమైన తలంపులు వస్తూ ఉంటాయి. మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు. మనోదేహములతో తాదాప్చు నీకున్నంతకాలం ఏదో తలంపు వస్తుంది. మంచివి వస్తాయి, చెడ్డే వస్తాయి. అయితే ఒక మన ఇష్టదేవుణ్ణి, మన ఫేవరెట్ గారిని మనం స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, జపించడం వల్ల మనస్సు నశించకపోయినా మనస్సు అణుగుతుంది. అంతవరకు మనకు అది ఉపకారం. అప్పుడు తలంపులు కూడా ఆగిపోతారు. మనస్సు వేరుతో సహా నశించకపోయినా అణిగిపోతుంది. అణిగిపోయినప్పుడు తలంపులు వేగం తగ్గిపోతుంది. ఆ ఎక్స్టెంట్ వరకు మనం బాగుపడతాం. అరగరు శంకర జై జయ శంకర, అరగరు శంకర జయ జయ శంకర, అరగరు శంకర జై 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 జయ శంకర. ప్రతి మనిషిని పట్టుకుని పూజించి మూడు వాసనలు, ఒకటి దేహ వాసన, రెండు లోక వాసన, మూడు శాస్త్ర వాసన. ఈ మూడు వాసనలు ప్రతి జీవుణ్ణి విడిపిస్తాయండి. ఎవడైతే ధైర్యంతో ఈ మూడు వాసనలు విడిచిపెట్టగలిగాడో వాడు ఆత్మనిష్ఠుడు అవుతాడు. ఆ విడిచిపెట్టడానికి కూడా మనం విడిచిపెట్టలేము. ధైర్యవంతుడై ఉండాలి, వీరుడై ఉండాలి, ధీరుడై ఉండాలి. ఈ మూడు వాసనలు వాడు ఈ మూడు వాసనలు వాడు ఈ త్యాగం చేయగల బుద్ధి పుట్టాలండి. త్యాగం ఏది? ఒకటి దేహ వాసన అండి, రెండు లోక వాసన, ముడి శాస్త్ర వాసన. తర్వాత ఇంకోటి మరి మన ఎక్కడ దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాం. నేను ఎక్కడున్నాననుకుంటున్నామండి, దేహం లోపల ఉన్నాననుకుంటున్నాం. ప్రపంచం ఎక్కడుందనుకుంటున్నాం, మనకు బయట ప్రపంచం ఉందనుకుంటున్నాం. మూడు అనుకుంటున్నాం లేదా, ఈ మూడు ఉన్నందు కాలం నూటికి నూరు పళ్ళు మనకు అజ్ఞానం ఉన్నట్టే గుర్తుంది. ఈ మూడు మనలో ఎవరికైనా అనుమానం ఉందా, దేవుడు కైలాసంలో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నాం, మనకు బయట లోకం ఉందనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా, నేను నేను అంటున్నాను చూడండి, ఆ నేను ఎక్కడుందనుకుంటున్నాం, దేహం లోపల నేనున్నాను, నాకు బయట లోకం ఉంది, ఈ లోకాన్ని నడిపే దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నాం కదా. ఈ మూడు అజ్ఞానం ఉన్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. మన ఏదైనా మంచి పనులు చేసినా, సత్కర్మ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఈశ్వరానుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే మనం అజ్ఞానంలోంచి బయటకు రాలేము. యు డోంట్ మిస్ ద గోల్. మనిషి అయితే ఎప్పుడైనా గర్వం వస్తూ ఉంటుంది, పొగరబోత్తనం వస్తూ ఉంటుంది, అసూయ వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ సహజమే. కాదు, బట్ డోంట్ మిస్ ద గోల్. గమ్యాన్ని మర్చిపోకు, గమ్యాన్ని ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి కాలంలో, ప్రారంభాన్ని బట్టి ఏదో గొడవ లేదు. బట్ డోంట్ మిస్ ద గోల్, డోంట్ మిస్ ద డెస్టినేషన్. అది ఆచార్య వారు బాగు. ఇందులో సంతోషించడానికి ఏం లేదు, నువ్వు దుఃఖపడటానికి ఏం లేదు అంటాడు ఆచార్యుడు. ఈ కల్పిస్తూ నీ కళ్ళకు కల్పిస్తున్న ప్రపంచంలో నువ్వు సంతోషించడానికి ఏమి లేదు, దుఃఖపడటానికి ఏమి లేదు. నువ్వే కల్పించుకుని సంతోషిస్తున్నావు, నువ్వే కల్పించుకుని ఏడుస్తున్నావు అని నీ తలంపులే అన్నాడు. శంకరాచార్యులు వారు గంటల తరబడి బోధించేవాళ్ళు. కారణం ఏంటో, సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ కలగడం కాదు. ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, ఇంకా మీరే సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అక్కర్లేని గొడవలకు వెళ్ళకూడదు. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. మిగతా గొడవలకు వెళ్ళకూడదు. మీ చేతిలో ఉన్న పని మీరు శ్రద్ధగా చేసుకోవటం, సాధ్యమైనంతవరకు ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకూడదు. మనకు తెలియకుండా మనకు మనసు పెరిగిపోతుంది, ఇతరుల గొడవల్లో కలగ చేసుకుంటాం. మనకు తెలియదు, మన అహంకారం పెరిగిపోతాం, మన దేహాభిమానం పెరిగిపోతాం, తెలియదు, మనకు తెలియకుండా పెరిగిపోతాం. నీ చేతిలో ఉన్న పని చేసుకో. భగవంతుడు నీకు ఏ పని అయితే నీ దేహానికి కాటాయించాడో ఆ పని చేసుకుంటూ మిగతా టైం అంతా భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేసుకో. అంటే ఇది ఏ గోల్ని పొందటానికి ఈ భూమి మీదకి వచ్చో ఆ గోల్ని మిస్ అవ్వద్దు. ఒకవేళ నీకు ధనం వచ్చినది మిస్ అవ్వదు, దారి ఒకవేళ నీ ప్రారంభాన్ని బట్టి దారిద్ర్యం వస్తుంది అనుకో, దారిద్ర్యం వచ్చినది మిస్ అవ్వద్దు. ఒకవేళ దేహ ప్రారంభం బాగోకపోతే దారిద్ర్యం వస్తుందని కూడా మాట వచ్చి, దారిద్ర్యం వచ్చినా గోలు మిస్ అవ్వద్దు. ఒకవేళ 1,000,000,000 డబ్బు మీకు వచ్చేసింది అనుకో, ఈ డబ్బు చూసుకుని గోలు మిస్ అవ్వద్దు. ధనం ఒకటి, అధికారం ఒకటి, ధనం ఒకటి, అధికారం ఒకటి గర్వాన్ని పెంచుతుంది. ధనం ఒకటి, అధికారం ఒకటి, అట్లు స్వభావం అది. ఆ రెండు ఉన్నా గర్వం లేకుండా ఉంటే మంచిదే. ఒకవేళ శంకరాచార్యులు ఎవరైనా ఉన్నారు, ఒకవేళ నిజంగా నీకు గర్వం వచ్చేస్తానని ఇప్పుడు ఏం చేస్తా, గర్వం వస్తే రాని, బట్ డోంట్ మిస్ ద గోల్. ఒకవేళ దారిద్ర్యం వస్తే, మీరు రోజుకో పూట కానీ తిండి లేదనుకోండి, రెండు పూటలు తినడానికి అన్నం లేదనుకోండి, పోనీ ఒక పూట వచ్చింది మీరు ఆ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఇలా వచ్చినది మర్చిపోవద్దు, మీ ప్రారంభం ఏదైనా గట్టిగా మీ దేహాన్ని దెబ్బలు కొడతానో ఆ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ స్వప్నం. ఒకవేళ మీ దేహ ప్రారంభం మంచిగా ఉన్నాయి స్వప్నమే, చెడ్డగా ఉన్నా స్వప్నమే. మీరు నిద్రలో స్వప్నం వచ్చినప్పుడు హిమాలయాల మీద తిరిగినట్టు వస్తుంది అనుకోండి, హిమాలయాల మీద తిరిగినట్టు మెదకు వచ్చాక హిమాలయాలు అబద్దమే, మీరు తిరిగింది అది హిమాలయాలు అబద్దమే, హిమాలయాల్లో ప్రయాణం చేసినప్పుడు అబద్దం మీకు తెలుస్తుంది కదా. జన్మలో ఈ జీవితంలో జరిగే సంఘటనలు కూడా అటువంటివి. అంటే ఈ చూసుకుని తాత్కాలికంగా ఉద్రేకాలు తెచ్చుకున్నాం, ఈ స్వప్నం గొడవలో డ్రీమ్స్ తప్పని చూసాం. అందుకే ఆచార్యుడు దక్షిణామూర్తి శంకరుడు రమణుడు మీకు ఎందుకు చేయాలి ముగింపులో ఒక మాట చెప్పి వదిలేస్తాం. అది చెప్పిన బుడమొక్కల మాటలు కాదు, చిరుక పలుకులు కాదు, పాండిత్యం పుస్తకాలు చదివి చదివి చెప్పిన మాటలు కాదు. మీకు అర్థమవుతుంది, దర్శించి చెప్తారు. అది ఏ వస్తువు అయితే గురించి చెప్తున్నారో దాన్ని ఇక్కడ దర్శించి, దాన్ని ఇక్కడ దర్శించి చెప్తారు కానీ ఊహించి చెప్పలేదు. కను మూసి చూతువు కను తెరచి చూపెదవు, కను మూసి చూతువు కను తెరచి చూపెదవు. కళ్ళు మూస్తే ఆయన చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే అదేదో మనకు చూపిస్తా ఉంటాడు. అలాగైనా ఇదే ఇలాగైనా ఇదే చాటు మాటలు లేని చల్లటి రమణ. అంటే వాళ్ళు వర్డ్స్వర్త్ నేచర్ గురించి పోయిటరీ రాస్తాడు. మీరు ఇంగ్లీష్ సాహిత్యం చదివిన వాళ్ళ పేరు వర్డ్స్వర్త్. వర్డ్స్వర్త్ పెద్ద పెద్దవాడు, నేచర్ పోయిటరీ అని చెప్తారు. అది కదా అక్కడ నేచర్ అని కదా. ఆయన ఏదైతే ఏ పోయిటరీ రాశాడో వర్డ్స్వర్త్, అది మనకు ఆయన దర్శించే పోయిటరీ, ఆయన దర్శించే రాస్తున్నాడని మనకు తెలిసిపోతాం. ఎక్కడో మీరు శంకరాచార్య వాడు అక్కర్లేదు, వర్డ్స్వర్త్ పోయం చదువుతుంటే ఆయన సాక్షాత్తు ఆయన రాసిందని దర్శించి రాస్తున్నాడు అనిపిస్తుంది. ఇందులో మీరు ఎవరైనా ఇంగ్లీష్ ఎమ్మెల్యే ఇంగ్లీష్ బిఏలు ఉండొచ్చు, వాళ్ళని మర్చిపోతున్నారు, పెద్దవాళ్ళందరినీ మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవటం పుణ్యం, వాళ్ళు ఎదురుగుండా కనిపించేమైన మనసుతోటి నమస్కారం పెట్టుకోవటం పుణ్యం, వాళ్ళని దర్శించడం ముఖ్యం. వాళ్ళు దర్శిస్తే పుణ్యం, వాళ్ళతో మాట్లాడితే పుణ్యం, వాళ్ళకి నమస్కరిస్తే పుణ్యం. ఒకసారి వర్డ్స్వర్త్ మీకు ఇప్పుడు ఆ రూపం కనపడకపోయినా ఒకసారి మనం స్మరించుకున్న పుణ్యం, వాడు దర్శించి రాశారు. ఈ చదివే వాళ్ళకి ఆ బ్యూటీ చెంది తెలివి అంటే సరిగ్గా పేపర్లో వస్తుందంటే రాస్తారు, చదువుతారు. వర్డ్స్వర్త్ వర్డ్స్వర్త్ రాసిన ఈ సంవత్సరం పేపర్లో రాదంటే వదిలేస్తారు, మాస్టర్ వదిలేస్తారు. చెప్తాడు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉందని చెప్తాడు. అంటే చదువుకునేటప్పుడు చదువు నేర్చుకోడు, ఎప్పుడు దుకాణం పెట్టేద్దాం, ఎప్పుడు సంపాదన చేసుకుందాం అని ఆడుంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మీ సబ్జెక్ట్ ఇక్కడ ఏం చెబుతున్నాం? పెద్దవాళ్ళని ఆ వడసొట్టు ఎలాగైతే తను దర్శించింది పోయిటరీ కింద రాశాడు, ఊహించింది కాదు, తన తన అనుభవంలో నుంచి తన కళ్ళతో చూసింది, ఆ కళ్ళతో చూసిన దాన్ని హృదయంలో అనుభవించే పోయిటరీ రాశాడు. చదివేటప్పుడు తెలుస్తుంది వడసొట్టు. అయితే పిల్లలు నేషనల్ గా మార్కులు కావాలి కానీ ఆ సౌందర్యం అసలు అక్కర్లేదు, సౌందర్యం వీళ్ళు భరించలేరు కూడా. ఆ సౌందర్యం వీళ్ళకి అక్కర్లేదు, ఒకవేళ సౌందర్యం వీళ్ళు భరించలేరు కూడా. టీచర్ స్టూడెంట్స్ కదా, మా టీచర్స్ భరించలేరు. అలాగే శంకరుడు రమణుడు వాళ్ళ రూపాలు ఇక్కడ లేకపోయినా అలా స్మరించడం పుణ్యం, నీకు అర్థమవుతుంది. వాళ్ళ మాటలు జ్ఞాపకం చేసుకోవడం పుణ్యం, నీకు అర్థమవుతుంది. వాళ్ళు స్పర్శ పుణ్యం, స్మరణ పుణ్యం. మానసికంగా అయినా వాళ్ళ శరీరాలు ఇక్కడ లేకపోయినా ఒక్కసారి ఆ మనస్సును మనం ఉంచి అలా రెండు చేతులు కలిపి నమస్కరించుకున్న పుణ్యం, స్పర్శ పుణ్యం, మాట పుణ్యం, నీకు అర్థమవుతుంది. వాళ్ళ స్మరణ పుణ్యం, నమస్కారం కూడా పుణ్యం. పెద్దలకు నమస్కారం పెట్టిన ఎందుకంటే వాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడే పెట్టే పుణ్యం కాదు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే అవి చిలక పలుకులు కాదు, అది దొమ్మర విద్యలు కాదు, దొమ్మర విద్యలు కాదు, చిలక పలుకులు కాదు. శంకరుడు దక్షిణామూర్తి రమణుడు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు కేవలం నూటికి వాళ్ళు దర్శించి చెప్పినవే కానీ మనల్ని సంతోష పెట్టడానికి కానీ లేదా మన అహంకారం ఉబ్బించడానికి కానీ మన లేకపోతే మన దగ్గర ఓట్లు వేయించుకోవడానికి కానీ లేదా మన గౌరవాలు పొందడానికి కానీ వాళ్ళు చెప్పలేదు. ఆ దర్శించిన వాడు అలా చెప్పకూడదు. ఇప్పుడు శంకరుడు చెప్పాడంటే వాడు లోపల దర్శించి చెప్పాడు, బయట కూడా ఎక్స్ప్రెషన్, అది రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటే వారల్ ఎక్స్ప్రెషన్ అని అంతే. భగవాన్ చెప్పింది అందులో ఒక ఎంగులు మొక్క ఒకటి ఉండదు, తను ఏదైతే చూశాడు హృదయంలో అది చెప్పాడు. రామకృష్ణపురం హంస జ్ఞానం ఎలా ఉంటాడంటే గోడ మీద కూర్చుని ఉంటాడని రామకృష్ణపురం హంస గారు అన్నాడు. జ్ఞానం ఎలా ఉంటాడంటే గోడ మీద కూర్చుని అంటారు. ఆడు చూస్తాడంటే వీడు చెబుతాడంటే, ఆడు చూస్తాడంటే వీడు చెబుతాడంట. అంటే ఆ పక్కన ఏముందో చూస్తాడు, ఈ పక్కన వాళ్ళకి చెప్తా ఉంటాడంట. అటు బ్రహ్మమును చూస్తాడు, బ్రహ్మం ఎలా ఉంది ఇక్కడ చెప్తా ఉంటాడు. జ్ఞానంటే గోడ మీద కూర్చుని ఉంటాడు. నీకు అర్థమవుతుంది? ఆడు చూస్తూ ఉంటాడు, ఈడు చెప్తా ఉంటాడు. అంటే గోడ మీద కూర్చున్నాడు కాబట్టి ఆ పక్కనే ఉందో తెలుస్తుంది, ఈ పక్కనే ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోకం పోకడ చెప్తా ఉంటాడు, ఉన్న పదార్థం చెప్తాడు. ఆడు చూస్తాడు ఈడు చెప్తాడు, ఆడు చూస్తాడు ఈడు చెప్తాడు. నీకు అర్థం వచ్చింది? జ్ఞాని అలా చెప్తాడు, గోడ మీద కూర్చొని చెప్తాడు. ఆ భక్తి విలువ కూడా మనకు తెలియటం లేదు. కాశీలో ఎవరో ముక్తిని పొందవచ్చయ్యా, నాకు భక్తి కాదు. ఎవరు? రామకృష్ణుడు. వివేకానంద అస్తమానం ఈయన అనుమానించోడు. ఎవరిని? రామకృష్ణుని చాలా కాలం అనుమానించడం. ఏ నడేం నేను ఓరి పడిపోతాను నీ చెప్పడానికి సూపర్ మార్కెట్ అన్నట్టు. ఇప్పుడు బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మీకు అర్థమవుతుందా? అన్ని పౌడర్ డబ్బాలు నూడ సూపర్ మార్కెట్ లో ఉన్నాడు. అన్ని కొనుక్కొచ్చు బయటకు వెళ్తాడు. ఇది ఇక్కడ ఉంది సూపర్ మార్కెట్. ఇక్కడికి వచ్చినాడు ఇంకో దుకాణంలోకి వెళ్ళక్కర్లేదన్నాడు నరేంద్రుడు. నీకు మినపప్పు కావాలంటే మినపప్పు, నీకు మినపప్పు అక్కర్లేదు పెసరపప్పు కొనుక్కో. నీకు పెసరపప్పు అక్కర్లేదు కందిపప్పు కావాలంటే అదే. నీకు ఇక్కడ లేని పప్పు దొరకదు. కొన్ని దుకాణాల్లో కొన్ని దొరికితే కొన్ని దొరకవు. ఇది సూపర్ మార్కెట్. నీకు ఏది కావాలంటే అది తీసుకో. రోజు అన్నాలు చూస్తావు ఆర్గ్యుమెంట్. ఇది సూపర్ మార్కెట్. నీకు పెసరపప్పు వద్దనుకో కందిపప్పు పట్టుకుపోదు. కందిపప్పు కూడా అక్కర్లేదనుకో మినపప్పు పట్టుకెళ్ళదు. ఈ రెండు అక్కర్లేదని స్నో డబ్బాలు పట్టుకెళ్ళదు. నీకు ఏం అక్కర్లేదనికి బియ్యం కావాలంటే పట్టుకెళ్ళి ఈ మార్కెట్ లో ఈ దుకాణంలో లేనిది ఉంటే కదా నరేం. ఈ దుకాణంలో లేని వస్తువు లేదు అసలు. నీకు ఏం పప్పు లేదు అక్కర్లేదనుక బియ్యం పట్టుకెళ్ళు. నాకు బియ్యం వద్దు పప్పులు వద్దంటే స్లో డబ్బాలు పౌడర్ డబ్బాలు పట్టుకెళ్ళు. అంటే నీకు అంటే దాని అర్థం ఏంటి? నీకు ఏది కావాల్సిన అన్ని పట్టుకెళ్ళి ఈ దుకాణంలో అన్ని ఉన్నాయి. భక్తి, జ్ఞానము, కర్మ మీకు అది ఇవన్నీ సమన్వయం. లోకం లోకం ఎలా ఉంటుంది? లోకాతీత స్థితి ఎలా ఉంటుంది? మామూలుగా సమాధి స్థితి ఎలా ఉంటుంది? నిర్వికల్ప సమాధి ఎలా ఉంటుంది? ఆ సమాధిలోంచి కిందకి ఎలా రావాలి? మళ్ళీ కింద నుంచి సమాధిలోకి ఎలా వెళ్ళాలి? అది మేడ నుంచి కిందకి దిగాలి. నీకు అర్థమైంది? మళ్ళీ కింద నుంచి మేడపైకి వెళ్ళాలి. రామకృష్ణ అన్నాడు సార్ నరేంద్రుడు, మామూలుగా జీవుడు మామూలు జీవుడు మోక్షాన్ని పొందాక కిందన్నోడు పై అంతస్తుకి వెళ్ళాడు, కిందకి దిగాలన్నదట. నీకు అర్థమవుతుంది? సాధన చేసి సాధన చేసి ఇది మోక్షానికి వెళ్ళిపోయాను, పై అంతస్తులకు వెళ్ళిపోయాను, ఆయన కిందస్తులకు రాలేడట్టండి. మనం రమ్మన్నాడు ఇంకా రాలేడు, అక్కడ ఉండిపోతాడు పై అంతస్తులు. అవుతారు పురుషుడు పైకి వెళ్తాడటండి, మళ్ళీ కిందకు వస్తాడటండి, మళ్ళీ పైకి వెళ్తాడటండి, మళ్ళీ కిందకు వస్తాడటండి, మళ్ళీ పైకి వెళ్తా. ఇవి రెండు అంటే మామూలుగా సాధన చేసి మోక్షం పొందినవాడు కిందకి వెళ్ళి చెప్పి మళ్ళీ పైకి రాలేమని భయం ఉంటుంది అంటాడు. అవతార పురుషుడు కిందకి వెళ్తాడు, కింద ఉంటాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. దీనికోసం భక్తుల కోసం నిర్వికల్ప సమాధిలో ఉండిపోతాడు అనుకో, వాడికి భగవంతుడు లేడు. నిర్వికల్ప సమాధిలో ఉన్నవాడు ఎంత గొప్ప జ్ఞానైనా వాడికి భక్తులతోటి, భగవంతులతోటి, ప్రకృతితోటి, ఇంద్రియాలతోటి సంబంధం లేదు, బోధతోటి కూడా సంబంధం లేదు, టీచింగ్ తోటి సంబంధం లేదు, రైటింగ్ తోటి సంబంధం లేదు. సహజ నిర్వికల్ప సమాధిలో ఎవడైతే ఉంటున్నాడో ఆ సమాధిలో దిగి ఎవడైతే రాడో వాడికి భక్తులతోటి, భగవంతులతోటి, జన్మతోటి, కర్మతోటి, పునర్జన్మలతోటి, పూర్వజన్మలతోటి ఏమి సంబంధం? ఆ జీవకోడితో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, వరుడితో సంబంధం లేదు. ఆ సహజ నిర్వికల్ప సమాధి. నరే వాడు పైన ఉంటాడు, ఎప్పుడప్పుడు మన కిందకు వస్తూ ఉంటాడు, ఈ భక్తులను చూస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. నీకేసి నేను అడిగి నేను కొనుక్కర్లేదు. నీకు కావాల్సిన నీకు స్నో డబ్బాలు కావాలంటే కోపట్టుకుని నీ ముఖం అందరికీ అందంగా కనపడాలనుకుంటున్నావు అనుకో. మరి ఇప్పుడు ఆస్ట్రేజ్ లో ఉన్నావు అనుకో, నువ్వు స్నో పౌడర్ పట్టిపో అంటాడు. నీకు పెసలు ఎక్కకపోతే మేములు, మేము లెక్కకపోతే బియ్యం. సూపర్ మార్కెట్ లో ఇది నరేడు, సూపర్ మార్కెట్. ఈ షాపులోకి వచ్చినాడు ఇంకో సరుకు కోసం ఇంకో షాప్కి వెళ్ళక్కర్లేదు. అంటే అన్ని యోగాలను ఆయన సమన్వయం చేసి చెప్పాడు. ఇప్పుడు మామూలుగా మోక్షం పొందాడనుకోని అక్కడి నుంచి ఇంకా అక్కడ ఉండిపోవాలనిపిస్తే ఆనందం అనిపిస్తే అక్కడ ఉండిపోతాడు. అవసర పురుషురాలు కదా, పైకి వెళ్తాడు, కిందకు వస్తాడు, కిందకి వెళ్తాడు, పైకి వెళ్తాడు, పైకి వస్తాడు, కిందకు వస్తాడు, కింద నుంచి అలాగే వెళ్తాడు. ఆడికేం మళ్ళీ కిందకు వస్తే పైకి వెళ్ళలేము, పైకి వెళ్తే కింద, పైకి వెళ్తే మళ్ళీ కిందకి వెళ్ళకూడదాము, అదేం ఉండదు. వాడు ఫ్రీగా తిరిగేస్తా ఉంటాడు. వాడి అవతార పురుషుడు మామూలు వాడైతే వాడు సాధన చేసి పైకి వచ్చాడనుకోండి, ఏదో ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాం, మళ్ళీ మామూలు గొడవలోకి వెళ్తే మాయలో పడిపోతామని ఏదో అనిపిస్తుంది వాడికి. మామూలుగా వాడు మనం అప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నాం, మళ్ళీ ప్రాపంచం గొడవలోకి వెళ్ళకూడదు, వెళ్తే మాయలో పడిపోతామని వాడు బుద్ధిమంతులైనా ఎలా అనిపించవచ్చు? అవతార పురుషుడికి అదే ఉంది, ఉరికి పైకి కిందకి పైకి తిరగటం వాడి పని. నీకే సరిగ్గా కావాలంటే సరిగ్గా పట్టుకు. ఎంతసేపు చూసినా డౌట్, ఎప్పుడు డౌట్, ఎప్పుడు చూసినా అలాగా ఎప్పుడు అనుమానిస్తా ఉంటున్నావు. నీ బిఏ చదువు ఇంటికే చదువుకున్నా బిఏ చదువు, నీ బిఏ చదువు మళ్ళీ ప్రమాదం వచ్చింది. అప్పుడంటా చివరి రోజుల్లో చెప్తాడు, ఎవడు చివరి రోజున నరేని ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. నువ్వు నమ్మిన అంతే నమ్మపోయినంతే. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, ఇక్కడ కూడా ఉన్నవాడు రామకృష్ణుడు. నువ్వు నమ్మిన అంతే, ఒకవేళ నమ్మకపోవచ్చు, నమ్మపోయినా అంతే, అంతే అదంతే. కానీ ఈ శంకరాచార్య గారు చెప్పిన అద్వైతం, రమణ మహర్షి గారు చెప్పిన అద్వైతం, అద్వైత సిద్ధాంతంలో అవతార పురుషులు కూడా నిజం కాదు. అవతార పురుషులు ఊరికి పెద్ద పెద్ద కరటాలు, ఊరికి మనం చిన్న చిన్న పొడవులు. అది నీ అద్వైతాను మళ్ళీ చెప్తాడు, జాగ్రత్త పడతాడు. మళ్ళీ నీ అమృతానుభవం, నీ అనుభూతి, నీ అమృతానుభవం దృష్ట్యా అద్వైత దృష్ట్యా కాదు నేను చెప్పిన మాటలు, ద్వైతపరంగా చెబుతున్నాను. అది చెప్తాడు మళ్ళీ జాగ్రత్త పడతాడు. అంటే ఆ బ్రహ్మ పదార్థంలో, బ్రహ్మ సాగరంలో జీవకోటి మన అందరం బుడగలైతే వాళ్ళు అవతార పురుషులు కొంచెం కెరటాలు లాంటి వాళ్ళు. అంతే నరే, నీ అద్వైత సిద్ధాంతం ప్రకారం మటుకు కాదు. నేను వ్యవహారికంగా చెప్తున్నాను, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడికి రామకృష్ణుడు. కానీ అద్వైత అద్వైత సిద్ధాంతం ప్రకారం మటుకు కాదు, మళ్ళీ జాగ్రత్త పడుతున్నాడు. అంటే నీకు కావాల్సిన పట్టుకలు ఎన్నాళ్ళు చూసిన సందేహిస్తా ఉంటే, నీ దుకాణంలో ఏది కావాలంటే అది పట్టుకెళ్ళు. ఇంకో దుకాణంలోకి వెళ్ళక్కర్లేదు, ఇంకో మార్కెట్ సూపర్ మార్కెట్ కుంకుడికాయ కావాలంటే కుంకుడికాయ పట్టుకెళ్ళు. నీకు అంటే దాని అర్థం ఏంటి, నీకు ఏది అవసరం అదే పట్టుకెళ్ళాను. శాంతి శాంతి. ఇందుకే ఈ రోజున మీకు ముఖ్యమైన మాట్లాడితే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మన మెదడు పట్టుకున్నా పట్టుకోకపోయినా శంకరుడు రమణుడు వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు వాళ్ళ అనుభవంలేని వాళ్ళ అనుభవంలో లేని మాటలు చెప్పలేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు దర్శించి చెప్పారు, వాళ్ళు దర్శించే రాశారు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కావాల్సి ఉంటే వాడ్స్వర్త్ పొయిట్రీ కూడా అటువంటి. వాడ్స్వర్త్ పొయిట్రీ మీరు చదువుతుంటే ఆ ఎంగులు ముక్కలు కాదు, వాడు తన హృదయంలో ఉంది చూసిందే పొయిట్రీలో పెట్టాడు అనిపిస్తుంది. అది మనకు అనిపిస్తా ఉంటుంది, ఆ ఎంగులు ముక్కలు కాదని. ది టైమ్ హస్ కమ్, ఇప్పుడు పార్టింగ్ టైం వచ్చేసింది మనకి.